ஓம் நமோ நாராயணாய, ஓம் நமோ பகவதே வாசுதேவாய, ஓம் நமோ பகவதே ருத்ராய, ஓம் நமோ பகவதே ஸ்ரீ ரமணாய். ఈరోజు మనం ఛాంబర్ ఆఫ్ కామర్స్ బిల్డింగ్ కి మనందరం ఇచ్చేసి ఉన్నాం. ఈ బిల్డింగ్ కి అధ్యక్షులు మావన్ నాగేశ్వరరావు గారు, ఉపాధ్యక్షులు గుప్త గారు, రాధారమణ గుప్త గారు, ఇద్దరు కూడా మాకు బాగా పరిచితులు. ఇద్దరు కూడా గ్రౌండ్ రియాలిటీస్ కి బాగా సన్నిహితంగా ఉండే వ్యక్తులు. అంటే ప్రాక్టికాలిటీ ఎక్కువ ఉంది, ఇద్దరి దగ్గర కూడా ప్రాక్టికాలిటీ ఎక్కువ ఉంది. ఇద్దరు కూడా ఈ బిల్డింగ్ కి డోనర్స్. ఇక్కడ వారు ఈ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అనేటువంటి అన్ని అసోసియేషన్స్ కి ఈ బిల్డింగ్ ఉపయోగపడటమే కాకుండా అనేక మంచి కార్యక్రమాలు జరగటానికి కూడా ఇక్కడున్న ఈ బిల్డింగ్ ఇస్తున్న నీడ ఎంతో మందికి ఉపయోగపడుతుంది. డబ్బు సంపాదించడం కంటే డబ్బును సద్వినియోగం చేయటం చాలా కష్టం అని చెప్తారు. అన్నం తినటం కంటే దాన్ని జీర్ణం చేసుకోవటం ఎక్కువ కష్టం. అలాగే ఈ బిల్డింగ్ కట్టడం అనేది, ఈ బిల్డింగ్ నిర్మించడం అనేది ఈ డోనర్స్ ఇద్దరు కూడా చాలా మంచి పని చేస్తారు. వారికి నా సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నాను. తర్వాత ఈ అసోసియేషన్ లో, ఈ ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో, దీని ఆధ్వర్యంలో పనిచేస్తున్న అసోసియేషన్స్ నాగేశ్వరరావు గారు చెప్పారు, 20 పైన ఉన్నాయని. భీమవరంలో 18 అసోసియేషన్స్ ఏదో ఉన్నాయి, భీమవరం కంటే ఎక్కువ ఉన్నాయి, 20 అసోసియేషన్స్ కంటే ఎక్కువ ఉన్నాయి. అంటే సమన్వయం చేస్తారు అన్ని అసోసియేషన్స్ కి, సమన్వయం చేసే బిల్డింగ్. అందుచేత నాగేశ్వరరావు గారు, మామూలు నాగేశ్వరరావు గారు ఎప్పుడో 3 నెలల పూర్వమే నన్ను ఇక్కడికి రమ్మని ఆహ్వానించి 4 మంచి మాటలు చెప్పమని, ప్రవచనం చేయమని చెప్పారు. 3 నెలల పూర్వం చెప్పారు, మాకు అవకాశం ఉన్నప్పుడు వస్తానని చెప్తాం. ఈ రోజున ఈ సమావేశం ఇలా మనం ఏర్పాటు చేయడం జరగదు. ఈ అసోసియేషన్స్ వారు అందరూ కూడా ఈ బిల్డింగ్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఈ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో అసోసియేషన్స్ అందరూ కూడా అందరూ ఆర్థికంగా అభివృద్ధిలోకి రావాలని, సామాజిక ప్రభుత్వ సమాజానికి కూడా వారు ఉపయోగపడాలని నేను దైవాన్ని ప్రార్థిస్తూ ఈ సభకు ఉపక్రమిస్తున్నాను. భగవంతుడి 3 మన శరీరంలో ఉన్న ప్రాణం బయటికి వెళ్లే వరకు భగవంతుడి 3 విడిచిపెట్టద్దు అన్నాడు. శరీరంలో ఉన్న ప్రాణం బయటికి వెళ్లే వరకు కూడా 3 విడిచిపెట్టద్దు అన్నాడు. మీరు ఎవరైనా, మీరు ఏ రంగంలో పనిచేస్తున్నప్పటికీ, మన పొట్ట కోసం ఏ వృత్తి చేసుకుంటున్నప్పటికీ, వారు నాస్తికులైనా ఆస్తికులైనా, భక్తులైనా భక్తులు కాకపోయినా 3 విడిచిపెట్టద్దని చెప్పాడు భగవంతుడు. యజ్ఞ దాన తపస్సు, యజ్ఞ దాన తపస్సు. యజ్ఞం అంటే సాక్రిఫైస్. మనం అంటే మనం ఇతరుల క్షేమం కోసం పనిచేయటంలో మన క్షేమం కూడా ఉంది. ఇతరుల సుఖం కోసం నేను పనిచేస్తానే అందులో నా సుఖం కూడా ఉంది. ఇతరుల శాంతి కోసం నేను ప్రయత్నం చేస్తానే అందులో నాకు కూడా శాంతి వస్తుంది. అంటే ఏ పని చేసినా నువ్వు త్యాగభావంతో పని చేస్తే అది యజ్ఞంతో సమానం. ఈ యజ్ఞదాన తపస్సులు విడిచిపెట్టకుండా ఉండటంలో మనకు వచ్చే లాభం ఏంటంటే మనం పవిత్రులో ఉంటాం, లేదా బుద్ధి స్వచ్ఛమత అవుతుంది. ఆ రోజుకు ఆ రోజు వైదరగా క్షోరగా జీవించగలుగుతాం. కానీ మనలో ఉన్న మైనస్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు డాక్టర్ గారు ఈ జబ్బు ఉంది మీ శరీరానికి, ఈ మందు వాడండి అంటే మరి నమ్ముతాం వాడతాం. కానీ భగవంతుడు మన ఇన్నర్ లైఫ్ గురించి, మనం ఎలా ఆధ్యాత్మికంగా అభివృద్ధిలోకి వస్తాం, జీవితంలో ఎలా వికసిస్తాం, మన హృదయ యొక్క లోయలు ఎలా పెరుగుతాయి, మనం ఎలా మోక్షాన్ని పొందుతాం అని భగవంతుడు ఎన్ని మాటలు చెప్పినా డాక్టర్ గారు చెప్పే మాట అందుకోవడానికి విశ్వాసం కూడా భగవంతుడి మీద మనకు ఉండదు. అది దానికి కారణం మనకు పుణ్యబలం లేకపోవడం. మీకు ఈ అనారోగ్యం తగ్గుతుంది, ఈ మందు వాడని డాక్టర్ గారు చెప్తే నమ్ముతాం, కానీ భగవంతుడు చెప్పిన మాటలు నమ్ము. భగవంతుడు డాక్టర్ గారు అది నేర్చుకుని విద్య అది. భగవంతుడు సర్వజ్ఞుడు, సర్వంతరుడు. అలాగే ఈ క్రియేషన్ అంతా కూడా నడుపుతున్న ఒక ప్రిన్సిపల్స్ ఉంటాయి. ప్రతి దేశానికి రాజ్యాంగం ఎలా ఉంటుందో, ఇవి ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎలా నడపాలి, దీనికి సూత్రాలు ఎలా ఉంటాయో, అలాగే మనకు కనిపిస్తున్నటువంటి ఈ సృష్టికంతా, అంటే ఈ ప్లానెట్టే కాదు, ఈ భూమే కాదు, ఈ ప్రపంచమే కాదు, మొత్తం నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు, ఖగోళం మొత్తం అందరికి కూడా నడపడానికి కొన్ని సూత్రాలు ఉంటాయి. అప్పుడు యూనివర్సల్ ప్రిన్సిపల్స్, కొన్ని సూత్రాలు ఉంటాయి మనకు లెక్కల్లో సూత్రాలు ఉన్నట్టే, కొన్ని సూత్రాలు ఉంటాయి సృష్టి అంతా ఎలా నడుస్తుందంటే. ఆ సృష్టిని ఆ సూత్రాలను బట్టి, ఆ ప్రిన్సిపల్స్ ని బట్టి, ఆ ఇంటెలిజెంట్ ప్రిన్సిపల్స్ ని బట్టి ఆపరేట్ చేసేవాడు అక్కడ ఉన్నాడు. కొన్ని సూత్రాలు ఉన్నాయి, ఆ సూత్రాల ప్రకారం మనం ఈ సూత్రం చెప్పి ఈ రకంగా మీరు లెక్క చేయండి అని మన లెక్కల మాస్టర్ ఎలా చెప్తారు, మొత్తం సృష్టిని నడపడానికి కొన్ని కొన్ని సూత్రాలు ఉన్నాయి. ఆ ఇంటెలిజెంట్ ప్రిన్సిపల్స్ అవి యూనివర్సల్ కాస్మిక్ ప్రిన్సిపల్స్. అవి ఇప్పుడు మన రాజ్యాంగం ఉంది, ఆ రాజ్యాంగాన్ని నడిపేది సుప్రీంకోర్టు. ఆ రాజ్యాంగానికి విరుద్ధంగా ఏదైనా గవర్నమెంట్ నిర్ణయం తీసుకున్నా తీసే అది కొట్టేసి ఆ తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేసి పక్కన పెట్టేస్తారు. అంటే రాజ్యాంగాన్ని ఆపరేట్ చేసేది సుప్రీంకోర్టు. అలాగే యూనివర్సల్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి. ఆ యూనివర్సల్ ప్రిన్సిపల్స్ కి ఉదాహరణకి కోర్టుకి మనం వెళ్ళామనుకోండి, మనకి ఎగ్నెస్ట్ పార్టీ గవర్నమెంట్ అనుకోండి, ఏ జడ్జి కూడా గవర్నమెంట్ ని అధికంగా చూడడం, ఆది కూడా పార్టీ, మనం కూడా పార్టీ అంత. అందుకని గవర్నమెంట్ అని ఎక్కువ చూడు జడ్జి, తోకం తోకం చూస్తాడు. గవర్నమెంట్ పొరపాటు అయితే పొరపాటు అని చెప్పేస్తాడు. ఇలాగే ఈ మధ్య నాకు కేరళ హైకోర్టు జడ్జి గారు కనిపించారు, రిటైర్ అయిపోయారు కేరళ హైకోర్టు జడ్జి గారు. ఆయన సంవత్సరం నాకు చేశారు మన ఆంధ్రే కేరళ హైకోర్టులో జడ్జిగా పని. సేల్ ట్యాక్స్ ఆ రూల్స్ కి విరుద్ధంగా, సేల్ ట్యాక్స్ కొన్న రూల్స్ గా సేల్ ట్యాక్స్ కి పితాహం ఒకటి రాజగొప్పాడచ్చారు. ఆ సేల్ ట్యాక్స్ కి ప్రిన్సిపల్స్ కి విరుద్ధంగా కేరళ గవర్నమెంట్ ఆ రోజుల్లో ఏదో ఒక నిర్ణయం తీసుకున్నారు. వర్తకులందరూ కోర్టుకి వచ్చారు. గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం చల్లదని 250 పేజీలు జడ్జిమెంట్ రాశారన్నాడు. అంటే అది గవర్నమెంట్ కూడా పార్టీ అది, 250 పేజీలు జడ్జిమెంట్ రాశానని చెప్పాడు. అంటే మీకు ఎందుకు చెప్తానంటే, అలాగే ఈ సృష్టిని నడిపే, క్రియేషన్ నడిపే ప్రిన్సిపల్స్ కొన్ని ఉన్నాయి, దాన్ని ఆపరేట్ చేసేవాడు భగవంతుడు. వాడే ఈశ్వరుడు, వాడే దేవుడు, వాడే దైవం. నీకు అర్థమవుతుంది అది. ఆ ప్రిన్సిపల్స్ ని ఎలా ఆపరేట్ చేయాలి, ఎప్పుడు ఎలా ఆఫ్ చేయాలి, ఎలా ఆపరేట్ చేయాలి అని, ఈ జీవకోటిని ఎలా నడపాలి, ఈ పంచభూతాలను ఎలా నడపాలి, కర్మఫలాన్ని మంచి కర్మ చేస్తే మంచి కర్మకు పరిచయం, చెడ్డ కర్మ చేస్తే చెడ్డ పరికం, ఆ ఫలాన్ని అనుసంధానం ఎలా చేయాలి, ఇదంతా చూసి ఒక కంట్రోల్ ఉన్నాడు, ఒక యజమాని ఉన్నాడు, వాడే మనం భగవంతుని అని పిలుస్తాం. అంటే ఒక ప్రభు, ఒక యజమాని. అంటే సృష్టికి అధ్యక్షుడు ఎవరంటే భగవంతుడే. ఈ కనిపిస్తున్నటువంటి ప్రపంచానికి ఈ సృష్టికి అంత అధ్యక్షుడంటే భగవంతుడే. వాడికి తెలియకుండా ఏది జరగదు, భగవంతుడికి తెలియకుండా ఈ సృష్టి ఏది జరగదు. అంచేతే జ్ఞాని బ్రహ్మస్థితి పొందిన వాడికి ఎక్కడ ఏది జరిగినా వాడికి ఆశ్చర్యం కలగదు, ఏంటంటే ఈశ్వరుడికి అంట, ఈశ్వరుడికి తెలియకుండా జరగలేదు. కాబట్టి భగవంతుడికి తెలియకుండా ఈ సృష్టిలో ఏది ఎక్కడ ఏది జరగటానికి అలా జరుగుతుంది. అయితే కొంతమంది ఏమనుకుంటారంటే కొత్త అణువులు వస్తున్నాయి, పాత అణువులు పోతున్నాయి, పుట్టివాళ్ళు పుడుతున్నారు, చనిపోయేవాళ్ళు చనిపోతున్నారు, సూర్యుడు టైంకి ఉదయిస్తున్నాడు, టైంకి అస్తమిస్తున్నాడు, చంద్రుడు చేసే పని చంద్రుడు చేస్తున్నాడు, సూర్యుడు చేసే పని సూర్యుడు చేస్తున్నాడు, పంచభూతాలు చేసే పంచభూతాలు చేసుకుని పనులు వెళ్ళిపోతుంటే సృష్టి దానంతటదే నడిచిపోతుంది. దీనికి కర్త అంటే ఎవడు లేడనుకుంటాం, వాళ్ళు నియమానుసారం ఇవన్నీ చేసుకెళ్ళిపోతున్నాడు. కానీ ఇట్లా కర్త ఉన్నాడు, ఇట్లా ఆపరేట్ చేసేవాడు ఉన్నాడు, వాడు ఈశ్వరుడు. జరిగి ఈశ్వర భగవంతుడని వాడు ఒకడున్నాడు. ఆస్తికుడు నాస్తికుడు అంటే ఏమి లేదు, అస్థి అంటే ఉన్నది అని ఆస్తికుడు నాస్తికుడు అంటారు. ఏమి లేదు, ఉన్నది ఏదో ఉన్నది ఏదో ఉంది. దేవుడు దేవుడు అంటే ఏమి లేదు, మన అందరికీ ఉండాలనుందా చనిపోవాలండే, మన అందరికీ ఉండాలని ఉంది, ఎవరికి చనిపోవాలి లేదు, ఆ ఉండటమే దేవుడు. జరిగి ఈశ్వర ఏదో ఒక ఎనర్జీ ఉంది, ఏదో ఒక శక్తి ఉంది. వాళ్ళు మీరు దేవుని పిలవండి, ఈశ్వరుడు అని పిలవండి, విష్ణు అని పిలవండి, ఏ పరమాత్మ పరమాత్మే మనకు సృష్టిగా గోచరిస్తున్నాడు. ఇప్పుడు చూడండి ఇక్కడ ఎన్ని దేహాలు ఉన్నాయి, చూడండి చాలా శరీరాలు ఉన్నాయి. నా శరీరం ఉంది, మీ శరీరాలు ఉన్నాయి, ఇక్కడ చాలా శరీరాలు. ఈ శరీరాలను చూసి వీళ్ళందరూ భిన్న భిన్నంగా ఉన్నారని మనం అనుకుంటాం, కానీ లోపల మనల్ని అందరినీ ఆపరేట్ చేసే వస్తువు మట్టికి డివైడెడ్గా లేదు, అండర్వైడెడ్గా ఉంది. మన రూపాలు వేరు, మన గుణాలు వేరు, మన పేర్లు వేరు, ఇవన్నీ భిన్న భిన్నంగా కనిపిస్తాయి మన మనుషులను చూస్తే. కానీ లోపల ఉన్న ఎనర్జీ అందరూ అంతరంగా ఎనర్జీ మట్టుకు అది డివైడెడ్గా లేదు, అండర్వైడెడ్గానే ఉంది. అండర్వైడెడ్గానే ఉంటే ఆపరేట్ చేస్తాం. సృష్టిలో ఏదైనా ఒక శరీరం వచ్చిందంటే మానవదేహం రావచ్చు, పశుదేహం రావచ్చు, ఏదైనా దేహం సృష్టిలోకి వచ్చిందంటే అంతర్యామిగా పరమాత్మ లేకుండా దేహం రావటానికి ఏం లేదు, అది అలా, అది చట్టం. ఏదైనా ఒక దేహం, పశు దేహం కానివ్వండి, మానవ దేహం కానివ్వండి, ఏదైనా ఒక దేహం వచ్చిందనుకోండి, ఆ దేహానికి అంతర్యామిగా ఆ ఈశ్వరుడు లేకుండా అది రాదు. ఆస్తికుడు నాస్తికుడు అంటే ఏదో ఒకటి ఉంది, ఎనర్జీ ఒకటి ఉంది. అస్థి అంటే ఉంది, ఏదో ఒకటి ఉంది, ఎనర్జీ ఉంది, హయ్యర్ పవర్ ఉంది, మనందరినీ కంట్రోల్ చేసే హయ్యర్ పవర్ ఉంది, మనకంటే అతీతమైన శక్తి ఒకటి ఉంది. మన ఇంద్రియాలకి, మన ఆలోచనకి, మన బుద్ధికి, మన మనస్సుకి అందనటువంటి ఒక ఎనర్జీ ఒకటి ఉంది. మీ లోపల ఉంది, నా లోపల ఉంది, ప్రపంచంతో వ్యాపించి ఉంది, అంతటా ఉంది, పైన ఉంది, కింద ఉంది, బయట ఉంది, లోపల ఉంది, కుడి పక్కన ఉంది, ఎడ అంత వైపు ఉంది. యూనివర్సల్ ఎనర్జీ అంతటా వ్యాపించింది. ఆ యూనివర్సల్ కాస్మిక్ కాన్షియస్నెస్, సృష్టి అంతా ఏ వస్తువు అయితే వ్యాపించిందో అదే మన ఆత్మగా పోదు. అంటే అంతటా ఉన్న వస్తువే మన ఆత్మగా పోదు. మనలో ఒక మన హృదయంలో ఒక నిజంగా ఉంది, అంతటా ఉన్నదే మన హృదయంలో ఉంది, మన హృదయంలో ఉన్నదే అంతటా ఉంది. కానీ దేహము నేను అనే తలంపు మనకు ఉంది, అదే అజ్ఞానం, అదే అభిజ్ఞ. ఆ తలంపు వల్ల లోపల ఉన్నది వేరు, బయట ఉన్నది వేరు అని మనం అనుకుంటాం. మనకి లోపల బయట భేద బుద్ధి ఉంది, జ్ఞానికి లోపల లేదు బయట లేదు. దేహాభిమానం నాడికి లోపల బయట ఉంది, దేహాభిమానం లేని వాడికి లోపల లేదు బయట లేదు. దేహాభిమానం నాడు ప్రతి వాడికి కూడా తన దేహ బుద్ధి అంటే నేను అనే బుద్ధి, అంటే నేనప్పటికి మనకు దేహం గుర్తు, ఆ బుద్ధిగతమైన నేను, ఆ దేహగతమైన నేను, ఆ మనోగతమైన నేను ఉన్నంతకాలం లోపల బయట బయట లోపల ఇలా అనుకుంటాం. కానీ బ్రాహ్మీ స్థితి పొందిన వాడికి లోపల లేదు బయట లేదు, ఉన్నది ఒకటి అంటే ఒకటి. జ్ఞానం అనేది ఒకటిగానే ఉంటుంది, కానీ రెండుగా ఉండదు, ఏకంగా ఉండదు జ్ఞానం. తర్వాత మనకి యజ్ఞం గురించి చెప్పుకో, అస్థి నాస్తికుడు అంటే ఉన్నదేదో ఉంది, దాని ఏదో ఉందని అనేవాడిని ఆస్తికుడు అంటారు. అసలు ఏమీ లేదు, ఈ పంచిపోతు సృష్టి అంటే పంచిపోతారు, ఈ సృష్టి అంటే పంచిపోతారు, పంచిపోతారు తప్పించి ఏమీ లేదు, దీన్ని ఆపరేట్ చేసేవాడు అంటే ఏమి లేడు అనుకునేవాడు. ఆ ఉన్నదేదో ఉంది, ఒక అయ్యర్ పబ్బడం ఉంది, దాన్ని అంగీకరించిన వాడిని ఆస్తికుడు అంటాం, దాన్ని ఎవడైతే అంగీకరించడం లేదో వాడిని నాస్తికుడు అంటాం, అంతే తేడా. కానీ భగవంతుడి గురించి వీడికి తెలియదు, ఆడికి తెలియదు, ఇవన్నీ నోరుతోడు చెప్పే మాటలే. ఇదే భగవంతుడు ఉన్నాడు, నోరుతో చెప్తే సరిపోదు. దాని తాలూకు అనుభవం నాకు లేనప్పుడు, నోడిచోడు అంగీకరించినా పెద్ద ప్రయోజనం లేదు. ఉండరు భగవంతుడు ఉన్నాడని చెప్పేవాడికి భగవంతుడి గురించి తెలియదు, లేడని చెప్పేవాడికి వాడికి తెలియదు. ఏం చెయ్యి, ఇద్దరికి అనుభవం, ఇద్దరికి లోపల ఉంటుంది. ఇవిడు వీడి వీడు ఊహించి చెప్తున్నాడు, వాడి ఊహించి చెప్తున్నాడు. అంటే భగవంతుడు అనేది వాడు అది స్పెక్యులేషన్ కాదు, ఇమాజినేషన్ కాదు, అనుభవైక వేయచ్చు. ఇట్ ఇస్ టు బి రియలైజ్డ్. మనం ఏం చెప్పుకుంటున్నాం, యజ్ఞదాన తపస్సులు మన శరీరంలో ఎంతకాలం అయితే ప్రాణం ఉందో అంతకాలం యజ్ఞదాన తపస్సును విడిచిపెట్టద్దు అన్నాడు. యజ్ఞం అంటే సాక్రిఫైస్. ఇప్పుడు సర్వసాధారణంగా మనం ఎవరికైనా 10 రూపాయలు ఇచ్చామనుకోండి, లేకపోతే ఎవరికైనా మాట సలహా చెప్తామనుకోండి, ఎవరికైనా అభివృద్ధిలోకి రావడానికి ఏదైనా సూచనలు చెప్తామనుకోండి, మనం ఇవన్నీ యజ్ఞ భావన. అంటే మన స్వార్థం లేకుండా ఏ పని చేసినా అది యజ్ఞ భావన. మీకు అర్థమవుతుంది, మన స్వార్థం తగ్గిన మనం పూర్తిగా స్వార్థం విడిచిపెట్టలేకపోవచ్చు, కొంత స్వార్థం విడిచిపెట్టినా సమాజానికి ఎంతగానో ఉపయోగపడవచ్చు. కొంత ఉడికే 10% స్వార్థం విడిచిపెట్టిన సమాజానికి ఎంత ఉపయోగపడదు. అంటే ఇది యజ్ఞం అంటే నువ్వు ఇతరులకు సహాయం స్వార్థ బుద్ధి లేకుండా, అంటే సేవ కోసం చేయాలి. సేవ కోసం చేస్తే నీకు ఒక విధంగా సాటిస్ఫాక్షన్ కలగదు. జీవితంలో కేవలం అన్నం తినటం వల్ల బట్టలు కట్టుకోవటం వల్ల బతకలేము, అంత మాత్రం నీకు సాటిస్ఫాక్షన్ కాదు. ఏదో మనకు చేతనైన మంచి మనం చేస్తున్నాం అనుకోండి సమాజానికి, దానివల్ల ఒక సంతృప్తి వస్తుంది, సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఎవరికైతే ఆ సంతృప్తి వచ్చిందో వాడికి లోచూపు కలగదు. కేవలం అన్నం తింటే వాళ్ళే బతకలేదు, కానీ జీవితంలో సంతృప్తి ఉండాలి, ఒక రకమైన సాటిస్ఫాక్షన్ ఉండాలి. ఆ సాటిస్ఫాక్షన్ ఎప్పుడు వస్తుందంటే ఎంతో కొంత మనం ఇతరులకు సహాయ సహకారం అందిస్తుంటే ఏదో సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఆ సాటిస్ఫాక్షన్ వాళ్ళకి అంతర్దృష్టి వస్తుంది, అంతర్ముఖత్వం వస్తుంది, మనస్సు బాహ్యానికి వివరించు. అంటే ఏమి లేదు, మనస్సు బయటకు వస్తా ఉంటే అహంభావన, లోపలికి వెళ్ళిపోతే ఆత్మ అవుతుంది. మనం అటు పంపుతున్నా ఇటు పంపుతున్నా లోపలికి వెళ్తే పర్ఫెక్షన్, బయటకు వస్తే ఎంజాయ్మెంట్. మనసు బయటకు వచ్చింది అనుకోండి అది ఎంజాయ్మెంట్, అది అహంకారం తెలియదు, లోపలికి వెళ్తే పర్ఫెక్షన్. అది మనస్సు ఎటుకోనో మనం చూసుకోవాలి. మనస్సు ఎటు బయటకు వస్తాం అనుకోండి అదే అజ్ఞానం కింద మారుతుంది, అదే అహంభావన కింద మారుతుంది. అది లోపలికి వెళ్తుంది అనుకోండి ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది. అదే ఆత్మని తెలుసుకోవడానికి కాదు, పరమేశ్వరుడు అంతర్యామగా పరమేశ్వరుని తెలుసుకోవడానికి లోపలికి వెళ్ళి మనసు ప్రిపేర్ అవుతుంది, బయటకు వచ్చే మనసు ప్రిపేర్ అవుతుంది. వ్యాపారం చెయ్యాలి, వ్యాపారం చెయ్యాలంటే ఏంటి, ఎంత కొంత ట్రైనింగ్ ఉండాలి. ట్రైనింగ్ లేకపోతే వ్యాపారం చేయాలి. అలాగే మన వైద్యం చేయాలంటే ఏదో 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు వైద్యం నేర్చుకోవాలి. అక్కడికెందుకు వడ్రంగ పని చేయాలంటే 5-6 ఏళ్ళు మనం వడ్రంగ పని నేర్చుకుంటేనే కానీ వడ్రంగ పని చేయలేము. కానీ అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే మన మైండ్కు అన్ని శిక్షణ ఎలా ఇస్తున్నాము, బాహ్యంగా ఏదో వృత్తి నేర్చుకోవడానికి శిక్షణ ఎలా ఇస్తున్నాము, మన మైండ్ మేనేజ్ చేసుకోవడానికి కూడా శిక్షణ ఇవ్వాలి. ఈ క్లాసులు మీకు అందరికీ అంతకు ఉపయోగపడతాయి. దేవుడు ఉన్నాడా లేదా తెలుసండి, 3 తెలుస్తున్నాయి మనకి, శరీరం తెలుస్తుంది, మనస్సు తెలుస్తుంది, తర్వాత ఇంకోటి ఏంటి, టైం తెలుస్తుంది. టైం కాలం తెలుస్తుంది కదా, టైం తెలుస్తుంది. శరీరాన్ని మేనేజ్ చేసుకోవడం కంటే కాలాన్ని మేనేజ్ చేయటం, మైండ్ మేనేజ్ చేయటం చాలా కష్టం. ఒక మనిషికి మనం 10 రూపాయలు ఇవ్వచ్చు కానీ మైండ్ మేనేజ్ చేయటం కష్టం. ఒకరికి ఇల్లు ఖర్చు పెట్టవచ్చు కానీ వాడికి మైండ్ మేనేజ్ చేయటం కష్టం. మనం ఊరికే సహకరిస్తాం, వాడి మైండ్ వాడే మేనేజ్ చేసుకోవాలి. మనం టైంని మేనేజ్ చేసుకోవటం, తర్వాత మన అందరం కూడా, అది మన భారతదేశంలో టైం సెన్స్ లేదు, రోడ్డు సెన్స్ లేదు. మనం అందరం కూడా టైంని వేస్ట్ చేసుకుంటున్నాం. ఎప్పుడో ముసలితనం వచ్చేస్తుంది, అయ్యో రోజులు అనవసరంగా వేస్ట్ చేసుకున్నామని వెనక్కి తిరిగి దుఃఖపడినా ఒక్కరోజు మళ్ళీ తిరిగి రాదు. ఇప్పుడు మనకు 60 సంవత్సరాల వయసు అనుకోండి, మళ్ళీ 20 సంవత్సరం రమ్మంటే రాదు. అంటే కాలాన్ని బాగా మేనేజ్ చేసుకోవాలి. ఇది వెస్ట్రన్ పీపుల్ బాగా తెలుసు. మనకంటే వెస్ట్రన్ కంట్రీస్ వాళ్ళు టైంని బాగా మేనేజ్ చేసుకుంటారు. కొంతమంది టైం అంటే టైం వాళ్ళు ఎంత సిస్టమేటిక్గా ఉంటారంటే, ఇక్కడి నుంచి భీమవరం వెళ్ళాలనుకోండి, భీమవరం టైంకి వెళ్ళిపోతారు. మధ్యలో ట్రాఫిక్ జామ్, 10 నిమిషాలు ట్రాఫిక్ జామ్ పడుతుంది అనుకోండి, ఆ ట్రాఫిక్ జామ్ కూడా కౌంట్ చేసుకుని ఇక్కడ ఇంటికాడ బయలుదేరతాడు. అంటే మనకి టైం సెన్స్ లేదు, ఇంకెత మన బ్లడ్ లోనే అది లేదు. మన కాలాన్ని ఉపయోగించి భగవంతుడు గీతలో ఏమని చెప్పాలంటే, నేను డబ్బు రూపంలో ఉన్నానో, చదువు రూపంలో ఉన్నానో, గౌరవ రూపంలో ఉన్నానో, గొప్పల రూపంలో ఉన్నానో చెప్పలేదు. నేను కాల రూపంలో ఉన్నాను, నేను కాలాన్ని. ఆ కాలం వచ్చేప్పటికి మన శరీరాన్ని విడిచిపెట్టి మనం వెళ్ళిపోతాం. ఏదో కాలంలో జన్మించాం, మళ్ళీ ఏదో కాలంలో మరణిస్తాం, మన శరీరం మరణిస్తుంది. నేను కాల రూపంలో ఉన్నాను, నేను కాలుండి నేను కాల రూపంలో ఉన్నాను. అయితే ఆయన ఏ రూపంలో ఉన్నాడో ఆ రూపాన్ని సద్వినియోగం చేసుకోవడం వదిలేశాం, అంచేత ఆయన అనుభవంలోకి మనకు రావటం. ఇవాళ మనం ధనవంతులుగా ఉండొచ్చు, పేదలుగా ఉండవచ్చు. ఆ కాలం వచ్చేప్పటికి ధనవంతులు పేదవాళ్ళు అవ్వచ్చు, పేదవాళ్ళు ధనవంతులు అవ్వచ్చు. అంటే ఆ కాల ప్రవాహంలో ఎవడైనా కొట్టుకుపోతారు. అంటే కాలం యొక్క వేగం అటువంటి. అయితే కాలాన్ని గౌరవించటం మనం నేర్చుకోవాలి, టైం సెన్స్ నేర్చుకోవాలి. మీకు ఉదాహరణ చెప్తాను, వెస్టర్న్ కంట్రీస్ లో టైం సెన్స్ ఎంత ఎక్కువ ఉంటుందంటే, ఒక 10 సంవత్సరాల పూర్వం ఒక మీటింగ్ అతను టైం కడతాడు, అక్కడికి వెళ్ళా ఒక మీటింగ్ కు గంట ఆలస్యంగా వచ్చాడు. అంటే ఏదో కారణం వల్ల మన కారణం తెలియదు, ఏది గంట ఆలస్యంగా వచ్చాడు, మీటింగ్ అయిపోయింది, ఇంటికి వెళ్ళాడు, పాయిజన్ తీసుకుని చచ్చిపోయాడు గంట లేట్ వెళ్ళాడు. అలా మనం చేయమని కాదు, వాటికి టైం సెన్స్. మనం ఎప్పుడు టైంకి వెళ్దాం, ఇవాళ టైం అతిక్రమించాం, కాలాన్ని అతిక్రమించాం అని వాడికి, వాడు చేసిందే బుద్ధి సూక్ష్మతో కూడిన పని కాకపోవచ్చు. కానీ వాడు ఒకసారి మటుకు ఒక ఫంక్షన్ లేటుకు వెళ్ళాడు, ఇంటికి వెళ్ళిన పాయిజన్ తీసుకు చచ్చిపోయాడంటే టైం సెన్స్ వాడు అంతే విలువిచ్చాడు మనకి. కొన్ని కొన్ని దేశాల్లో టైం డిపార్చరు, టైం ఎర్రవల్ చూసి మనం గడియారాన్ని కరెక్ట్ చేసుకోవాలి. మన దేశంలో టైం సెన్స్ లేదు, మనకి లేదు అంటే. అయితే మీకు ఆత్మజ్ఞాన సముపార్జనకి టైంని మేనేజ్ చేసుకోవాలి, మన మైండ్ని మేనేజ్ చేసుకోవాలి, శరీరాన్ని మేనేజ్ చేసుకోవాలి, తర్వాత వర్క్ను కూడా ఎంజాయ్ చేయాలి. మనం చేస్తున్న పని ఎంజాయ్ చేయాలి. మన అందరం అన్నం తింటున్నాం, అన్నం తింటుంటే మనం తినే అన్నం మనకు శాంతిని ఇస్తుందా అశాంతిని ఇస్తుందా కూడా చూసుకోవాలి. మనకి ఎంతవరకు అవసరం అంతవరకు తిని వదిలేస్తాం అనుకోండి, అన్నం మనకి శాంతిని ఇస్తుంది. అవసరానికి మించి ఎక్కువ తినేస్తాం అనుకోండి, అది అన్నమే అశాంతిని ఇస్తుంది. మనం తిని అన్నమే మనకు దుఃఖం తెచ్చి పెడతాం ఎక్కువ తినేస్తే. కాబట్టి అవి యుక్తంగా తీసుకుంటాం అనుకోండి, సరిపడి మనం సుఖ పెడుతుంది. ఎక్కువ తింటే దుఃఖ పెడుతుంది. మనం తిని అన్నమే, ఎవరిలో కాదు, మనం తిని అన్నమే ఎక్కువ తినేస్తే దుఃఖ పెడుతుంది, తక్కువ సరిపడి తింటే సుఖ పెడుతుంది. అలాగే మనం చేసే పని కూడా మనకు సుఖం ఇవ్వాలి. మీరు ఇతరులకు ఏదైనా సహాయం చేశారనుకోండి, వాళ్ళకి సహాయం చేసి వీళ్ళకి సహాయం చేశారు మురికి అనుకుంటారు. కానీ అది మీ భవిష్యత్తు జన్మల్లో మీ ఇతరులకు చేసే సహాయం మీకు పెట్టుబడి, అది పెట్టుబడి. మీకు ఇతరులకు ఏదైనా సహాయం చేస్తే అది పెట్టుబడి మీకు తెలియటం లేదు. వాళ్ళని చేసి వాళ్ళకు ఉద్ధరించాము, వీళ్ళని ఉద్ధరించాం అందుకే అలా అనుకుంటున్నారు. అది సూపర్ఫిషియల్, ఇప్పటికీ మీ మనసుకు కలవ అనిపిస్తాను, అది పెట్టుబడిన సంగతి మీకు తెలియదు. అది తిరిగి మీకే రిటర్న్ వచ్చేస్తుందని మీకు తెలియదు. అంచేత బైబిల్లో యేసు అన్నాడు, మీ బట్టలకు ఇచ్చే విలువ, మీ తల వెంట్రుకలకు ఇచ్చే విలువ మీ మనస్సును బాగు చేసుకోవటానికి ఇవ్వరా అని. ఇంకేదంటే ఈ శరీరం ఏదో రోజున పుట్టింది, ఏదో రోజున శ్మశానానికి వెళ్ళిపోతుంది, అక్కడ కాల్చి బూడిచ్చేసేస్తారు. అక్కడతోటి శ్మశానంతో దేహాన్ని శ్మశానానికి వెళ్ళాక కానీ దాన్ని కాల్చుతారు, బూడిచ్చేస్తారు, అక్కడతోటి దేహగతమైన చరిత్ర ముగిసిపోతుంది. ఆ 12వ రోజు వెళ్ళాక అందరు మర్చిపోతారు. అంటే దేహం మరణం ఎప్పుడైతే మరణించిందో అక్కడతో దేహగతమైన చరిత్ర పూర్తి అయిపోతుంది. కానీ జీవుడి యొక్క చరిత్ర అక్కడ పూర్తి అవ్వదు. జీవుడి యాత్ర శరీరాలను మార్చుకుంటూ ఉంటుంది, మన శరీరం బతికొండగా బట్టలు ఎలా మార్చుకుంటాము, అలా జీవుడు ఏం చేస్తాడంటే లోపల జీవుడు శరీరాలను మార్చుకుంటా ఉంటుంది, శరీరాలను మార్చుకుంటా ఉంటుంది. దాని యాత్ర ఆగదు. ఎప్పుడు అది ఎక్కడి నుంచి అయితే వచ్చిందో, ఏ భగవంతుల్లోంచి అయితే వచ్చిందో, ఏ సోర్సులోంచి అయితే వచ్చిందో, దాని మూలం ఏదో, అది ఏ మూలంలోకి వచ్చిందో, దాని మూలంలోకి వెళ్ళి అది లయమయ్యే వరకు జీవుడి యాత్ర ముగియదు. ఆ జీవుడు మనస్సు ఎక్కడి నుంచి అయితే వచ్చిందో, ఆ మనస్సు దాని మూలంలోకి వెళ్ళి అది లయమయ్యే వరకు, అది ఏ వస్తువులోంచి వచ్చిందో తదాకారం పొందే వరకు జీవుడి యాత్ర ముగియదు. అంచేత మనం దేహానికి ఇచ్చి విలువ కూడా మనస్సుకి ఇవ్వటం లేదు. మనస్సు అన్న జీవుడు అన్న ఒకటి, అది కూడా ఇవ్వటం లేదు. దురదృష్టం. అది యేసు అన్నాడు, మీ వెంట్రికలకి ఇచ్చే విలువ, మీ బట్టలకి ఇచ్చే విలువ కూడా మీ మరణాంతర జీవితంలో వచ్చి మీ మనస్సుకు కూడా ఆ మాత్రం కూడా విలువ ఇవ్వరా. మనస్సును బాగు చేసుకుంటే, మన మనస్సు అశాంతిగా ఉందనుకోండి, అనుకోండి మాట, శరీరం ఆరోగ్యంగా ఉన్నది అనుకోండి, ఈ శరీరం యొక్క ఆరోగ్యం మనసు యొక్క అశాంతిని పోగొట్టలేదు. కానీ మనసు శాంతిగా ఉందనుకోండి, శరీరానికి అనారోగ్యం ఉందనుకోండి, కానీ ఆ మనసులో ఉన్న శాంతి 10 రోజుల్లో తగ్గి రోగం 5 రోజుల్లో తగ్గిపోతుంది. ఇంకేదో మైండ్ సహకరిస్తుంది శాంతి. ఆ శాంత చిత్రం ఏం చేస్తుందంటే నీ శరీరంలో రోగం తొందరగా తగ్గడానికి సహకరిస్తుంది. కానీ మనసులో ఉన్న అశాంతిని తగ్గించడానికి శారీరక ఆరోగ్యం సహకరించలేదు. అందుకే భగవంతుడు చెప్పాడు, దేహము కంటే ఇంద్రియములు గొప్పది, ఇంద్రియముల కంటే మనస్సు గొప్పది, మనస్సు కంటే బుద్ధి గొప్పది, బుద్ధి కంటే మీ హృదయంలో అంతర్యామగా నా చైతన్యం పరమాత్మ గొప్పది, అది గొప్ప అన్నిటికంటే. ఇది ఎబవ్ ఎబవ్ ఆల్ దిస్ థింగ్స్ అండ్ ఆల్ దిస్ స్ట్రగుల్స్. జీవితంలో మన శాంతి చిత్త పరిస్థితులు అనుకూలంగా ఉండొచ్చు, ఒకసారి పరిస్థితి మన ప్రతికూలంగా ఉండొచ్చు. మన కాపలా కాసుకోవాల్సింది శాంతి చిత్తాన్ని కాపాడు. ఎప్పటికప్పుడు బ్రెయిన్ బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి. తర్వాత మీకు ఇష్టమైన సంఘటనలు జరుగుతూ ఉంటాయి, ఇష్టం లేని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఒకసారి మీకు ఇష్టం లేని సంఘటనలు కూడా భవిష్యత్తులో మీకు ఉపకారం చేసి పెడతాయి. మీకు ఏదైనా ఇష్టం లేని సంఘటన జరిగినాయి అనుకోండి, ఒకసారి భవిష్యత్తులో ఇష్టం లేని సంఘటనలు మీకు ఉపకారం చేసి పెట్టవచ్చు. అంటే దేవుడు ఈశ్వర, ఈశ్వరుడు అనేవాడు ఒకడున్నాడు. మన క్షేమం మనకంటే ఆయనకి ఎక్కువ తెలుసు, మన మంచి ఎక్కువ మనకంటే ఆయనకి ఎక్కువ తెలుసు. మనకంటే వివేకవంతుడు, మనకంటే తెలియగలవాడు. మన జీవితాన్ని ఎక్కడ ఎలా మలుపు తెప్పాలో ఆయన చూసుకుంటూ ఉంటాడు. అది భక్తి అంటూ ఉంటే ఎవరైనా ఎవరికైనా పాండిత్యం ఉందనుకోండి, వాళ్ళని చూసి ద్వేషపడటం మనకు అనవసరం. ఎంత కష్టపడితేనే కానీ ఆ పాండిత్యం రాలేదు. వాళ్ళు ఎవరైనా ధనవంతులు అయ్యారనుకోండి, ఏదో ధనవంతులు అయిపోయారు అనుకుంటాం, వాళ్ళు ఎంత శ్రమ పడితేనే కానీ ధనవంతులు అవ్వలేదు. వాళ్ళు పడ్డ కష్టం చూడటం మానేసి వాళ్ళంతా చూసి మనం ద్వేషం పెట్టుకుంటాం, అది అనవసరం. దానివల్ల మనకు ఆరోగ్యం చెరుతుంది. ఎవరి మీద ఇతరులు చూసి మనం ద్వేషం పెట్టుకుంటే మానసిక అనారోగ్యం, శారీరక అనారోగ్యం. మనం ఉరికే పరిస్థితి చూస్తాం కానీ వాళ్ళు వెనకాల ఎంత శ్రమ పడ్డారో, ఎంత కష్టపడ్డారో భక్తి కూడా అంతే. ఒకరికి ఏదైనా భక్తి ఉందనుకోండి, మహాభక్తులు ఉన్నారు మన భారతదేశంలో. తులసీదాస్ ఉన్నాడు, తర్వాత కదిగిరి దాస్ ఉన్నాడు, కేశవ దాస్ ఉన్నాడు, భద్రాచల రామదాస్ ఉన్నాడు. తులసీదాస్ గారు తులసి రామాయణంలో ఒక మాట రాస్తారు. ఏమంటారు సార్ అంటే, ఇప్పుడు మన గాంధీ గారు ఏదో రామరాజ్యం తీసుకురావాలి, రామరాజ్యం మనకు స్వరాజ్యం వచ్చేసింది, దీన్ని స్వరాజ్యం కింద మార్చాలి, రామరాజ్యం కింద మార్చేయాలని మన మహాత్మా గాంధీ గారు అనివారు జీవించండగా. ఈ స్వరాజ్యాన్ని స్వరాజ్యంగా మార్చేయాలి. స్వరాజ్యం సుబుద్ధి లేని, సుబుద్ధి లేనప్పుడు స్వరాజ్యం రాదు, సద్బుద్ధి లేనప్పుడు స్వరాజ్యం రాదు. గాంధీ గారు ఏమన్నవారంటే, ఈ స్వరాజ్యాన్ని సురాజ్యంగా మార్చేయాలి, రామరాజ్యంగా మార్చేయాలని అనివారు ఆశయం. అది ఆయన ఆశయం, జరగవచ్చు జరగకపోవచ్చు, అది మహాత్మాజీ బాపూజీ ఆశయం. కానీ తులసీదాస్ గారు చక్కటి మాట చెప్పారు తులసి రామాయణం. నాకు గాంధీ గారు చెప్పిన మాట గుర్తొచ్చినప్పుడు తులసీదాస్ గారి మాట గుర్తొస్తుంది. మహాభక్తి, మహాపండితుడు, మహాభక్తుడు. హిందీ భాషలో, హిందీ భాషలో తులసీదాస్ గారికి ఉన్న రామాయణం ప్రఖ్యాతి, అంత ప్రఖ్యాతి ఏ ఏ రామాయణానికి లేదు. కేశవదాస్ కూడా రామాయణం రాశాడు, కానీ అంత ప్రఖ్యాతి రాదు. ఇంకేదండి, అతను 100 రూపాయలు భక్తుడు. ఎవరు? తులసీదాస్. కేశవదాస్ 50% భక్తుడు, 50% లౌకిక వాడు. అంటే ఈయన రామాయణ రాసిన అంతస్తు రాలేదు. తులసీదాస్ గారు అనవరు, నా రాముడు దశరథ రాముడు అన. కబీర్దాస్ కూడా రాముడు భక్తుడే, నా రాముడు ఆత్మారాముడు అనేవాడు. అంటే ఆత్మారాముడితో పాటు, చైతన్యంతో పాటు, ఆత్మతో పాటు సుగుణాలను కూడా కలుపుకున్నాడు తులసీదాస్. కబీరేమో నా రాముడు ఆత్మారాముడు అనేవాడు, తులసీదాస్ నా రాముడు దశరథ రాముడు అనేవాడు. అంటే యోగులు, మహర్షులు, మహాత్ములు ఏ వస్తువులైతే ఆనందిస్తున్నారో, ఏ వస్తువులైతే శాంతిని పొందుతున్నారో, ఏ వస్తువుల దగ్గర నుంచి కాంతిని పొందుతున్నారో, ఎక్కడైతే రమిస్తున్నారో, ఈ మహాత్ములు మహర్షులందరూ ఏ సత్పదార్థంలో రమిస్తున్నారో, ఆ సత్పదార్థమే రాముడు. అయితే కబీర్ అనేవాడు ఆత్మారాముడైన రాముడు. అంటే జ్ఞానం పొందిన వాడు ఏ వస్తువులైతే రమిస్తున్నారో వాడే రాముడు అని, అదే బ్రహ్మం. ఇందుకే ఏం చెప్పాను, తులసీదాస్ గారు ఒక మాట చెప్పారు రామాయణం, రామరాజ్యం రామరాజ్యం అంటే. ఇప్పుడు కూడా నేను న్యూస్ పేపర్లో చూస్తుంటారు, గాంధీ గారు రామరాజ్యం ఆశించారు. రామరాజ్యం అంటే జేబులో డబ్బులు ఉండటం కాదు, అయితే 10 అంతస్తులు మేడ కట్టుకుని అక్కడ పైన కూర్చోవడం కాదు రామరాజ్యం అంటే, అది కాదు. ఊరికి లేకపోతే మొత్తం రోడ్లన్నీ సిమెంట్ రోడ్లు వేసేసి తిరగడం కాదు రామరాజ్యం అంటే, అది కాదు. రామరాజ్యం అంటే లైఫ్లో క్వాలిటీ పెరగదు. ఇక్కడ తులసీదాస్ ఏం చెప్పాడంటే, ఎక్కడైతే కైకం ఉందో, ఎక్కడైతే కైకం ఉందో, ఇప్పుడు మనలో కూడా చాలా మంది కైకలు ఉన్నారనుకోండి, అనుకోండి, ఏ సమాజంలో అయితే కైకలు ఉన్నారో, ఏ సమాజంలో అయితే మందరలు ఉన్నారో, ఏ సమాజంలో అయితే సోర్పణకులు ఉన్నారో, వీళ్ళు ముగ్గురు లాంటి మనుషులు ఏ సమాజంలో ఉన్నా అక్కడ రామరాజ్యం రాదని చెప్పాడు తులసీదాస్. కైక లాంటి మనుషులు మీకు అర్థమవుతుందా? ఉడికే రోడ్లన్నీ సిమెంట్ పోసేస్తే మనకు బాడీ కంఫర్ట్ వస్తుంది, రామరాజ్యం వచ్చింది మంచిదే. అరగంట 10 నిమిషాలు వెళ్ళిపోతాం, రోడ్లు బాగుంటాయి, విశాలంగా ఉంటాయి, అదంతా మంచిది కాదంటాం లేదు. అంటే కైక లాంటి మనుషులు ఏ సమాజంలో ఉన్నారో, మందర లాంటి మనుషులు ఏ సమాజంలో ఉన్నారో, స్వర్పణక లాంటి మనుషులు ఏ సమాజంలో ఉన్నారో, అంతకాలం ఆ సమాజంలో రామరాజ్యం ప్రతిష్ఠించడం సాధ్యము కాదు అని తులసీదాస్ గారు చెప్పారు. కేవలం జేబులో రూపాయలు ఉంటేనే రామరాజ్యం వచ్చింది, బాడీ కంఫర్ట్ వస్తుంది. మన రూపాయలు మన బాడీ కంఫర్ట్ తీసుకొస్తే కానీ మైండ్ కంట్రోల్ తీసుకురావు. మనం ఇంకా భగవాన్ దగ్గరికి వెళ్ళలేదు, మనం భగవాన్ ముట్టుకోవట్లేదు. ఇంకా యజ్ఞదాన తపస్సుల గురించి ఆలోచిస్తున్నాం. యజ్ఞం అంటే నీ స్వార్థం కొంచెం తగ్గించుకుని ఇతరుల కోసం పనిచేయడం. ఏది చేసినా యజ్ఞమే. యజ్ఞం అంటే అగ్నిహోత్రంలో నెయ్యి హోమం చేయటమే కాదు, సమాజపరంగా నీకు సామాజిక అంటే మన అందరిలో ఉన్న మైనస్ పాయింట్ ఏంటంటే నీలోని నాలోని మన సమాజంలో మన ఫ్యామిలీ డ్యూటీ బాగా చేసుకుంటాం కానీ సోషల్ డ్యూటీ చెయ్యం. మన సొంత పని ఒక రకంగా చేస్తాం, ఇతరుల పని ఒక రకంగా చేస్తాం. అది భగవంతుడు మనకు అంతర్యాముగా ఉన్నాడు కదా, వాడు చూస్తూ ఉంటాడు నీ సొంత పని ఎలా చేసుకుంటున్నావు, ఇతరుల పని ఎలా చేస్తావు. ఇప్పుడు ఎవరైనా ఇల్లు కట్టించుకుంటున్నారు అనుకోండి, ఇప్పుడు కాంట్రాక్టర్లో ఉన్నారనుకోండి, వాడు సొంత ఇల్లు కట్టుకున్నప్పుడు ఒక రకంగా ఉంటారు, ఇతరుల ఇల్లు కట్టినప్పుడు ఒక రకంగా. కంట్రాక్టర్ అంటే కంట్రాక్టర్ కాదు, ఎవరైనా సరే ఉదాహరణ చెప్తున్నాను. అంటే నువ్వు పని ఇతరు నీ సొంత పని చేసినప్పుడు ఎలా ఉంటున్నావు, ఇతరుల పని చేసినప్పుడు నువ్వు ఎలా ఉంటున్నావు. ఇప్పుడు మన ఇల్లు మనది అనుకుంటాం, ఈ రోడ్డు ఎవరిదో అనుకుంటాం, ట్రైన్ ఎవరిదో అనుకుంటాం, విమానం ఎవరిదో అనుకుంటాం, గవర్నమెంట్ హాస్పిటల్ ఎవరిదో అనుకుంటాం, అది మన సొత్తు మనం ఎలా వాడుకుంటాము, సమాజం సొత్తు అలా వాడము మనం. మనకు భక్త జ్ఞానమా వాడా? మన ఇంట్లో గది ఎలా ఆడుకుంటాం, రైలు పెట్టి ఎలా వాడం మనం, ఏం చేసి ఎవడదు అనుకుంటాం. అంటే మనకి స్వపర భేదం ఎక్కువ ఉంది. మనం ఏదైనా సామాజిక బాధ్యత నిర్వర్తించినా కొంతమంది నిర్వర్తిస్తున్నారు, కానీ మన సొంత పని ఎలా చేసుకుంటున్నాం అంత ఎలా చేసుకోవడం చాలా తక్కువ మంది ఉంటారు. ఫ్యామిలీ డ్యూటీ చేసుకుంటారు, ఫ్యామిలీ డ్యూటీ అవసరమే, కానీ ఫ్యామిలీ డ్యూటీ ఎంత ఎలా చేస్తున్నావు, నువ్వు సోషల్ డ్యూటీ కూడా అంత పర్ఫెక్ట్ గా చేయాలి. ఏమండి, మన దేశంలో ఉన్న పాశ్చాత్య దేశాల్లో ఉన్న ధనవంతుల కంటే మన దేశంలో ఉన్న ధనవంతులు సమాజానికి అంత ఎక్కువ ఉపయోగపడరు. దానికి కారణం ఏంటంటే మన ఇండియాలో ఫ్యామిలీ సిస్టమ్ అటువంటిది. మన ఫ్యామిలీ సిస్టమ్ ఇతరులకు తొందరగా ఉపయోగపడినవి. మన మనవడు శుభ్రంగా తేకాచాడేసి సారా తాగేసి మనం సంపాదించిన 100 ఎకరం వాడు శుభ్రంగా పాడు చేసేసిన ఆడికే మనకి ఏదో గోళం ఇస్తుంది, కానీ ఆడికే గోళం అనిపిస్తుంది, కానీ సమాజానికి ఏదో 10 రూపాయలు సహాయం చేద్దాం అనే బుద్ధి మనకు రాదు. కారణం ఏంటంటే మన మన కుటుంబ వ్యవస్థ అటువంటి. మన ఇండియాలో ఉన్న ఫ్యామిలీ సిస్టమ్ అటువంటిది, ఎవరికి సహాయం చేయనివ్వదు. ఎవరో కొద్ది మంది ఉన్నారు, గాడ్ హ్యాస్ క్రియేటెడ్ సమ్ సోల్స్ టు లివ్ ఫర్ అవర్స్ ఓన్లీ. ఎవరో కొద్ది మంది ఉన్నారు, వాళ్ళ ద్వారా ఏదో ఏదో జరుగుతూ ఉంటుంది. కానీ ఇంకోటి, భగవద్ అనుగ్రహం కావాలంటే మీరు ఏదైనా మంచి పని చేయొచ్చు, అది మీ పని పని కోసమే చెయ్యాలి, సేవ సేవ కోసమే చెయ్యాలి. ఆ సేవ మీరు గౌరవం కోసం చేస్తారనుకోండి, మీ దగ్గర అధికారం కోసం చేస్తారనుకోండి, మీకు అధికారం రావచ్చు గౌరవం రావచ్చు, దేవుని అనుగ్రహం మటుకి రాదు 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 రాదు. ఏమో మీరు ఎందుకు చేస్తున్నారు సేవ? ఇప్పుడు మనం ఏదైనా సేవ చేస్తున్నాం అనుకోండి, ఏదైనా వచ్చే ఎలక్షన్లో ఎమ్మెల్యే అవటానికి చేయిస్తాం, లేకపోతే అధికార కాంక్ష లేకపోయినా మనకి సమాజంలో గౌరవం పొందాలి, సమాజంలో కీర్తి పొందాలని చేయిస్తాం. వాడికి అధికారం రావచ్చు, వీడి కీర్తి రావచ్చు, దేవుని అనుగ్రహం సున్నా. సరే, అధికారం ఉన్నవాళ్ళు కీర్తి ఉన్నవాళ్ళు చచ్చిపోతే శ్మశానానికి 10 మంది ఎక్కి వెళతారు, మరణానంతర జీవితం వాడి పని సున్నా. వలకాట్లోకి 10 మంది ఎక్కి వెళతారు, అందుకంటే ఏమి లేదు. అంచేది నువ్వు సేవ సేవ కోసం చేస్తే, పని పని కోసమే చేస్తే, ఎవరి గురించి అయితే నువ్వు చేస్తున్నావు వాళ్ళు సుఖపడాలి. మనకి ఎవరైనా ఎవరికైనా దిల్లు కట్టిస్తున్నావు అనుకోండి, అది శాంతిగా చెయ్యాలి, మనం సుఖంగా చెయ్యాలి. మనం సుఖంగా చేస్తే శాంతిగా చేస్తే ఆ ఇంటి గల ఆ ఇంట్లో ఉన్నవాడు సుఖపడతాడు. నువ్వు ఓట్ల కోసం ఎన్ని ఇల్లు కట్టి పెట్టినా 4 సంవత్సరంలో అన్నీ పడిపోతాయి, అది పడిపోతాయి. ఇంట్లో ఉన్నాడు సుఖంగా ఉండడు, శాంతిగా ఉండడు. మనం ఎవరికైనా ఉపకారం చేసామనుకోండి సుఖంగా చేయాలి, శాంతిగా చేసాం. ఒక ఇల్లే ఖర్చు పెట్టామనుకోండి, మనం శాంతిగా చేస్తే వాడు శాంతిగా ఉంటాడు, సుఖంగా చేస్తే వాడు సుఖపడతాడు. మన మన మనసులో సుఖం లేకుండా, మన మనసులో శాంతి లేకుండా చేసిన దాని తాలూకు ఎందుకైతే బిల్డింగ్ కట్టామో ఆ బిల్డింగ్ అక్కడికి ఉపయోగపడదు. అంటే మన సంకల్పం శుద్ధిగా ఉండాలి, మనం ఏ పని చేసినా బుద్ధి శుద్ధిగా ఉండి చేయాలి. చిన్న పని చేయండి, మన అంతఃస్థమించిన పనులు మనం చేయక్కర్లేదు, చిన్న పని చేయాలి. ఎవరికి ఎవరో చేశారో మనం చేయక్కర్లేదు, మన అంతస్తుకు తగినట్టుగా మనం చెయ్యాలి, సమానంగా చెయ్యాలి. మన అంతస్తుకు తగ్గట్టు ఎక్కువ చేయక్కర్లేదు, తక్కువ చేయక్కర్లేదు, సమానంగా చెయ్యాలి. ఈ మధ్య చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. ఒక మీటింగ్కి వెళ్ళాం, ఇది ఒక సంస్థ మీటింగ్కి వెళ్ళాం, పేర్లు చెప్పడం ఎందుకులండి. మీటింగ్కి వెళ్తే ఒక బిల్డింగ్ కడుతున్నారు అక్కడ, ఆ బిల్డింగ్కి ఏదో డొనేషన్స్ అడుగుతున్నారు, మాట్లాడుతున్నాం. స్టేజ్ మీద 10 మంది కూర్చున్నాం, 10 మంది కూర్చుంటే ఒక ఆయన ఏం చేశారంటే ఆ బిల్డింగ్కి 5 లక్షలు ఇద్దామని వచ్చారు, బిల్డింగ్కి 5 లక్షలు ఇస్తామని వచ్చారు. ఆయనకంటే ధనవంతుడు ఉన్నారు ఆ మీటింగ్లో. ఆయన ఏం చేశారంటే ఆయనకంటే 10 టైమ్స్ ధనవంతుడు. ఆయన ఏమన్నాడు, ఈ బిల్డింగ్ నిర్మాణం నిమిత్తం 1 లక్ష రూపాయలు ఇస్తున్నాను రాడంగా అన్నాడు. నీకు అర్థమైందే, ఈ 5 లక్షలు ఇచ్చేవాడు ఏమనుకున్నాడు, నాకంటే 10 టైమ్స్ ధనవంతుడు, ఆయనే 1 లక్ష ఇస్తా అంటే నేను 5 లక్షలు ఇవ్వటం ఎందుకుని, ఆయన వెళ్ళిపోతే వెళ్ళిపోతే మొక్కుబడిగా నేను ఏదో 2 లక్షలు ఇస్తా అని చెప్పి వెళ్ళిపోయి. తర్వాత వెళ్ళిపోతే వెళ్ళిపోతూ నేను కొంత దూరం ఆయన సాగనంపాను, సాగనంపితే నన్ను దగ్గరికి పిలిచి అన్నారు, నేను 5 లక్షలు ఇద్దామని వచ్చాను, నాకంటే పెద్దవాళ్ళు 150,000 ఇస్తాను, నేను 5 లక్షలు ఇస్తే ఏంటి, ఇక ఏమైనా గర్వంగా ఉన్నాడా, ఏంటి అనుకుంటాడు, ఎందుకు వచ్చింది, నేను 2 లక్షలు ప్రకటించాను, ఈ బిల్డింగ్ పని ఏదైనా పూర్తి అవ్వకపోతే ఏ కారణం చేస్తానో మిగతా మీరు నాకు ఫోన్ చెప్పండి, మిగతా 3 లక్షలు పంపుతాను, బిల్డింగ్ మీటింగ్ లో మటుకెళ్ళి ప్రకటించను అని చెప్పాడు. ఎవరికి 1 లక్ష ఇచ్చిన వాడు 5 లక్షలు ఇచ్చేవాడు చెడగొచ్చాడు. ఇది 1 లక్ష ఇచ్చిన చాలా పెద్ద కారణకారం చేశాడు నేను అనుకోండి, ఇక్కడికి పని చెడగొట్టేటయింది. అక్కడ మనం ఏం చెప్తున్నాం, యజ్ఞ దాన తపస్సు. యజ్ఞం అంటే ఎంతో కొంత మనం ఇతరులకి శాంతి చిత్తంతో సుఖంతో శాంతితోటి ఆనందం, మనం ఆ పని ఆనందంగా చేస్తే వాళ్ళకి ఆనందం వస్తుంది, మనం ఏదో ఏడుస్తూ చేస్తే వాళ్ళకి ఆనందం ఎలా వస్తుంది. నువ్వేదో పిచ్చికి కూడా అక్కడ కట్టేసి వాళ్ళు సుఖపడాలంటే అక్కడ సుఖపడతారా లేదు. ఆ పిచ్చి కూడా ఇంకా చిన్నది కట్టవచ్చు, నువ్వు చేసి ఆనందంగా చేస్తున్నావు, శాంతిగా చేస్తున్నావు, సుఖంగా చేస్తున్నావు, లోక సంగ్రహం కోసం చేస్తున్నావు. అంటే నీ అహంభావాన్ని గ్లోరిఫై చేసుకోవడానికి చేస్తున్నావా, నీ అహంభావాన్ని గ్లోరిఫై చేసుకోవడానికి చేస్తున్నావా, నువ్వు ఎవరికైతే చేస్తున్నావో వాళ్ళు శాంతంగా ఉండటం కోసం, సుఖంగా ఉండటం కోసం నీళ్ళ అంతకు చేస్తున్నావు, ఎందుకు చేస్తున్నావు. భగవంతుడు మనం పని చేసేటప్పుడు ఆ పనిని చూడడం, ఆ పని చేసేటప్పుడు ఏ సంకల్పంతో చేస్తున్నావు, ఏ బుద్ధితో చేస్తున్నావు అది చూస్తాడు. పనిని చూడడం, పనిని లోకం చూస్తుంది, ఆ పనిని ఎందుకు చేశావో చూసేవాడు ఈశ్వరుడు. ఈశ్వరుడు సర్వంతర్యామి, ఈశ్వరుడు మన కంట్రోలర్, ఎక్కడ దూరంగా లేడు. మన యజమాని, మన ప్రభువు, మన భర్త మన హృదయంలోనే ఉన్నాడు, అంతర్యామిగా ఉన్నాడు, సైలెంట్ గా ఉన్నాడు. వాడికి తాంతాం అక్కర్లేదు, అడ్వర్టైజ్మెంట్ అక్కర్లేదు, పబ్లిసిటీ అక్కర్లేదు, లోపల ఉన్నాడు. లోపల ఎలా ఉన్నాడు, పని చేస్తున్నాడు. ఎలా చేస్తున్నాడు, సైలెంట్ గా చేస్తున్నాడు, సైలెన్స్ లోనే చేసుకెళ్ళిపోతున్నాడు. అంటే ఆ దేహాన్ని, ఈ సృష్టిని, ఆ దేహాన్ని ఎలా నడపాలి, ఆ దేహం ద్వారా ఏ పని జరగాలి, ఆ దేహం ద్వారా ఏ పని జరగాలో, ఆ పని జరుగుతుందా లేదా, సృష్టి పంచిభూతాలు ఎలా పనిచేస్తున్నాయి, మీకు అర్థం ఖగోళం ఎలా పనిచేస్తాయి. అంటే అందరికీ అంతర్యాముగా ఉండి స్లోగా స్టడీగా సైలెంట్ గా పని చేయించేవాడు లోపల ఉన్నాడు, వాడే అంతర్యామి, వాడే ఈశ్వరుడు. మన కంట్రోల్ ఎక్కడో వైకుంఠంలో ఉన్నాడు అనుకుంటాం, మన కంట్రోల్ మన హృదయంలో ఉన్నాడు, అంతర్యాముగా ఉన్నాడు. ముద్దబ్బాయిగా లేడు, డైనమిక్ గా ఉన్నాడు, పని చేస్తున్నాడు, కర్మఫలాన్ని అనుసంధానం చేస్తున్నాడు. అందుకే భగవంతుడికి కర్మఫల దాత అని పేరు. కర్మ ఫల దాత. యజ్ఞం అంటే ఎంతో కొంత సాక్రిఫైస్, నీ అహంకారం కోసం చేసి యజ్ఞం కాదు. ఈశ్వరుడు తృప్తి కోసం సృష్టి అంతా వ్యాపించినటువంటి ఆ సర్వంత్రియామి ప్రెజర్ మన వాడి అనుగ్రహం పొందటం కోసం, వాడి దయని సంపాదించడం కోసం మనం చేసే పని యజ్ఞం. అంటే ఏ పని అయినా చిన్న పని అయినా యజ్ఞభావంతో చేయాలి. దానం అంటే ఛారిటీ అనేది ఎలా ఉండాలి, సాత్వికంగా ఉండాలి. మనం చేసే ఛారిటీ మనం సుఖపెట్టాలి, మనం చేసే ఛారిటీ మనకు శాంతిని కలగజేయాలి. తర్వాత మనం చేసే ఛారిటీ ఎలా ఉండాలంటే, గాంధీ గారికి ఆ పూర్వపు రోజుల్లో అరిజన పండు నిమిత్తం చెన్నైలో శెట్టి గారు 1 లక్ష రూపాయలు పర్సు ఇచ్చారు, బస్తా 10 రూపాయల రోజుల్లో. ఆ పర్సు అక్కడ పెట్టారు గాంధీ గారి దగ్గర. మహాత్మా బాపూజీ మీరు పెట్టారు అక్కడ, బాపూజీ మీరు సంతోషిస్తున్నారా, 1 లక్ష రూపాయల అమౌంట్ తక్కువ, అప్పుడు లక్ష అంటే చాలా ఎక్కువ, బస్తా 10 రూపాయల రోజు. బాపూజీ మీకు సంతృప్తి కలుగుతుందా, మీ హరిజన పండుగకి, హరిజనోద్ధరణ పండుగకి 1 లక్ష రూపాయలు ఇస్తున్నానని చెప్పండి. కాబట్టి బాపూజీ ఏమన్నా అంటే, నేను ఇప్పుడు సంతోషించాను, ఇచ్చేవాడిని ఇచ్చేస్తే సంతోషిస్తా అన్నాడు. నువ్వేమనుకుంటున్నావు, బాపూజీకి 1 లక్ష ఇచ్చాను అంటున్నాడు. ఇచ్చాను ఇచ్చాను అనుకునేవాడు లోపల అప్పుడు ఉన్నాడు. వాడిని నాకు ఇచ్చేస్తే అప్పుడు సంతోషిస్తాను, ఈ 100,000 రూపాయలకి సంతోషించను. నేను బాపూజీకి 100,000 రూపాయలు ఇచ్చాను లోపల అనుకునేవాడు ఉన్నాడు లేదా? ఉన్నాడు, ఎవడో ఒకడు ఉన్నాడు, అనుకునేవాడు ఉన్నాడు. వాడిని నాకు ఇచ్చేస్తే నేను సంతోషిస్తాను, ఇప్పుడు సంతోషించను అన్నాడు. ఇది మెటీరియల్, ఇది భౌతికమైన విషయం. అంటే చారిటీ ఎలా ఉండాలంటే, నీకు శాంతి కలగాలి, నీకు శాంతి కలగాలి. నీ ఎవరికి ఇస్తున్నావు, అతనికి శాంతి కలగాలి. నువ్వు సుఖంగా ఉండాలి, అతను సుఖపడాలి. తర్వాత ఇంకోటి, మీ చారిటీ మీరు ఎలా మీకు ఎలా ఉండాలంటే, అది మీకు అది బాధ కలిగించకూడదు. మీ చారిటీ మీకు నీకు పెయిన్ కలిగించకూడదు, ప్రెషర్ కలిగించాలి. అది గుర్తుపెట్టుకోవాలి. మీరు ఇచ్చే చారిటీ మీకు పెయిన్ కలిగించకూడదు, ప్రెషర్ కలిగించాలి. ఏం చేద్దంటే, ప్రెషర్ కలిగిస్తే పర్వాలేదు, మీకు మీరు ఇచ్చే చారిటీ వల్ల మీకు పెయిన్ వచ్చింది అనుకోండి, సత్వగుణం తగ్గిపోతుంది, రజోగుణం పెరిగిపోతుంది, తమగుణం పెరిగిపోతుంది. ఈ ప్రపంచం అంటే ఏమి లేదు, రూపం నామం గుణాలు. ఈ మైనస్ చేస్తే క్రియేషన్ లేదు. ఇంకో మనకు శవం ఉంటుంది, అందరికీ తలవ శవం ఉంటుంది, ఇది ఒక రూపం. దీనికి ఒక పేరు ఉంటుంది, నీకు అర్థం వచ్చిందా? దీనికి ఒక పేరు ఉంటుంది, ఒకటి రూపం, ఒకటి రెండు ఆ రూపానికి ఒక పేరు ఉంటుంది. ప్రతి మనిషికి ఏదో గుణం ఉంటుంది, మంచి గుణం, సత్వగుణం, రజగుణం, తమగుణం, లేకపోతే ఈ 3 గుణాలు కలిసి ఉండటం. ప్రతి మనిషికి గుణాలు ఉంటాయి, ఈ గుణాలు, ఈ రూపాలు, నామాలు, దీనిలో మనం క్రియేషన్ అంటాం. రూపం తీసేస్తే, నామం తీసేస్తే, గుణం తీసేస్తే అది క్రియేషన్ లేదు. రూపనామాలు తీసి మన రూపబుద్ధి తగ్గించుకున్నాం అనుకోండి, నామబుద్ధి తగ్గించుకున్నాం అనుకోండి, గుణరహిత స్థితిని పొందామనుకోండి, గుణాతీతులు అయ్యామనుకోండి, మన శరీరం ఉన్నా శరీరం ఉన్నాగా శరీరం ఉండగానే సృష్టి లేని స్థితిని పొందుతాం. అంటే అమాస్క స్థితి పొందుతాం, నిష్ప్రపంచ స్థితిని పొందుతాం. ఎప్పుడు? దేహబుద్ధి నశించినప్పుడు, నామబుద్ధి నశించినప్పుడు, గుణాతీతి స్థితి పొందినప్పుడు, మనం ఇక్కడ సృష్టిలో ఉన్నప్పటికీ సృష్టిలో భాగంగా ఉంటాం, సృష్టికి అభవుగా ఉంటాం. వాడి జీవన్ ముక్తుడు. మనం ఎప్పుడైతే రూపబుద్ధి లేదో, ఎప్పుడైతే నామబుద్ధి లేదో, అంటే ఎప్పుడైంది అంటే మీకు ఒకసారి ఎందుకు రిపీట్ చేస్తానంటే మీ మనసుకు పట్టుకోవాలి. మన ఎవరో చదువు రావటం లేదు, అది పరిగెత్తుకుని వెళ్ళిపోకర్లేదు, మీ మనసుకు పట్టుకోవాలి. ఒక చిన్న వాక్యం చాలు మనం బాగుపడతాను కదా, డైజెస్ట్ అయితే ఒక చిన్న 1 sentence ఈజ్ అనఫ్, 1 word ఈజ్ అనఫ్. తర్వాత తపస్సు, ఈ 3 నీ శరీరంలో ఉన్నంత కాలం విడిచిపెట్టద్దు అన్నాడు. 3 విడిచిపెట్టేయమన్నాడు. 1 కోరిక, 2 కోపము, 3 లోభిత్వం. ఆ 3 విడిచిపెట్టమన్నాడు, ఈ 3 వాటిని పట్టుకోమన్నాడు. యజ్ఞదాన తపస్సులను పట్టుకోమన్నాడు, 3 విడిచిపెట్టేయమన్నాడు. కోరిక, కోపము, ఇంకోటి లోభిత్వం. నీకు అర్థం వచ్చిందా? ఇది అంటే ఉన్నది 1 కోరిక. ఇవన్నీ ధాన్యం ఆడిస్తున్నాం అనుకోండి, మనం చిట్టు వస్తుంది, తవుడు వస్తుంది, అని బై ప్రొడక్ట్స్ అంటారు. మనం ధాన్యం ఆడిస్తుంటే మనం ఎందుకు ఆడించుకుంటాం? బియ్యం కోసం ఆడించుకుంటాం, కానీ చిట్టు వస్తుంది, తవుడు వస్తుంది, అది బై ప్రొడక్ట్స్ అంటాం. ధాన్యం ఆడిస్తుంటే వచ్చి అదనంగా వచ్చే చిట్టుని తవుడిని బై ప్రొడక్ట్స్ అంటాం. అలాగే ఈ కోరికల నుంచి కోపం వస్తుంది, కోపం నుంచి లోభిత్వం వస్తుంది, లోభిత్వ కోరికల నుంచి కోపం వస్తుంది, కోరికల నుంచి లోభిత్వం వస్తుంది, కోరికల నుంచి అసూయ వస్తుంది, కోరికలు ఆ కోరికల నుంచి సర్వ హరిస్తలు వస్తాయి. అది బేసిక్ గా కోరిక. ఈ కోరిక యొక్క బై ప్రొడక్ట్స్ అని వేరు వేరు కాదు. కోరిక యొక్క బై ప్రొడక్టే కోపం, కోరిక యొక్క బై ప్రొడక్టే లోభిస్తాం, కోరిక యొక్క బై ప్రొడక్టే అసూయ. నాకేమీ కోరిక లేదనుకోండి, వాడికి అసూయతోటి పని లేదు. కోరిక లేని వాడికి అసూయ ఏంటి? కోరిక లేని వాడు కోపం ఏముంది? కోరిక లేని వాడికి లోభిస్తే ఏముంది? అని ఇకే బియ్యం ఆడి ధాన్యాన్ని బియ్యం చేసుకుంటా అంటే వచ్చే చిట్టు, ఈ దోగర, ఇంకోటి ఇంకోటి తవుడు, మరొకటో మరొకటో, ఇవన్నీ వస్తున్నా కదా, ఇవన్నీ కోరికలో నుంచి వచ్చి ఇవన్నీ వేడిగా మనకు కనిపిస్తూ ఉంటాయి. కానీ మనకు అర్థం కావటం కోసం భగవంతుడు ఏం చెప్పారంటే, ఆ కోరిక, కోపము, లోభిత్వం తగ్గించుకోమన్నాడు. ఏం చేద్దంటే, ఇవన్నీ మీరు పెంచుకుంటారనుకోండి, ఈ లోపల మీరు నష్టపోతారు. పరలోకం అటించండి, ఇవన్నీ నరకానికి వెళ్ళే ద్వారాలు అన్నాడు కృష్ణుడు. కోరిక, కోపము, లోభిత్వం నరకానికి వెళ్ళే ద్వారాలు అన్నాడు. అది వదిలేయండి, అది ఓ పక్కన పెట్టండి. తర్వాత మనకి ఏదైనా కోపం వచ్చింది అనుకోండి, మేనేజ్ చేసుకోవాలి. మనిషి అయితే ఎప్పుడైనా కోపం వస్తుంది, దాన్ని మేనేజ్ చేసుకోవాలి. మేనేజ్ చేసుకుంటే మనకి ఎంతో కొంత లాభం వస్తుంది, కానీ నష్టం కాదు. మన మైండ్ మనం మేనేజ్ చేయటం నేర్చుకోవాలి. మన మైండ్ మనం మేనేజ్ చేయటం నేర్చుకుంటే దాని అది బాగుపడుతుంది. ఏది మైండ్ బాగుపడుతుంది, ఈ లోకంలో మన యాత్ర సుఖంగా వెళ్ళిపోతుంది. ఒకరు భౌతికంగా ఆలోచించినా మైండ్ మేనేజ్ చేసుకోవడానికి లాభం వస్తుంది, కానీ నష్టం కాదు. ఒకరు భౌతిక దృష్టితో ఆలోచించిన అయితే మైండ్ మేనేజ్మెంట్ కూడా కొంత ట్రైనింగ్ ఉండాలి. కొంతమంది వాళ్ళు తప్పు చెప్పిన వాళ్ళ మాట నగ్గాలనుకుంటారు. వాళ్ళు చెప్పేది రాంగ్ థింకింగ్, కానీ మన మాటే అంబరైనాలి, మన మాటే నగ్గాలి, ఇలా కొంతమందికి ఆలోచన ఉంటుంది. అమెరికాలో ఈ మధ్యన ఏం చేస్తున్నారంటే, గ్రూప్ డిస్కషన్ లో వాళ్ళది వాళ్ళు చెప్పే దాంట్లో వాళ్ళు మంచి పైన చెప్పొచ్చు, చెప్పినా మనదే కరెక్ట్, ఇతరులు చెప్పేది ఎవరిది కరెక్ట్ కాదు, మనం చెప్పింది ఇతరులు వినాలనేటువంటి కొంతమందికి అది వ్యక్తి భావన. ఆ ఇండివిజువల్ వాళ్ళు బాడీ బాగుండాలి, ఆ ఇండివిజువల్ మైండ్, ఆ బాడీ బాగుండి, మైండ్ విజృంభిస్తూ ఉంటుంది కొంతమందికి. అది వాళ్ళకి వాళ్ళు ప్రత్యేకంగా వాళ్ళని అటువంటి ఎంప్లాయీస్ ఎవరైనా ఉంటే అటువంటి వాళ్ళు కొంచెం సెపరేట్ చేసి వాళ్ళకి 10 రోజులు ట్రైనింగ్ ఇప్పిస్తున్నారు అమెరికాలో. అంటే ఈగో సెన్స్ తగ్గటం కోసం, మన శరీరంలో రోగం వస్తే ఎలా తగ్గించుకుంటామో ఆ బాడీ బౌండ్ బయట తగ్గటానికి, బాడీ బౌండ్ అవి తగ్గటానికి కొంచెం 10 రోజులు 15 రోజులు కొంచెం ట్రైనింగ్ ఇప్పిస్తున్నారు వాళ్ళు. అంటే కొంతమంది వాళ్ళు చెప్పిందే నిజం అంటారు, ఎవరికి వాడు చెప్పింది పాయింట్ గ్రహించరు అసలు. ఎందుకంటే ఇంటెలిజెంట్ గా వాడు చెప్తున్నప్పటికీ అది గ్రహింపు శక్తి. అంటే ఒక్కోసారి ఏమవుతుందంటే మన కోపం ఆ సబ్జెక్ట్ ని గ్రాస్ప్ చేయదు. మనకి ఎక్కువ కోపంగా ఉన్నాం అనుకోండి, ఉదాహరణకు అనుకుంటాం, ఎసవాడు ఏదైనా మంచి మాట చెప్పినా మంచి మాటని గ్రహించలేదు. అది ఎమోషనల్ గా ఉన్నాం అనుకోండి, ఎమోషనల్ గా ఉన్నాం అనుకోండి, అప్పుడు కూడా ఎదుటి వాడు చెప్పే మంచి మాట గ్రహించడం. కొంతమంది వాళ్ళు ఏది చెప్పినా వాళ్ళు మంచి విషయం చెప్పకపోయినా అందరూ ఆ మాటే వినాలనుకుంటారు, అదే ఫైనల్ వర్డ్ అయిపోవాలనుకుంటారు. ఒక ఎవరికి ఫైనల్ వర్డ్ అని అల్టిమేట్, ఒక భగవంతుడు చెప్పిన మాటే అదే అల్టిమేట్ వర్డ్, ద లాస్ట్ వర్డ్, ఫైనల్ వర్డ్. అహంకారంతో చెప్పిన మాట ఏదో అహంకారంతో మాట చెప్పి నేను చెప్పేది ఫైనల్ వర్డ్ అంటే దానికి అర్థం ఏంటి? మీనింగ్లెస్. ఒక ఈశ్వరుడు చెప్పిన వాక్యమే, భగవద్గీతలో భగవంతుడు చెప్పిన వాక్యమే, ఇట్ ఇస్ ఫైనల్, ఇట్ ఇస్ అల్టిమేట్, ఇట్ ఇస్ లాస్ట్ వర్డ్, ఇట్ ఇస్ లాస్ట్ వర్డ్. తర్వాత అనుకరణ వద్ది మీకు. మీరు భగవంతుడు ఏం చెప్పాడు గీతలో, మీరు గుణాలతో కూడిన మనుషుల్ని ప్రమాణంగా పెట్టుకోద్దు, శాస్త్రాన్ని ప్రమాణంగా పెట్టుకోండి. మీరు మనం న్యూస్ పేపర్లను కాదు ప్రమాణంగా పెట్టుకోవాల్సింది, భగవద్గీతను ప్రమాణంగా పెట్టుకోవాలి. లేకపోతే రాగద్వేషాలు పెట్టుకుని రాసే పుస్తకాలను కాదు మనం ప్రమాణంగా పెట్టుకోవాల్సింది, భగవంతుని ప్రమాణంగా పెట్టుకోవాలి. అర్జున నువ్వు శాస్త్రాన్ని ప్రమాణంగా పెట్టుకో, అర్జున నువ్వు శాస్త్రాన్ని ప్రమాణంగా పెట్టుకో. ఇంకట శాస్త్రాన్ని ప్రమాణంగా పెట్టుకుంటే నీ అంతఃకరణం, అంతఃకరణం ఈ శరీరం, అంతఃకరణం అంటే లోపలన పనిముట్టు, లోపలన పనిముట్టేది మనస్సు. నువ్వు శాస్త్రాన్ని ప్రమాణంగా పెట్టుకుని జీవిస్తే నీ అంతఃకరణం బాగుపడుతుంది. నీ అంతఃకరణం ఎప్పుడైతే బాగుపడిందో దానికి అంతర్దృష్టి కలుగుతుంది. అంతర్దృష్టి ఎప్పుడైతే కలిగిందో నీకు అంతరాత్మ అందుతుంది అయ్యా, అది నీ కడసాడి జన్మ అవుతుంది. అటువంటి ఆత్మజ్ఞాన సముపార్జన మనస్సుకి అంతఃకరణ శుద్ధి వచ్చాక దానికి అంతర్ముఖం అయితే, అంతర్ముఖమైన మనస్సుకే ఆత్మజ్ఞానం కలుగుతుంది. ఆత్మజ్ఞానం కలిగిన వాడే నిర్వాణ సుఖాన్ని, మోక్ష సుఖాన్ని, శాంతి, ఆ స్వర్గరాజ్యంలో పొందే సుఖాన్ని పొందుతాడు. ఆత్మజ్ఞానానికి మరొక పేరు మోక్షం. ప్రతి మనిషి కూడా సుఖాన్ని కోసం వెతుక్కుంటాడు, ధనవంతుడు, పేదవాడు, అన్ని వర్ణాల్లో ఉన్నవాడు, అన్ని క్యాస్ట్, అందరూ కాదు. సుఖపడాలి. అందరు ఎక్కడ చూసినా అందరూ సుఖాన్ని వెతుక్కుంటారు. దుఃఖం వస్తుందని కొనుగొద్దు, రావద్దు అంటారు. ఎక్కడ చూసినా చివరికి చేవలు దోమలు మనుషులందరూ జీవకోటి అందరూ సుఖం 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 సుఖం. ఇదే రమణ మహర్షి గారు చెప్తారు. సుఖాన్ని వెతుక్కోవటంలో పొరపాట్లేదు. ఈ మానవుడికి సుఖం ఎక్కడుందో తెలియటం లేదు. సుఖాన్ని వెతుక్కోవటంలో పొరపాట్లేదు, సుఖాన్ని అన్వేషించడంలో పొరపాట్లేదు. ఆ సుఖం బయటికి ఎక్కడా లేదు, లోపలే ఉంది. ఎక్కడ? నీ హృదయంలోనే ఉంది. నీ ఆత్మ సుఖస్వరూపమే, నీ హృదయం సుఖస్వరూపమే. నీ స్వరూపమే సుఖం, నీ స్వరూపమే శాంతి, నీ స్వరూపమే జ్ఞానం, నీ స్వరూపమే ఆనందం. నీ లోపల ఉండవలసినంత ఆనందం అంతా ఉంది. నీ హృదయంలోని ఆనందం, నీ హృదయంలో ఉన్న శాంతి నీకు అందుతండి ఉక్కిరి బిక్కిరి అయిపోతావు. నీ హృదయంలో ఉన్న శాంతి, నీ హృదయంలో ఉన్న సుఖం, నీ హృదయంలో ఉన్న ఆనందం అందుతంటే బయట సుఖం వెతుక్కోవాల్సిన అవసరం లేదు. కడుపు హరిచరణ్ ప్రసాద్ గారు కేజీ పంచదార కోసం, అర కేజీ పంచదార కోసం బజార్లో తిరగక్కర్లేదు. ఆయనే పంచదార అయి ఉన్నాడు. సుఖం నీకు అందుతంటే, శాంతి నీకు హృదయంలోంచి సుఖం అందుతంటే, శాంతి అందుతంటే, ఆనందం అందుతంటే బజార్లో సుఖం కోసం వెతుక్కోవడం ఎందుకు నీకు? అయితే ప్రతి వాడు సుఖం కోరుకుంటాడు, ప్రతి వాడు సుఖం కోరుకుంటాడు. అది అలా కోరుకోవటంలో తప్పు లేదు. ఎందుకంటే ఆ సుఖం ఎక్కడుందో వాడికి తెలియాలి. అది శాస్త్రం చెబుతుంది. సుఖం ఎక్కడుంది? నీ హృదయ నీ మనస్సుకు మనస్సుగా నీ హృదయాంతరాలలో, హృదయం యొక్క లోయల్లో, నీ లోపల అంటే మనోదేహములకు అతీతంగా వాడు నేను 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 అంటాం. రామకృష్ణ పరమహంస గారు చెప్పాడు, భగవంతుడే కర్త, భగవంతుడే కర్త. ఆ నోరుతులు చెప్పటం కాదు, నేను కర్తను కాదు, నేను కర్తను కాదు, భగవంతుడే కర్త. భగవంతు నోరుతులు చెప్పటం కాదు. ఆ అనుభవంలోకి ఎవడైతే తెచ్చుకుంటున్నాడో వాడు సుఖపడతాడు అని చెప్పి వండర్ఫుల్ గా చెప్పాడు. వండర్ఫుల్ ఎక్స్ప్రెషన్, బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్. ఎవడు సుఖపడతాడుతుంది? అది నేను కర్తను కాదు, నేను కర్తను కాదు, భగవంతుడే కర్త, భగవంతుడే కర్త. అది నోరుతో చెప్పడం కాదు. ఈ విషయం ఎవరికైతే అనుభవైందో వాడి మాత్రమే సృష్టిలో సుఖి అవుతాడు. మనం ఏమనుకుంటున్నా, నేను కర్తను అనుకుంటున్నా, భగవంతుడి కర్త, నేను అకర్తను. కానీ మనం ఏమనుకుంటున్నాడే, నేను కర్తను, నేను అకర్త అనుకుంటున్నాం. అంచేది మన దుఃఖం వెంటాడుతుంది, అశాంతి వెంటాడుతుంది. మనం నేను 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 అంటాం. మనం అందరం ఏమంటాం? నేను నేను అంటాం. రామకృష్ణుడు చెప్పాడు, ఎక్కడైతే ఈ నేను లేదో అక్కడ దేవుడు ఉన్నాడు. ఈ నేనుని పోగొట్టుకోకుండా నువ్వు నోటితోటి దేవుడు ఉన్నాడని చెప్పిన ప్రయోజనం లేదు. ఉన్నవాడు ఎవడో నీకు వ్యక్తం కాదు. అంటే మనం అనేది దేహగత బంది. నేను నేను అనేప్పుడు మనకు ఏది స్ఫురిస్తుంది? దేహం స్ఫురిస్తుంది. రమణ మహర్షి గారిని దేవుడు ఎక్కడున్నాడని అడిగారు. ఆయన వైకుంఠంలో ఉన్నాడు, కైలాసంలో ఉన్నాడని చెప్పలేదు. నీకు నేను అనే తలంపు వస్తాను, ఆ తలంపు బయట నుంచి రావటం లేదు. నేను అనే బుద్ధి ఉంది నీకు, ఆ బుద్ధి నీకు లోపల నుంచి వస్తాను. నేననే తలంపు, నేననే బుద్ధి నీకు బయట నుంచి రావటం లేదు, లోపల నుంచే వస్తాను. అది ఎక్కడి నుంచి వస్తుందో నీకు తెలియటం లేదు, ఆ సోర్స్ నీకు తెలియటం లేదు. ఇది కామన్ సెన్స్. దీని గురించి పెద్ద పిహెచ్డీలు తీసుకోగల కామన్ సెన్స్ ఉంటే చాలు. కామరాజు నాయుడు ఒక 2-3 సంవత్సరాలు తమిళనాడు పరిపాలించాడు. చాలా అద్భుతంగా పరిపాలించాడు, చాలా బాగా పరిపాలన చేశాడు. ఈ జబో కరప్షన్ ఆల్సో చాలా గొప్పగా పరిపాలన చేశాడు. ఏమంటే మీరు చదువుకుంది 3వ తరగతి పెద్ద పెద్ద మేధావులు కూడా చేయలేని చదువుకుంటాడు అనుకోండి, వాడు కామన్ సెన్స్ ఉండదు అనుకోండి. వాడికి రమణ మహర్షి గారు వాడు పేరు పెట్టాడు చదువుకున్న మూర్ఖుడని. ఒకడు బాగా 4 PhDలు బుక్ చేసుకున్నాడు అనుకోండి, కానీ వాడికి కామన్ సెన్స్ లేదనుకోండి, వాడికి వాడు చదువుకున్న మాట నిజమే, కానీ చదువుకున్న మూర్ఖుడని. నేను 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 అంటా. మంచినీళ్ళ కంటే ఎక్కువ వాడతాం. ఐ హావ్ డన్ దిస్, ఐ హావ్ డన్ దట్, అది చేశాను ఇది చేశాను అంటారు. మరి రాజకీయ నాయకులు మరింత ఎక్కువగా వాడతారండి. నేను ఎవరో కట్టించిన బ్రిడ్జ్ కూడా నేనే కట్టించానని చెప్తా ఉంటారు వాళ్ళు. అది వాడు కట్టించి ఎవరో కట్టించి కూడా నేనే ఆ ఉంచి నేనే కట్టించానంటే జనరల్ గా మనకి నేననే వాడతాం ఎక్కువ వచ్చేస్తా అంటున్నట్టు. దాన్ని గ్లోరిఫై చేయకూడదు. మనం ఏదైతే నేను అంటున్నామో దాన్ని అలంకరించకూడదు, దాన్ని నిరాడంబరంగా ఉంచాలి కానీ ఆడంబరంగా ఉంచకూడదు. మనం నేను అంటున్నాం కదా, ఇది భగవాన్ చెప్తుంది. నీకు నేననే తల బయట నుంచి వస్తుందా లోపల నుంచి వస్తుందా? లోపల నుంచే వస్తాను. అది ఎక్కడి నుంచి వస్తుందో నీకు తెలియదు. లోపల నుంచి ఆ మూల తలంపు, మనకి ఏ తలంపు వచ్చినా నేననే తలంపుకి వస్తుంది. అనేక తలంపులు వస్తున్నాయి, కోపం వస్తుంది, చిరాకు వస్తుంది, విసుగు వస్తుంది, ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఎప్పుడో మీకు విసుగుదల కూడా రావచ్చు, దాన్ని జాగ్రత్తగా మేనేజ్ చేసుకోవాలి. ఎంత విసుగుదల వస్తే అంత మీరు ఇతరులకు చూపించేసుకోలేదు, కొంచెం మేనేజ్ చేసుకోవాలి. ఇలా సబ్జెక్ట్ శ్రవణం చేస్తామంటే ఎలా మేనేజ్ చేసుకోవాలో కూడా మీకు తెలుస్తూ ఉంటుంది. నేను చెప్పేది డివోషన్ పేరు మీద ఎడ్యుకేషనే చెబుతున్నా. నీకు లోపల నుంచి వస్తాం తలంపు, ఎక్కడి నుంచి వస్తామో నీకు తెలియదు, లోపల నుంచే వస్తాం. మనకు భగవంతుడు రెండు శక్తులు ఇచ్చాడు, ఒకటి ప్రాణం, రెండు మనస్సు. మనస్సు ఆలోచిస్తుంది, ప్రాణం శరీరాన్ని నిలబెడుతుంది. ఎందుకంటే మీ శరీరంలోని ప్రాణం బయటికి వెళ్తే శరీరం ఎప్పుడే శవం అయిపోతుంది. శరీరంతో పని చేసుకునే శక్తిని ప్రాణం ఇస్తుంది, మనస్సుతో ఆలోచించుకునే శక్తి మనస్సు ఇస్తుంది. ఈ రెండు శక్తులు భగవంతుడు మనకు ఇచ్చాడు. ఈ రెండు లోపల నుంచి ఒక చోట నుంచి వస్తాయి. మనస్సు ఎక్కడ ఉదయం ఉదయిస్తుందో నీ ప్రాణం కూడా అక్కడ ఉదయిస్తుంది. రైలుకి డ్రైవరు గార్డ్ ఎటువంటి వాడు, నీ శరీరానికి ఏమో, నీ శరీరానికి ప్రాణం ఏమో డ్రైవరు, మనస్సు గార్డ్ అని చెప్పారు భగవాన్. రైలుకి డ్రైవరు గార్డు ఉంటాడు, మన శరీరం అనే రైలుకి డ్రైవర్ ఏమో ప్రాణం, గార్డ్ ఎవడో, గార్డ్ ఏమో మనస్సు. మన శరీరం చనిపోయినప్పుడు సరసంగా డ్రైవర్ ఏం చేస్తాడంటే ప్లాట్ఫామ్ అని చూసుకోడు, గార్డ్ అని చూసుకుంటా ఉంటాడు. అది జెండా ఊపితేనే కదా వెళ్తానికి తెలియదు. గార్డ్ ఏం చేస్తాడంటే ప్లాట్ఫారం చూసుకుంటాడు, ప్లాట్ఫారం క్లియర్ అయిందా లేదా, లేకపోతే ఇంకో నిమిషం ఆఫ్ చేయాలా, జనం ఎక్కువ ఉన్నారా అది ప్లాట్ఫారం చూసుకుంటాడు. ప్లాట్ఫారం క్లియర్ అయిన తర్వాత అది జెండా ఊపుతాడు, అప్పుడు వరకు ట్రైన్ కదలటానికి తెలియదు. ఇంకే బండి గార్డ్ కంట్రోల్లో ఉంటుంది. అలాగే మన శరీరం ప్రాణం పోయినప్పుడు మన అన్ని సర్దుకు, మన ప్రాణం పోయినప్పుడు మన మనస్సు అన్ని సర్దుకుంటుంది. మీకు అర్థమవుతుందా? మనస్సు అన్ని సర్దుకున్నాక జెండా ఊపుతుంది, అప్పుడు ఈ ముక్కులో ఉన్న గాలి శరీరాన్ని బయటికి విడిచిపెట్టి బయటికి వెళ్ళిపోతుంది. అప్పుడు శరీరం శవం అవుతుంది, దీన్ని కాల్చి బూడిచ్చేస్తారు. అయితే మీరు చెప్పేది మీకు అసత్యంగా కనిపిస్తుంది అనుకోండి, అలా భగవంతుడు చెప్పిన మాటలు కూడా మనకు ఎక్కువ అసత్యంగా కనిపిస్తాయి. కారణం ఏంటంటే మన నోరు మామూలుగా నమ్మిన మన హృదయం నమ్మదు. మన హృదయం నమ్మితే ఏనాడో బాగుపడిపోదు. మనం నమ్మినట్టు కనిపిస్తాం, కొన్ని నమ్మినట్టు నటించడానికి కూడా కొన్ని మార్పులు వేస్తారు కదా. ఆ సినిమాలో యాక్ట్ చేసేవాడు రాముడు కాదు, కానీ రాముడి కింద యాక్ట్ చేసినందుకనే 10 లక్షలు ఇస్తున్నారు. అలాగే పోయి నటిందాం మనం, నటించగానే ఇప్పుడు రాముడిలాగా వేషం వేస్తాం అనుకోండి మనం, అలా కొంతకాలం రాముడి వేషాలు, రాముడి కాకపోయిన రాముడి వేషాలు వెయ్యిగా కొన్ని ఎప్పటికప్పుడు రాముడు వాళ్ళ బుద్ధి మనకు కలగవచ్చు. అంటే ఒక పిచ్చవాడు ఉన్నాడు అనుకోండి, మైండ్ సరిగ్గా లేదనుకోండి, మైండ్ సరిగ్గా లేదనుకోండి, వాడికి మనం మంచి చెప్పినా వాడి బాక్ కోసం చెప్పినా ఆ మాటను వాడు స్వీకరించలేడు. మైండ్ వాడు సరిగ్గా డిస్టర్బ్డ్గా ఉన్నాడు అనుకోండి, వాడు అప్పుడే మెంటల్ హాస్పిటల్ నుంచి వచ్చాడు అనుకోండి, ఎవరిని కొట్టపోయినా ఎవరిని తిట్టపోయినా 150 మంది మనుషులు పిచ్చోడు. వాళ్ళు కొట్టపోవచ్చు, తిట్టపోవచ్చు, వాళ్ళ మైండ్ ప్రాపర్గా ఆ మైండ్ సత్తరం ఉన్నట్టు ఉంటుంది. కొంతమంది మైండ్ సత్తరం ఉన్నట్టు ఉంటుంది. ఒక డెస్టినీ, ఒక గమ్యం ఉండదు, ఒక ఏం ఉండదు, ఒక డెస్టినేషన్ ఉండదు. ఏం మాట్లాడుతున్నారో అని తెలియదు, ఏం పని చేస్తున్నారో అని తెలియదు. ఏమండి వాళ్ళు, వాళ్ళకి ఏదైనా మీరు ఏదైనా మంచి చెప్పారనుకోండి, ఆ పిచ్చోళ్ళకి ఏదైనా మీరు మంచి మాట చెప్పారనుకోండి, మీ మాట మిమ్మల్ని తిరిగి కొట్టకుండా ఉంటే సరి, మీ మాట ఎలాగో వింటాడు, మీకు అర్థం వచ్చింది, మీరు తిరిగి మిమ్మల్ని కొట్ట లెంపలు వాళ్ళించకుండా ఉంటే సరి. ఇప్పుడు ఎందుకు చెప్తున్నారంటే, మైండ్ సరిగ్గా లేని వాళ్ళు మీరు మంచి చెప్పినా ఎలా వినరు, మనం కూడా భగవంతుడు చెప్పిన మాటలు వినం. వీళ్ళు విన్నట్టు నటిస్తాం, పిచ్చోళ్ళు మన మాటలు వింటారా? మనం కూడా ఒక రకమైన పిచ్చోళ్ళు అంటాడు, మనం భగవంతుడు ఎందుకు మాట్లాడతాం వినం, మనకు ఆ పిచ్చ తగ్గితేనే కానీ వినం. ఆ లోకానికి సంబంధించిన పిచ్చ, లేకపోతే కీర్తికి సంబంధించిన పిచ్చ, గొప్పలకు సంబంధించిన పిచ్చ, పదిలో మనం ఏదో గొప్పలు చేసేసుకోవాలి, ఈ వ్యక్తి ఈ నేను దేహగతమైన నేను గ్లోరిఫై చేసుకోవాలనుకున్నంత కాలం భగవంతుడు చెప్పిన మాట మనం వినం. వినాలి, ఆ బుద్ధే కలగదు మనకు. ఇంకే మనం కూడా పిచ్చ, ఈ లోకమే పిచ్చ హాస్పిటల్స్. అందుకే ఏసుక్రీస్తు అంటాడు, తండ్రి వారు ఏం మాట్లాడుతున్నారు వారికి తెలియదు, వారిని క్షమించి ఆశీర్వదించు. వారు ఏం మాట్లాడుతున్నారు వాళ్ళకి తెలియదు, వాళ్ళని క్షమించి ఆశీర్వదించు. రోడ్డు మీద ముళ్ళు ఉంటాయి, ముళ్ళన్ని మనం తీయలేం, చెప్పు వేసుకెళ్తే సరిపోతుంది. వర్షం కురుస్తుంది, ఆ వర్షాన్ని మనం ఆఫ్ చేయాలి, గొడిగేసుకెళ్తే సరిపోతుంది. అలాగే ప్రపంచంలో రకరకాల మనుషులు ఉంటారు, నీకు అర్థం వచ్చింది, కారణం లేకుండా మన మనసును బాధ పెడతా ఉంటారు. ఇతరులకు మనం ఉపకారం చేసినా దీనికి అపకారం చేస్తూ ఉంటారు, నీకు అర్థం వచ్చిందా? దానికి ఏం కారణం ఉండదు. ప్రతి మనిషి కొంతమంది ఎదుటి వాళ్ళని వాళ్ళ మనస్సు గుచ్చుకునేలా మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు దానికి ఏంటి, ఏ మాట మాట్లాడినా ఎదుటి వాడి మనస్సుకి గాయం తగిలేలాగా మాట్లాడతాడు. మనకి రోడ్డు మీద నడిచి వెళ్తున్నాం అనుకోండి, ఎక్కడ ముళ్ళుంటే కాలు గుచ్చుకుని చెప్పులు ఉంటే పొరాలి. అలాగే లోకంలో రకరకాల మనుషులు ఉన్నారు, లోకంలో రకరకాల మనుషులు ఉన్నారు, వాళ్ళు రకరకాలుగా గాయం చేయొచ్చు, నేను రకరకాలుగా గాయాలు చేయొచ్చు. అదంతా నువ్వు ఎక్కడ ఆఫ్ చేయగలవు, నీ మనసుకి చెప్పులు దొడుక్కోమన్నారు. కాళ్ళకి ఎలా చెప్పులు దొడుక్కుంటున్నావో నువ్వు, నీ మనసుకు కూడా చెప్పులు వేసుకో, ఇంక గాయాలు తగలవు నీ మనసుకు. వర్షం వస్తే గొడి చేసుకుంటున్నాం, రోడ్డు మీద నడిచి వెళ్తామని చెప్పులు వేసుకుంటున్నాం, ఎక్కడైనా ముళ్ళు ఉన్నా రాళ్ళు ఉన్నా మళ్ళీ గుచ్చుకోవాలి. అలాగే సృష్టిలో రకరకాల ఎన్ని రకాల మనుషులు, ఎన్ని ఎన్ని శరీరాలు ఉన్నా అన్ని రకాల మనుషులు, రకరకాలుగా ఉంటారు మనుషులు, రకరకాలుగా నీకు గాయాలు కలగజేయచ్చు వాళ్ళు, రకరకాలుగా నిన్ను నీకు గాయాలుగా అన్ని నీ తగలకుండా ఉండాలంటే, నీ రోజులు సుఖం గడిపోవాలంటే నీ మనసుకు చెప్పులు వేసుకుని సుఖం గడిపోతావు, ఈ మనసుకి చెప్పులు దొడుకు సరిపోదు, రోజులు హాయి వెళ్ళిపోతారు. ఏజెంట్ ఆ తపస్సులు అయిన తర్వాత భగవాన్ దగ్గరికి వస్తాం, దానం అయిపోయింది, ఇప్పుడు తపస్సులో ఉన్నాం. తపస్సు అంటే తప్పింపజేయటం, అంటే ఎండింపజేయటం. నీకు అందరికీ అర్థమైన భాషలో చెప్పాలంటే, మనం ఆధ్యాత్మికంగా అభివృద్ధి పొందటానికి, మన చైతన్య స్థాయి పెంచుకోవటానికి, మనం భగవంతుడిలో ఆ యూనివర్సల్ కాన్షియస్నెస్, యూనివర్సల్ ప్రిన్సిపల్, ఆ కాస్మిక్ కాన్షియస్నెస్ లో ఆ పరమాత్మలో ఐక్యం అవటానికి మనం చేసే ప్రతి సాధన, ప్రతి పని, ప్రతి మాట, ప్రతి చేత కూడా తపస్సు. రమణ మహర్షి గారి ఉపదేశాలలో ఏం చెప్పారంటే, వ్యక్తిభావం లేకుండా, ఆ నేననే తలంపు లేకుండా, నేననే తలంపుని ఒక పక్కన పెట్టి నువ్వు పని చేస్తావంటే తపస్సుడు సమానం. కృష్ణుడు గీతలో ఏమని చెప్పాడంటే, నువ్వు ఎర్రబట్టలు కట్టుకున్నావు, తెల్లబట్టలు కట్టుకున్నావు, కర్మఫలాన్ని ఆశ్రయించకపోతే వాడే యోగి, వాడే సన్యాసి, వాడే తపస్వి అన్నాడు భగవంతుడు. నువ్వు కర్మఫలాన్ని ఆశ్రయించకపోతే, నువ్వు కర్మఫలాన్ని ఆశ్రయించకపోతే వాడు యోగి, వాడు నిజమైన తను ఎర్రబట్టలు కట్టుకున్నాడు సన్యాసి కాదు, కర్మఫల త్యాగి సన్యాసి, వాడే యోగి, వాడు తపస్వి. ఏం బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్, చెవులు ఉన్న వాళ్ళందరూ వినండి. ఎర్రబట్టలు కట్టుకున్నావా, తెల్లబట్టలు కట్టుకున్నావా, నువ్వు వైట్ మ్యానా, బ్లూ మ్యానా, బ్లాక్ మ్యానా కాదు. కర్మఫలాన్ని ఎవడైతే ఆశ్రయించడం, వాడి త్యాగి, వాడి యోగి, వాడి తపస్వి, వాడి నిజమైన సన్యాసి, వాడి ఆ రోజుకి ఆ రోజుకి చివరి అడగవై జరగ వాడి వికాసం పొందుతాడు. అంటే మన భాషలో చెప్పుకోవాలంటే మీకందరికి అర్థమయ్యే ఆ పడికట్టు మాట్లాడుతుంచండి, మీకందరికీ అర్థమైన భాషలో చెప్పాలంటే మనం భగవంతు ఆ కాస్మిక్ కాన్షియస్నెస్ లో అంటే లోపల సర్వస్తువు ఆ చైతన్య వస్తువు ఆ చైతన్యం తాలూకు వస్తువు ఎంత పవిత్రంగా ఉందో మన మనస్సు కూడా అంత పవిత్రమైతే కానీ సదాకారం చెందదు, అందులో ఐక్యం కాలేదు. అంచేత అంత పవిత్రత మనం పట్టించాం అంటే మనం పవిత్రులు అవటానికి, అంటే మాట శుద్ధిగా ఉండాలి, బుద్ధి శుద్ధిగా ఉండాలి, చేత శుద్ధిగా ఉండాలి. తర్వాత ఇంకోటి శాస్త్రం కూడా దాని హృదయం మనకివ్వదు. మనకి మనతో ఎవరైనా హృదయపూర్వకంగా మాట్లాడుతుంటే వాళ్ళకు కూడా హృదయపూర్వకంగా మాట్లాడాలనిపిస్తుంది. మనం కూడా వాళ్ళు కపటంగా మాట్లాడుతున్నారు అనుకోండి, కపటంగా మాట్లాడుతున్నప్పుడు తెలిసినప్పుడు మనం కూడా మన హార్ట్ ఓపెన్ చేయం. ఇక మీరు బాగున్నారా, మీరు బాగున్నా తంతు కోసం మాట్లాడేసి వెళ్ళిపోదు, లాంఛనం. అలాగే మన హృదయపూర్వకంగా ఆ శాస్త్రాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే మన తలకాయలను గొడవలను పక్కన పెట్టి మన ఇష్టాలు అయిష్టాలు పక్కన పెట్టి ఆ శాస్త్రాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే తన హృదయాన్ని మనకిస్తుంది. ఏ భాష అయినా పర్లేదు, సంస్కృతం తెలుగు ఇంగ్లీష్ అని కాదు, ఏ భాష అయినా ఇబ్బంది లేదు. ఇంకా భాష దేనికి, కమ్యూనికేషన్కి, అంతవరకు ఏ భాష అయినా ఇబ్బంది లేదు. అయితే మీరు హృదయాన్ని శాస్త్రానికి ఇస్తా అంటే శాస్త్రం కూడా తన హృదయాన్ని, తన హృదయం మీకు ఇస్తుంది. భగవంతుడి గీతలో ఏమని చెప్పారంటే ఈ భగవద్గీతని ఆశ్రయించి అన్ని లోకాలని పరిపాలన చేస్తున్నారు, ఈ భగవద్గీతని ఆశ్రయించే అన్ని లోకాలని రూల్ చేస్తున్నాను నన్ను, కాన్స్టిట్యూషన్ ఇదే అన్నాడు. అయితే మన ఇండియన్ రాజ్యాంగం లాంటిది కాదు, రోజుకి 10 సార్లు మార్చే రాజ్యాంగం కాదు. అంటే భగవంతుడు ఒక మాట ఇక్కడ చెప్పాడనుకోండి 1 కోటి సంవత్సరాలు కూడా ఇప్పుడు ఎంత సత్యం, ఆ మాట కూడా అంతే సత్యం. ఆఫ్టర్ 1 క్రోర్ ఇయర్స్ మన రాజ్యాంగాలన్నీ బుద్ధిగతమైనవి, అది బుద్ధిగతమైనది కాదు, చైతన్యగతం, ఆత్మగతం. అది ఎవరు చెప్పాడు, సృష్టి అంతా యాత్ని నో మైండ్ స్టేట్ లో చెప్పింది, అది అమాస్క స్థితిలో చెప్పింది. భగవంతుడు కృష్ణుడు వసుదేవుడి గారు అబ్బాయిగా చెప్పలేదు గీత, భగవంతుడు అయి చెప్పాడు, ఈశ్వరుడు అయి చెప్పాడు. అయితే వాళ్ళు ఒక మాట చెప్పారనుకోండి ఇవాళ ఎంత సత్యమో 1 కోటి సంవత్సరాలు సరిపడ అంతే సత్యం. అయితే అది మనకు అర్థం అవటాలేదు అనుకోండి, అది తప్పు అనుకోకూడదు. వస్తువు ఎలా ఉందో అలాగే ఉంది, వస్తువు ఎలా ఉండాలో అలాగే ఉంది, మనం అనుకున్నట్టుగా అది లేదు. వస్తువు పరమాత్మ ఎలా ఉన్నాడో అలాగే ఉన్నాడు, కానీ మనకు అనుకున్నట్టుగా ఆయన లేడు. ఆయన ఎలా ఉన్నాడో అలాగే ఉన్నాడు. ఆ స్థాయికి మనం ఎదిగితే ఆయన మనకి వ్యక్తమవుతాడు, అదే సాక్షాత్కారం. అంతేకాని అది అర్థం అవుతుంది, భగవద్గీత మనకు అర్థం అవటం అంతే కదా, అంత తప్పులు అందరూ ఏమి లేదనుకోకూడదు. మన బుద్ధిగతమైన దోషాలు, ఈ బుద్ధిగతమైన నేను ఆ భగవద్గీతను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసుకున్నా ఈ ఫాల్స్ అయ్యి, ఈ ఇండివిజువల్ అయ్యి, బాడీ బౌండ్ అయ్యి మనం అర్థం చేసుకునే పోతాం. ఇంకా మనకు ఆ స్ట్రెంగ్త్ లేదు, ఆ ప్యూరిటీ లేదు, ఆ బుద్ధి సూక్ష్మత లేదు, ఆ చైతన్య స్థాయి లేదు, ఆ వివేకం లేదు, ఆ వైరాగ్య ప్రతిష్ఠిత లేదు. మనకు భగవంతుడి కంటే మనం తెలియజేయని వాళ్ళని మనం అనుకుంటాడు, ఆయన చెప్పిన మాట మనం ఎక్కడ ఉంటాం? మనకి గోడ పక్కన ఏముందో మనకు తెలియదు, ఈవేళ బాగున్నారు రేపు ఎలా జరుగుతుందో మనకు తెలియదు, మరణానంతర జీవితం ఉంది ఎక్కడికెళ్తాం మనకు తెలియదు. ఇవన్నీ తెలియకపోయినా భగవంతుడి కంటే మనం వివేకవంతుడు అనుకుంటాం, ఇక భగవంతుడి మాట మనం ఎక్కడే ఉంటాం? అంటే మన అహంకారం అంతవరకు వచ్చింది, అహంభావం అంతవరకు వచ్చింది. ఎందుకు పనికిరాని ఏంటంటే 1 సోమరితనం, 2 గర్వం. ఎందుకు పనికిరావు ఈ గర్వం ఒకటి, సోమరితనం ఒకటి, ఎందుకు పనికిరావాలి? అవి ఎందుకు పనికిరావు? ఆ 2 చుట్టూ మనం తిరుగుతూ ఉంటాం. తర్వాత ఇంకోటి అహంకారం ఒకటి, గర్వం ఒకటి, సోమర్థం ఒకటిగా ఎందుకు పనికి రావని మనం ముందు బుద్ధిగతంగా అర్థం చేసుకుంటే వాటిలోంచి బయటకు వచ్చేయడానికి ప్రయత్నం చేస్తాం. అర్థం కానప్పుడు అర్థం కాని విషయం ఆచరించలేము, ఆచరించకుండా అనుభవంలోకి రాదు. ముందు ఇంటలెక్చువల్ లెవెల్ లేదా కొంత అండర్స్టాండింగ్ అవసరం మనకి. ఒకటి యజ్ఞము, రెండు దానము, మూడు తపస్సు. తపస్సు గురించి చెప్పుకుంటున్నాం. తపస్సు అంటే మీరు గుర్తుపెట్టుకోండి, మీ మాట చేత ఆలోచన సాత్వికంగా ఉండాలి. ఎలా ఉండాలి? సాత్వికంగా ఉండాలి. తర్వాత మీరు ముముక్షక్తి ఉండాలి. స్వామి వివేకానంద అన్నాడు, నేను చాలా అదృష్టం ఉంటున్నాను. ఎవరు ఆయన? వెరీ లక్కీ అన్నాడు. ఎవరు? స్వామి వివేకానంద. ఆయన వెరీ లక్కీ, ఆయన లక్కీ అన్నాడు. ఆ వివేక చూడమణిలో ఉన్న వివేక చూడమణిలో ఆచార్య స్వాములు వారు చెప్పినటువంటి మూడు వైభవాలు నాకు పట్టిన అన్నాడు. మనుష్యత్వం, ముముక్షత్వం, మహాపురుష సంశ్రయ. మనుష్యత్వం, ముముక్షత్వం, మహాపురుష సంశ్రయ. మానవ జన్మ వచ్చింది రాదు. ఏది మానవ జన్మ కూడా ఎంత పుణ్యం చేస్తే కంటే రాదు. తర్వాత ఇంకోటి, పూర్వపుణ్యం ఎంతో కొంత మనకు లేకపోతే మన ముఖం భగవంతుడు చెప్పి తిరగదు. అది ముముక్షత్వమే రాదు. ముముక్షత్వం లేని వాడికి మోక్షం ఏంది? జిజ్ఞాస లేని వాడికి జ్ఞానం ఏముంది? శ్రద్ధ లేని వాడికి జ్ఞానం ఏమిటి? శ్రద్ధ లేకుండా చదువు ఎలా వస్తుంది? జిజ్ఞాస లేకుండా జ్ఞానం ఎలాగొస్తుంది? ముముక్షత్వం లేకుండా మోక్షం ఎలాగొస్తుంది? నాకు అసలు ఈ మూడు పూర్వపుణ్యం ఉంటేనే కానీ అర్థం. కొంతమందికి తెలివితేటలు ఉంటారు కానీ సహనం ఉండదు. ఉన్నా తెలివితేటలు ఎందుకు? సమాజానికి ఉపయోగపడవు, వాడికి ఉపయోగపడవు. కొంతమంది తెలివితేటలు ఉంటాయి, ఓర్పు ఉండదు. ఆ ఓర్పు లేని తెలివితేటలు వాడికి ఉపయోగపడవు, సమాజానికి ఉపయోగపడవు. అది ఫ్యామిలీ డ్యూటీకి చేసుకోవడానికి పనికిరావు, సోషల్ డ్యూటీ చేసుకోవడానికి పనికిరావు. ఏమన్నాడు? మానవ జన్మ రావటం. ఏదో ఉంది సంథింగ్, అంటే నథింగ్ లోంచి ఏది రాదు, సంథింగ్ లోంచి ఏదో వస్తుంది. ఏదో ఉంది, ఒక హయ్యర్ పవర్ ఏదో ఉంది, ఒక హయ్యర్ పవర్ ఏదో ఉంది, ఏదో ఉంది. మన మనోదేహం మనకు అతీతంగా, మన కళ్ళకు కనిపిస్తున్నటువంటి ప్రపంచానికి అతీతంగా, అంటే మనం ఈ దేహ మన ఇంద్రియాల ద్వారా ఈ ప్రపంచాన్ని మనస్తో చూస్తాం. మన మనస్సు అంత నితం సృష్టి కూడా అంతేనే. కళ్ళు ముస్తే ఏమి లేదు, అంటే అక్కడ భగవంతుడే. వృధా హ్యాపీ జనగర్ నేమ్ నాట్ ఫిజికల్ హ్యాపీ, స్పిరిచువల్ హ్యాపీ జనగర్ నేమ్ ఫర్ గాడ్. హృదయం లేకపోతే మనస్సు లేదు, మనస్సు లేకపోతే దేహం లేదు, దేహం లేకపోతే లోకం లేదు, లోకం లేకపోతే దేవుడు లేడు. మొత్తం సృష్టి యొక్క కథ అంతా కూడా, మొత్తం క్రియేషన్, దేవుడు, నువ్వు, నేను, మొత్తం మన స్టోరీస్ అన్ని కూడా హృదయంలో అణిగిపోవలసిందే. నీకు నేననే తలంత ఎక్కడి నుంచి వస్తాను? నీ హృదయంలో నాట్ ఫిజికల్ హార్ట్, స్పిరిచువల్ హార్ట్ నుంచి వస్తాను. అక్కడే దేవుడు ఉన్నాడు. హృదయం లేకపోతే నేననే తలంపలేదు, నేననే తలంపలేకపోతే మనస్సు లేదు, మనస్సు లేకపోతే దేహం లేదు, దేహం లేకపోతే లోకం లేదు, లోకం లేకపోతే దేవుడు లేదు. అంటే ఆ బ్రాహ్మ స్థితి తెలియనప్పటికీ వాడి బాడీ లెస్, మైండ్ లెస్, వరల్డ్ లెస్ అండ్ గాడ్ లెస్ ఆల్సో. అంటే ఆ బ్రాహ్మీ స్థితి పొందినవాడు ఆనంద సాగరంలో, శాంతి సాగరంలో అది ఊగిసిరాడుతూ ఉంటాడు. అహమాత్మ, ఈ రమణ మహర్షి గారికి ఫేవరెట్ శ్లోక ఇది. అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయస్థిత అహమాదిష్ట మధ్యంచ భూతారామంత ఏవచ్చ, అది ఫేవరెట్ శ్లోక. ఏమండి 700 శ్లోకాలు భగవద్గీత నేను చదవలేకపోతున్నాను, ఏదో ఒక శ్లోకం చెప్పండి మనసు అనుకుంటాను చెప్తే సడన్ గా ఈ శ్లోకం చెప్పారు. అంటే దీని అర్థం ఏంటంటే, నేను అందరి హృదయాల్లో భగవంతుడు చెప్పాడు. ఇది భగవంతుడు ఒక ఋషి చెప్పిన మాట కాదు, ఒక ఋషులకు కూడా ఆత్మగా ఉన్న ఈశ్వరుడు చెప్పాడు. ఋషులు కూడా ఏ వస్తువుని పొందటానికి, యోగులు ఋషులు ఏ వస్తువుని పొందటానికి తప్పిస్తున్నారో ఆ వస్తువు చెప్పింది, అదే పరమాత్మ. అహమాది నేను అందరి హృదయాల్లో ఉన్నాను. అహమాత్మ గుడాకేశ, నేను అందరి హృదయాల్లోనూ ఉన్నాను. చైతన్యంగా ఉన్నాను, వాడు ఆత్మలకు ఆత్మగా ఉన్నాను, అంతరాత్మగా ఉన్నాను, అంతర్హృదయంలో ఆత్మగా ఉన్నాను, చైతన్యంగా ఉన్నాను, అంతటా ఉన్నాను, నీ హృదయంలో కూడా ఉన్నాను, అంతటా ఉన్నాను, నీ హృదయంలో కూడా ఉన్నాను, అందరికీ హృదయంలో ఉన్నాను, అందరికీ ఆత్మగా ఉన్నాను, గుడాకేశ అంతర్హృదయాల్లోనే ఉన్నాను. ఈ జీవకోటి అంతా కూడా కదిలే వస్తువుగా ఉండండి, కదలని వస్తువు అవునండి, చేతనం అవునండి, అచేతనం అవునండి, మొత్తం ఈ జీవకోటి అంతా కూడా నాలోంచే వస్తాం. ఇది మనకు అర్థం కాకపోవచ్చు, ఇట్ ఇస్ బియాండ్ అవర్ అండర్స్టాండింగ్. మనకు అర్థం కాని విషయాలన్నీ కూడా అబద్ధాలని కాదు. ఒకసారి జవహర్లాల్ నెహ్రూ డిస్కవర్ ఆఫ్ ఇండియా రాశాడు, డిస్కవర్ అంటే ఐన్స్టీన్కి ఒక కాపీ పంపించాడు, ఆల్బర్ట్ ఐన్స్టీన్ గ్రేటెస్ట్ మ్యాథమెటిషియన్ అండ్ గ్రేటెస్ట్ ఫిజిషియన్, ప్రకృతి ప్రొడ్యూస్ చేసిన బెస్ట్ బ్రెయిన్స్ లో ఐన్స్టీన్, 1955 వరకు ఐన్స్టీన్ ఉన్నాడు. ఒక కాపీ పంపించాడు, అంటే దానికి మళ్ళీ ఉత్తరం రాశాడు, మీరు పంపించిన పుస్తకం అందింది నాకు, అందులో ఉత్తర భాగం ఆ చివరి చాప్టర్స్ నాకు బాగానే అర్థమని, దాని తాలూకు పూర్వ భాగాలు నాకు బాగా అర్థం అవ్వలేదు, నాకు అర్థం అవ్వలేదని, నాకు అర్థం అవ్వలేదని చెప్పి మీరు పొరపాటుగా రాశారు కాదు, ఏం చెప్పి నాకు కొన్ని కొన్ని చాప్టర్స్ నాకు అర్థం అవ్వలేదు, కొన్ని కొన్ని చాప్టర్స్ బాగా, మొత్తం మీద పుస్తకం బాగా ఉంది, కొన్ని చాప్టర్స్ నాకు అర్థం అవ్వలేదు, ఆ ముందు రాసిన చాప్టర్స్ సరిగ్గా అర్థం తర్వాత మీరు చాప్టర్స్ అని నా బుద్ధికి బాగా అందినవి, నాకు అర్థం అవ్వటం లేదు కాబట్టి మీరు రాసిన విషయం నిజం కాదని నేను చెప్పటం లేదు అని ఇష్టపడి అని గుర్తుంది. నేచర్ ప్రొడ్యూస్ చేసినటువంటి బెస్ట్ బ్రెయిన్స్ ఆయన ఇష్టం, ఒకటి ఒకటి న్యూటన్, రెండు ఆయన ఇష్టం, ఆయన ఇష్టమే చెప్పాడు ఈ మాట. నాకు దేవుడి మీద నమ్మకం ఉండొచ్చు ఉండకపోవచ్చు, ఒక విషయం మటుకు నూటికి నూరిపాళ్ళు నమ్మకం అనే విషయం ఒకటి ఉంది, అది మనిషి యొక్క మూర్ఖత్వం మీద నూటికి నూరిపాళ్ళు నమ్మకం ఉంది. నాకు దేవుడి మీద నమ్మకం ఉండొచ్చు, నమ్మకం లేకపోవచ్చు, ఆయన తీష్టి కాకపోవచ్చు, యతీష్టి కాకపోవచ్చు, అగ్నాష్టి కావచ్చు, కానీ ఒక విషయంలో మటుకు నూటికి నూరిపాళ్ళు నాకు దేవుడి మీద నమ్మకం లేకపోయినా నూటికి నూరిపాళ్ళు నమ్మకం మటుకు మనిషి యొక్క మూర్ఖత్వం మీద మటుకు నూటికి నూరిపాళ్ళు నమ్మకం ఉంది. మనం దేని గురించి చెప్తున్నామా? అహమాత్మ గుడాకేశ సరబోత, ఇది అర్థం కాకపోవచ్చు ఈ శ్లోకం. మనం నెహ్రు గారు రాసిన కొన్ని చాప్టర్స్ నాకు అర్థం అవ్వలేదు, ఆయన ఇష్టం చెప్పాడు కానీ అబద్ధాలని చెప్పలేదు. అహమాత్మ గుడాకేశ సర్వభూతాలు అహం ఆదిశ్యం అద్యంత భూతాలను మనం చేయవచ్చా? శిష్యంతా వ్యాపించి ఉన్నాను, నీ లోపల ఉన్నాను, బయట ఉన్నాను, లోపల ఉన్నది లోపల ఉన్నది ఏదో తెలిస్తే ఇదే బయట ఉందన్న సంగతి మీకు తెలుస్తుంది, దిస్ ఈజ్ దట్ దట్ ఈజ్ దిస్ అని తెలుస్తుంది మీకు. అంతే ఈ జీవకోట అంతా నాలోంచే వస్తుంది, ఈ జీవకోట అంతా నాలోనే ఉంది, మరి ఈ జీవకోట అంతా నాలోనే మీకు అర్థమంటే లైన్ అయిపోతున్నారు. అంటే కృష్ణుడు అక్కడ ఏం చెప్పాడంటే, మామూలు నాగేశ్వరరావు గారు ఉన్నారు అనుకోండి, జరిగినా మామూలు నాగేశ్వరరావు గారి అపార్ట్మెంట్ కాదు, భగవంతుడికి వేరుగా నాగేశ్వరరావు గారు లేరు, జరిగిందో నాగేశ్వరరావు గారు, భగవంతుడికి వేరుగా నాగేశ్వరరావు గారు లేరు. ఒకవేళ భగవంతుడికి నేను సెపరేట్ గా ఉన్నాను అది కరెక్ట్ అని కృష్ణుడు చెప్పింది, కానీ నాగేశ్వరరావు గారు ఏమంటున్నారు సెపరేట్ గా ఉన్నారని అనుకోవచ్చు, సహజం మీరు అనుకుంటున్నారు, నేను అనుకుంటున్నారు, ఈ జరిగే నాగేశ్వరరావు అపార్ట్ ఫ్రమ్ గాడ్ సెపరేట్ ఫ్రమ్ గాడ్ వీ దట్ నాగేశ్వరరావు, భగవంతుడికి భిన్నంగా మనం లేము కానీ ఉన్నాం అనుకుంటున్నా, ఉన్నాం అనుకున్నాడు ఎవరో నీకు తెలిస్తే భగవంతుడు కూడా తెలుస్తాడు, ఇది లాజిక్, వండర్ఫుల్ లాజిక్. దేర్ ఇస్ నో నాగేశ్వరరావు, దేర్ ఇస్ నో నాగేశ్వరరావు, నాగేశ్వరరావు గారు లేరు అసలు, కానీ ఆయన ఏమనుకుంటున్నారు ఉన్నాను అనుకుంటున్నారు, దేర్ ఇస్ నాగేశ్వరరావు, దేర్ ఈజ్ నాగేశ్వరరావు. ఇఫ్ దేర్ ఈజ్ నాగేశ్వరరావు అపార్ట్ ఫ్రమ్ గాడ్ సెపరేట్ ఫ్రమ్ గాడ్ హూ ఈజ్ దట్ నాగేశ్వరరావు, భగవంతుడికి భిన్నంగా ఆ యూనివర్సల్ కాస్మిక్ కాన్షియస్ భిన్నంగా ఒక నాగేశ్వరరావు అంటూ ఒక ఉన్నాను అనుకుంటున్నాడు కదా, భగవంతుడి కంటే సెపరేట్ గా భగవంతుడి అంటే భగవంతుడు ఏమంటున్నాడు, మీరందరూ నాలోనే ఉన్నారనుకుంటున్నాడు. మనం ఏమనుకుంటున్నాం, అందరూ ఆయనలో ఉన్నాం అనుకుంటున్నాం లేదు, ఆయన మనకి ఆయనకంటే వేరుగా ఉన్నాం అనుకుంటున్నాం, ఆయనకంటే వేరుగా ఉన్నాం అని అనుకుంటున్నాం. ఆ అనుకున్న వాడు ఎవడు? వాడు తెలిస్తే నీకు దేవుడు కూడా తెలుస్తాడు. దేర్ ఇస్ నో నాగేశ్వరరావు. ఇఫ్ దేర్ ఇస్ నాగేశ్వరరావు అపార్ట్ ఫ్రమ్ గాడ్, సెపరేట్ ఫ్రమ్ గాడ్, హూ ఇస్ దట్ నాగేశ్వరరావు? భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, మీరందరూ నాలోంచి వచ్చారు, నాలోంచే నాలోనే ఉన్నారు, మళ్ళీ మీరందరూ లైన్ అయి ఎక్కడ లైన్ అయిపోతారు? నాలోనే లైన్ అయిపోతారు. మనం భౌతికంగా ఏదైనా ఉదాహరణ చెప్పుకోవాలంటే, సముద్రం ఉంది, సముద్రం ఉంది, ఇది కొంచెం అర్థం అవ్వటం కష్టం అవచ్చు, కొంచెం జటిలుగా ఉండొచ్చు, కానీ మన బుద్ధికి క్లారిటీ వస్తే అర్థం అవుతుంది. మన బుద్ధికి క్లారిటీ వస్తే నాకు ఇందాక వివేకానంద చెప్పాడు, నాకు ముముక్షత్వం వచ్చింది, నాకు మనుష్యత్వం వచ్చింది, తర్వాత ముముక్షత్వం వచ్చింది, నా ముముక్షత్వాన్ని పులిఫిలి చేశాడు. అంటే నన్ను నా ముముక్షత్వం ఉంది, నన్ను మోక్షానికి చేర్చే గురువు దొరికాడు, వాడు రామకృష్ణుడు. అంటే నన్ను గైడ్ చేసేవాడు దొరికాడు. ఎవడ సరదాగా వివేకానందం ఏడిపించడానికి ఎవడ అన్నాడు? ఆయన చిన్నప్పుడు అది బిఏ చదువుకున్న రోజుల్లో, నీ గురువు దేవుడా అని. నీ గురువు దేవుడా? దేవుడు కాకపోవచ్చు, దేవుడు అంతట వాడు. ఆయన గాట కాకపోవచ్చు, గాడ్ లైక్ నాట్. నీ గురువు దేవుడా అన్నాడు. దేవుడు కాకపోవచ్చు మా గురువు, కానీ దేవుడు అంతట వాడే. దేవుడాన్ని అడుగుతున్నావు, దేవుడు కాకపోవచ్చు కానీ దేవుడు అంతట వాడు. ఈ గాట కాకపోవచ్చు, గాడ్ లైక్ నా అది ఎక్స్ప్రెషన్ చూడండి, అంటే స్పెసిఫిక్ గా చెప్పటం అది. ఇప్పుడు మనం ఏం చెప్తున్నామమ్మా? అహమ ఇప్పుడు ఇక్కడ దీనికి ఉదాహరణ ఏంటంటే, మీరందరూ నాలుగునే నాలుగు వచ్చారు, ఇది మనకు అర్థం అవటం కష్టం. మరి నాలోనే ఉన్నారు, నాలోనే లైన్ అయిపోతున్నారని. ఉదాహరణకి నేను భౌతికంగా మనం ఉదాహరణ చెప్పుకోవాలంటే, సముద్రం ఉంది, సముద్రం ఉంది, బుడగలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి, కెరటాలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి, నురిగంతా ఎక్కడి నుంచి వస్తుంది? సముద్రం నుంచి వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది? సముద్రం నుంచి వస్తుంది. కానీ సముద్రానికి వచ్చినా సముద్రానికి భిన్నంగా లేదు. ఇప్పుడు ఇక్కడ భగవంతుడు చెప్పేది ఏంటంటే, బుడగలన్నీ సముద్రంలో వస్తున్నాయి, బుడగలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? సముద్రం వస్తున్నాయి. ఆ బుడగలు ఏం చేస్తాయి? అటు తిరుగుతాయి, ఇటు తిరుగుతాయి, అటు తిరుగుతాయి, ఇటు తిరుగుతాయి. మీకు అర్థమవుతుంది. అలాగే భగవంతుల్లోనే అనేక జన్మలు ఎచ్చుతున్నాం, చచ్చిపోతున్నాం, పుడుతున్నాం, చచ్చిపోతున్నాం, పుడుతున్నాం, పుడుతున్నాం, చచ్చిపోతున్నాం, పుడుతున్నాం. ఇదే సంసారం అంటే, పుడుతున్నాం, చనిపోతున్నాం, చనిపోతున్నాం, పుడుతున్నాం, ఇలా చనిపోతున్నాం. ఆ సముద్రంలో బుడగలు తిరిగినట్టే ఆయనలోనే మనం తిరుగుతున్నాం. మళ్ళా బుడగ ఏమవుతుంది? ఎప్పుడెప్పుడు పేలిపోతుంది, పేలిపోతుంది, పోదు సముద్రం అవుతుంది. ఇప్పుడు ఏమైంది? బుడగలన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? సముద్రం నుంచి వచ్చినాయి. ఎక్కడ తిరుగుతున్నాయి బుడగలు? సముద్రంలోనే తిరుగుతున్నాయి. మనం కూడా మనకి తెలియకపోయినా మనం అందరం పరమాత్మలోనే ఉన్నాం. అది తెలియకపోవచ్చు, తెలుసున్న వాడు సుఖి అవుతాడు, తెలియని వాడు దుఃఖం వెంటాడుతూ ఉంటుంది, అశాంతి వెంటాడుతుంది, బాండేజ్ వెంటాడుతుంది. బుడగలు తిరుగుతున్నాయి సముద్రంలో. ఎక్కడ తిరుగుతున్నాయి? సముద్రంలోనే తిరుగుతున్నాయి. మనం ఎన్నిసార్లు చనిపోయినా, ఎన్నిసార్లు పుట్టినా పరమాత్మ వేరుగా లేదు మనం. కానీ ఆ విషయం అర్థం కావటం లేదు. ఇంకైతే మన అందరికీ సపరేట్నెస్ అంటే బాగా ఇష్టం. అది ముందు పెళ్లిళ్ళకి ముందు ఇదే ఆలోచిస్తారు కదా, మా అమ్మాయి వెళ్తుంది అనుకోండి, అక్కడ వేరుగా ఉంటాం కుదురుతుందని. కానీ వాళ్ళకు 100 ఎకరం ఉందండి, వేరుగా ఉండటం కుదరదంటే వద్దులేని అంటారు. ఆ సెపరేట్ చేసే సిస్టమ్ మనకు. అంటే మన అహంభావం అలా వేరుగా వేరుగా ఉండాలనిపిస్తుంది. వ్యక్తి భావం చూసారు, ఇండివిజువల్ అయి చూశారు, వేరుగా ఉండాలనిపిస్తుంది. మనం భగవంతుల్లో ఉన్నాం, బుడక్కి తను సముద్రంలో ఉన్నాం సంగతి తెలియకపోయినా సముద్రంలోనే ఉంది. మళ్ళీ గుణరహిత స్థితి మనం పొందామనుకోండి, మనం పోతామని అనుకున్న పాము, నీకు అర్థమవుతుంది, పాము మనం ఏదిగా ఉన్నామో దాంతో సాదాక్ష్యం కలుగుతుంది, ఆ చైతన్యంతో ఎరుకు కలుగుతుంది. అప్పుడు ఎటు చూసిన ఆనందమే, ఎటు చూసిన సుఖమే, ఎటు చూసిన శాంతే. దేహం ఉంటే ఆనందం, దేహం పోతే ఆనందం, లోకం కనిపిస్తే ఆనందం, లోకం కనిపించకపోతే ఆనందం, ఎటు చూసిన దృశ్యే. దేహం వాడి సుఖం దేహం ఉండటం ఉండకపోవడం తోటి సంబంధం లేదు. తర్వాత మన అందరికీ ఎందుకు భయపడుతుందంటే, చావు అంటే మన అందరికీ ఎందుకు భయపడుతుందంటే దేహం పోతే ఉండమని. దేహం మనం అయితే దేహం పోతే మనం ఉండం, దేహం కాదు మనం కాదు కాబట్టి దేహం పోయిన తర్వాత కూడా ఉంటాం. మనకు ఉండటం అంటే ఇష్టం, ఆ ఉండటం అర్థం చేసుకుంటే అదే దేహం. అయాం గతాయాం అచ్చా, దేవుడు ఎక్కడున్నాడని రమణ మహర్షి గారు ఒక వస్తాం సబ్జెక్టులోకి. దేవుడు ఎక్కడ ఉన్నాడు, దేవుడు ఎక్కడున్నాడంటే కైలాసంలో ఉన్నాడు, వైకుంఠ ఉండొచ్చు, లోకాలు ఉండొచ్చు. మన మనస్సు ఎంత నిజము, ఈ లోకం ఎంత నిజము, కైలాసం వైకుంఠం కూడా ఇవన్నీ నిజం. వ్యవహారిక సత్యాలు, ఇవన్నీ వ్యవహారిక సత్యాలు, పారమార్థిక సత్యం కాదు. పారమార్థిక సత్యం నీ స్వరూపం, నీ స్వరూపం అరూపం. దేవుడు ఎక్కడ ఉన్నాడు అంటే కరెక్ట్ గా డిఫైన్ చేశాడు దాన్ని. నువ్వు నేను నేననే తలంపు నీకు ఉంది, దానికనే అది మూల తలంపు. ఆ నేననే తలంపు వచ్చాక నీకు ఇతర తలంపులు వస్తున్నాయి. ఆ నేననే తలంపు నీకు లోపల నుంచి వస్తుంది, అది ఎక్కడి నుంచి వస్తుందో నీకు తెలియదు. ఆ నేననే తలంపు ఎక్కడ ఉదయిస్తుందో అక్కడే హృదయం ఉంది. నేననే తలంపు నీ లోపల ఎక్కడైతే ఉదయిస్తుందో అక్కడే హృదయం ఉంది. ఆ హృదయానికే మరొక పేరు ఈశ్వరుడు, ఆ హృదయానికే మరొక పేరు దేవుడు. అంటే మూల తలంపు తన మూలంలోకి వెళ్ళి ఐక్యమైతే, మూల తలంపు తన మూలంలోకి వెళ్ళి అక్కడ నశిస్తే నువ్వు నశించవు. నువ్వు ఏదిగా ఉన్నావో వస్తువు తాలూకు ఎరికి వస్తుంది. అది బట్టల స్టేట్, డెత్తల స్టేట్, అది అదే ఇమ్మోర్టల్ స్టేట్. అప్పుడు నీకు మోర్టాలిటీ ఆగిపోతుంది. అంటే మూల తలంపు దేవుడు ఎక్కడున్నాడు, మూల తలంపు మూలంలో ఉన్నాడు. నువ్వు ఆ మూల తలంపు, నువ్వు వైరాగ్యం యొక్క బలంతో, నీ వివేక బలంతో, నీ వైరాగ్య బలంతో, నీ బుద్ధి సూక్ష్మతో, నీ సాధన బలంతో, నీ హోలీ కంపెనీతో, సత్సంగ మరి సత్సంగ బలంతో, సద్గ్రంథాల యొక్క సహాయంతో ఆ మూల తలంపు మూలంలోకి నీవు వెళ్ళగలిగితే, మూల తలంపు మూలంలోకి వెళ్ళగానే, దాని సోర్సులోకి నువ్వు వెళ్ళగానే, అది ఈ మూల తలంపుకి ఆధారంగా ఉన్న వస్తువు నీకు ఎరుకులోకి వస్తుంది. ఇది ఎక్కడైతే నశిస్తుందో, ఏది మూల తలంపు ఎక్కడైతే నశిస్తుందో అక్కడ పరమాత్మనికి తానుగా వ్యక్తమవుతాడు. భగవంతుడు నేను అందరి హృదయాల్లో ఉన్నాను ముందు చెప్పాడు. అది మనకు అర్థం కాదు. దేహదారులకి, దేహ బుద్ధి ఉన్న వాళ్ళకి, దేహాభిమానం ఉన్న వాళ్ళకి, కర్మఫల కాంక్ష ఉన్న వాళ్ళకి, ఎక్కువ ఆసక్తి గల జీవుడికి అది అర్థం కాదు. అప్పుడు చెప్పాడు, నేను శంకరుడు, నేను కృష్ణుడు, నేను రాముడు, నేను వాడి అంటే మనం ఉపాసన చేసుకోవడానికి కొన్ని స్థానాలు చూపించాడు. కానీ ఫస్ట్ ఫైనల్ వరకు మొట్టమొదటి చెప్పేశాడు. అది మనకు అర్థం కావటం లేదు. అర్థం అంటే మనం ఉపాసన చేసుకోవడానికి రాముడు నేనను, కృష్ణుడు నేనను, లేదు శంకరుడు నేనను, కుమారస్వామి నేనను, మరొకటి నేనను, మరొకటి నేనని తర్వాత చెప్పుకొచ్చాడు. కానీ అతను ఉన్న వస్తువు ఉన్నది ఉన్నట్టుగా అక్కడే చెప్పేశాడు. నీ హృదయంలో ఉన్న రోజు నగ్న సత్యం, అది నేకెడ్ ట్రూత్. భగవాన్ సబ్జెక్టులకు వస్తాం అప్పుడు. అక్షమణ మార్చు ఐదైపోయింది. నేను నాగేశ్వర గారితో మాట చెప్పాను, గంటకు ముగిస్తామని చెప్తాము, 2 గంటలలో. ఏ భగవాన్ మాటలు కూడా 4 మాటలు చెప్పి ముగిస్తాం. అంటే మాకు ప్రసంగం ఎలా మొదలు పెట్టాలో తెలుసు, కానీ ఎలా ముగించాలో తెలియదు. అభినందుకి పద్మలో పద్మవ్యూహంలోకి వెళ్ళడం తెలుసు, కానీ బయటికి రావటం తెలియదు. అది ఎండ్లెస్ గా పోతాం అంటున్నారు, ఎండ్లెస్. నీవు 90 మాటలు చెప్పొచ్చు, ఇందులో ఒక్క మాట మీకు మీకు వివేకవంతంగా జీవించడానికి సహాయకారములు అందిస్తుంటే ఈ జ్ఞానం ఇచ్చిన యొక్క ఫలితం పూర్తి అయినట్టు. వన్ వరల్డ్ జనర్, వన్ సెంటెన్స్ ఈజ్ అనఫ్, వన్ గ్రేస్ ఈజ్ అనఫ్, వన్ లుక్ ఈజ్ అనఫ్. అక్షర మణమాల 5 నిమిషాలు చేయండి. గిరిరూపమైన కరుణా సముద్రమా, గిరిరూపమైన కరుణా సముద్రమా, కృప చేసి నన్ను ఏలుము అరుణాచల. నీవు నేను అనగా, నీవు నేను అనగా, నిత్య ఆనందమయముగా నిరుచి స్థితి కరుణింపు అరుణాచల. అంటే భగవంతుడే సృష్టి కింద కనిపిస్తున్నాడు, భగవంతుడే జీవకోటి కింద కనిపిస్తున్నాడు, భగవంతుడే ప్రకృతి కింద కనిపిస్తున్నాడు, భగవంతుడు ఇలా మాయ కింద కనిపిస్తుంది. ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా, మనం ఉన్నదాన్ని లేదనుకుంటున్నాం, లేనిదాన్ని ఉందనుకుంటున్నాం. అదే మాయ. ఈ భగవంతుడి మాయ రూపంలో ఉన్నాడు ఇక్కడ భగవంతుడే. అయితే భగవంతుడి మన భగవంతుడి దయ లేకుండా, భగవంతుడి కరుణ లేకుండా ఆ మాయ మనకి దారి ఇవ్వదు. ఈశ్వర భక్తి షుడ్ బి డన్ బై ఆల్ హ్యూమన్ బీయింగ్స్. దేర్ ఇస్ ఈశ్వర. నీవు నేను అనగా, నీవు నేను అనగా, నీవు నేను అనగా, నిత్య ఆనందమయముగా నిరుచి స్థితి కరుణింపు అరుణాచల. కన్ను లేక కను నిన్ను, కన్ను లేక కను నిన్ను, కనివారు ఎవరైనా, కనివారు కనివారు ఎవరో చూడుము అరుణాచల. కన్ను లేక కను నిన్ను, కన్ను లేక కను నిన్ను, కనివారు ఎవరో కనుము అరుణాచల. అంటే ఈశ్వరుడికి మనం ఏదైనా చూడాలంటే కళ్ళు ఉండాలి, ఏదైనా వినాలంటే చెవులు ఉండాలి, నడవాలంటే కాళ్ళు ఉండాలి, పని చేయాలంటే చేతులు ఉండాలి. దేవుడు కళ్ళు లేకుండా చూడగలడు, చెవులు లేకుండా వినగలడు, కాళ్ళు లేకుండా నడవగలడు, చేతులు లేకుండా పని చేయగలడు. కళ్ళు లేకపోతే చూడలేడు అనుకోకండి, కన్నుకు కన్నయ్య ఉన్నాడు. అది సృష్టి అంతా బాగా నడిచిపోతుంది. వేసవకాలం లేక శీతాకాలం వస్తుంది, శీతాకాలం లేక వర్షాకాలం వచ్చేస్తాను. ఈ సృష్టి బాగా నడిచిపోయినట్టు మనకు కనిపిస్తుంది కదా. అంటే సృష్టి ఉంది, దేవుడు లేడనుకుంటున్నాం, కానీ క్రమాన్ని ఆపరేట్ చేసే వాళ్ళకు ఉన్నాడని బుద్ధి, ఆ బుద్ధి సూక్ష్మత మనకు పోయింది. దానికి కారణం మనకు పుణ్యబలం లేదు, సాధన బలం లేదు, గురుకృప లేదు, దైవ కృప లేదు, శాస్త్ర కృప లేదు. అంటే ఇక్కడ ఈ దిపద అర్థం ఏంటంటే, ఓ ఈశ్వరుడా, ఓ అరుణాచలేశ్వరుడా, కళ్ళు లేకుండా నువ్వు చూడగలవు, చెవులు లేకుండా వినగలవు, కళ్ళు లేకుండా ఈ సృష్టిని అంతా చూస్తున్నావు నువ్వు, నీ కళ్ళు లేవు, నీ కళ్ళు లేకపోయినా సృష్టి లేకుండా చూస్తున్నావు. కళ్ళు లేకుండా చూసే నిన్ను చూడగలిగిన వాడు ఎవడైనా ఈ సృష్టిలో ఉన్నాడేమో చూడు. ఏం బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్, ఐ వండర్ఫుల్ చార్మింగ్ ఎక్స్ప్రెషన్. నువ్వు కళ్ళు లేకుండా సృష్టి అంతా చూడగలవు, చెవులు లేకుండా వినగలవు, కళ్ళు లేకుండా చూసే నిన్ను, కళ్ళు లేకుండా చూసే నిన్ను చూడగలిగిన వాడు ఎవడైనా ఈ సృష్టిలో ఉన్నాడేమో చూడు. అంటే దాని అర్థం ఏంటంటే, నిన్ను తెలుసుకోగలిగిన వాడు, నిన్ను తెలుసుకున్నవాడు, ఈ సంబంధాలతో తెలుసుకున్నవాడు ఎవడైనా సృష్టిలో ఉన్నాడేమో చూడు అయ్యారని తెలుస్తాడు. నిన్ను చూడగలిగిన వాడు చూపు లేకుండా చూసే నిన్ను చూడగలిగిన వాడు సృష్టిలో ఎవడైనా ఉన్నాడేమో చూడు. మీరు ఇది కష్టం కష్టం అనుకోకుండా మనకి ఇష్టమైన చోట కష్టం ఉండదు. మనకి ఇష్టమైన చోట కష్టం ఉండదు. ఇష్టం లేకపోతేనే కష్టం వస్తుంది. మనకు జిజ్ఞాస కలిగింది అనుకోండి ఆత్మజ్ఞానం వచ్చేస్తుంది. అంటే మనకి ఇష్టం లేక కష్టం కింద అనిపిస్తూ ఉంటుంది. సజ్జన సాంగత్యం చేస్తే అన్నీ వచ్చేస్తాయి. అన్నీ వచ్చేస్తే మోక్షం కూడా వస్తుంది. అన్నీ వస్తాయి మోక్షం కూడా వస్తుంది. లిబరేషన్ కూడా వచ్చేస్తుంది. అరుణాచల మనుచు స్మరించు వారల అహము నిర్మూలింతు అరుణాచల. ఈ భగవంతుడి నామం స్మరించుకోవడం ఎందుకంటే కాలక్షేపానికి కాదు, మన పవిత్రులు అవటానికి, మన వివేకవంతులు అవటానికి, మన బుద్ధి సూక్ష్మత పెంచుకోవటానికి. తర్వాత భగవంతుడు ఇంకో మాట చెప్పాడు, మీకు లోక సంగ్రహం కోసం ఎంతో కొంత పని చేస్తాంట, మీరు దేహభావం విడిచిపెట్టి, మీ దేహభావాన్ని విడిచిపెట్టి, మీ ఆసక్తిని విడిచిపెట్టి ఎంతో కొంత ఆంజనేయ స్వామి ఉన్నాడు అనుకోండి, ఆంజనేయ స్వామికి అసలు సొంత పని అంటూ లేదు. ఆంజనేయ స్వామికి ఆంజనేయ స్వామి అందరి చేత ఎందుకు పూజింపబడుతున్నాడంటే ఆయనకి సొంత పని అంటూ లేదు అసలు ఆంజనేయ స్వాముల వారు. ఇది మీ ఇష్టాన్ని మన ఇష్టాన్ని ఒక పక్కన పెట్టి ఓ పని మంచి పని అయితే మన ఇష్టాలతో సంబంధం లేకుండా కార్యం అకార్యం, కార్యం అకార్యం, భగవంతుడు చేయమని పని చేయటం, వద్దన పని మానేయటం, మనకి ఇష్టం ఉన్నా సరే మానేయటం, అలా భగవంతుడు చెప్పినట్టుగా మనం నడుచుకుంటాం అనుకోండి, అనుకోండి ఆయనకి నచ్చిన ఆయన సంతోషం కలిగే పని చేయటం, మనం ఏం చేస్తా ఉంటే ఆయనకు సంతోషించు ఆయనకు సంతోషం కలిగే పని చెయ్యం, మన అహంభావాన్ని సంతృప్తిపరచుకోవడానికి మరి మరి పని చేస్తాం. ప్రతి మనిషి ఏం చేస్తాడంటే తన అహంభావాన్ని సాటిస్ఫై చేసుకోవడానికి పని చేస్తే ఏదో రోజు చచ్చిపోతాడు, అది ఆడి శరీరం చనిపోతుంది ఏదో రోజు. ఆడి లోపల ఏం చేస్తాడంటే ఆడి బాడీ బౌండ్ మైండ్ ని సంతృప్తిపరచుకోవడానికి ఏ రోజు కాదో జీవిస్తూ ఉంటాడు. అది జీవించడమే కాదు ఇంకా పని ఏంటంటే గ్లోరిఫై చేసుకోవటం. బాడీ బౌండ్ మనం శరీరాన్ని అలంకరించుకుంటే ప్రమాదం లేదు, కానీ మన అహంభావాన్ని అలంకరించుకుంటే మరింత ప్రమాదం. చనిపోయాక మనకి మిగిలే చీకట్లోకాలు. మన ఓపుకుంటే సాధన చేయొచ్చు లేకపోతే లేదు, కానీ అహంభావాన్ని అలంకరించకూడదు, వ్యక్తిభావాన్ని అలంకరించకూడదు. ఆ బాడీ బౌండ్ మైండ్ మనం డెకరేట్ చేయకూడదు. అది భగవంతుని స్మరించుకోవటం వల్ల, ఈ జపించటం వల్ల, ఈ పూజించటం వల్ల దీనికి ఒక ఇవిడికే అది దానికి పర్పస్ ఉంది. దానికి భగవంతుని స్మరించుకుంటాం అనుకోండి, భగవంతుని జపిస్తాం అనుకోండి, అది గుళ్ళోకి వెళ్ళి ఏదైనా 10 నిమిషాలు కూర్చొని వస్తాం అనుకోండి, ఏదైనా ధ్యానం చేస్తాం అనుకోండి, అది ఏదైనా సత్కర్మ చేస్తాం అనుకోండి, ఇలా మనం చేస్తుంటే మన పాడు బుద్ధి భగవంతుని తెలుసుకోలేదు. మనకున్న పాడు బుద్ధి, ఈ కొరచ బుద్ధి, మీకు అర్థమవుతుంది, ఈ బుద్ధి బుద్ధి, ఈ చిన్న బుద్ధి, ఈ బుజ్జిగాడు భగవంతుని తెలుసుకోలేడు. మనం సత్కర్మ చేస్తుంటే సత్కర్మ చేయగా చేయగా, ఇలా సబ్జెక్టు శ్రవణం చేయగా, విసుగొచ్చిగా శ్రవణం చేయాలి. మన హిందూ మతంలో లోపం ఏంటంటే సబ్జెక్టుకి ప్రాముఖ్యత లేదు. యజ్ఞయాగం తగు మాత్రంగా చేయొచ్చు, సబ్జెక్టుకి శ్రవణం చేయకుండా సబ్జెక్టుకి ప్రాముఖ్యత లేదు. సబ్జెక్ట్ చెప్పేవాడు తక్కువ, వినేవాడు తక్కువ. మీకు అర్థమవుతుంది, ఇంకా అంచేపు మీరు యజ్ఞం చేసుకుంటే ఆ కోరిక నెరవేరుతుంది, ఆ యజ్ఞం చేసుకోండి ఏ కోరిక నెరవేరుతుంది, వీడికి శాంతి లేదు హోమం చేస్తానంటే ప్రపంచ శాంతి వచ్చేస్తుంది. ఇదో పెద్ద మాయ. ఎవడో ఒకడు అన్నాడు వాడికి తింటాను అన్నం లేదు అసలు, అది అన్నాడు ఊళ్ళో అన్నసత్రులు పెట్టి సందాక అన్నం పెడతారు. నాకు శాంతి లేనప్పుడు లోకానికి శాంతి నేను ఇస్తాను, నాకు సుఖం లేనప్పుడు లోకానికి సుఖాన్ని ఎలా ఇస్తానంటే నీవు నీకు శాంతి లేదు, నీకు సుఖం లేదు, నీకు ఏదైనా ఉంటే లోకానికి పంచిపెడతావు, నీకు ఏమి లేని లోకానికి ఎలా పంచిపెడతావు? అంతే కదా, మనకి ఏదైనా ఉంటే ఇతరులకు ఇవ్వగలం, మనకి ఏమి లేని ఎలా ఇస్తాం? నువ్వు ఎంత చెప్పు, హోమం చేయొచ్చు, తగ్గుమాత్రగా యజ్ఞం చేయొచ్చు. యజ్ఞం అంటే అక్కడ నువ్వు అక్కడ ఎంతో కొంత నువ్వు పోయి యజ్ఞమే, మనం ఇక్కడ అందరూ కూర్చొని భగవంతుడు చెప్పుకున్న మాటలు మాట్లాడుకుంటున్నాం, ఇది కూడా యజ్ఞమే. ఇంకా జప యజ్ఞం ఉంది, ఇంకా మామూలుగా యజ్ఞయాగాదులు చేయాలంటే 10 రూపాయలు ఖర్చు అవుతుంది మనకి. ఈ జప యజ్ఞం చేసేవాడికి 1 రూపాయి ఖర్చు లేదు, కాళ్ళు కలపక్కర్లేదు, చేతులు కలపక్కర్లేదు, ఎలా కూర్చుని వాళ్ళు భగవంతుని నామం స్మరించుకుంటే అదే జప యజ్ఞం. 1 పైసా ఖర్చు లేకుండా జప యజ్ఞం చేయటం, జప యజ్ఞం చేయొచ్చు, కానీ ఆ జప యజ్ఞం అంటే ఎవరికి ఇష్టం ఉండదు. భగవంతుడు చెప్పాడు, నేను యజ్ఞాల్లో జప యజ్ఞమై ఉన్నాను, ఆయన స్మరించుకుంది మనం పవిత్రం అవుతాం, ఆయన స్మరించుకుని పని చేస్తుంటే, ఆయన స్మరించుకుని మాట్లాడుతుంటే, ఆయన స్మరించుకునే మనం ఏ పనైనా చేస్తుంటే మనం పవిత్రులు అవుతాం. పవిత్రుడు కాని వాడికి, ఆ ఏకాగ్రత లేనివాడికి, ఆ స్థిర బుద్ధి లేనివాడికి, ఆ సుబుద్ధి లేనివాడికి, ఆ వ్యవసాయాత్మిక బుద్ధి అంటే నిశ్చయ బుద్ధి లేనివాడికి పరమాత్మ ఉన్నా మనకు వ్యక్తం కాదు, ఉన్నాడు లోపల, ఎక్కడో ఉన్నాడు, ఎక్కడో ఉన్నాడు అన్నాడు, ఇక్కడే ఉన్నాడు, మనకు అర్థమైతే ఎప్పుడో కనిపిస్తాడు, ఎప్పుడో కనిపిస్తాడు, ఇప్పుడే కనిపిస్తాడు. ఒకసారి రమణ మహర్షి గారిని డైరెక్ట్ గా అడిగాడు, భగవంతుడు హృదయంలో ఉన్నాను గీతలో చెప్పాడు, ఉంటే నాకు ఎందుకు కనపడలేదు? భగవంతుడు నేను అన్ని అందరి హృదయాల్లో ఉన్నానని చెప్పాడు, అది నిజంగా ఉంటే నాకు ఎందుకు కనపడలేదు? అప్పుడు భగవంతుడు భగవాన్ ఏమన్నాడు, నీ అలవాట్లలోంచి, నీ రాంగ్ థింకింగ్ లోంచి, నీ రాంగ్ హ్యాబిట్స్ లోంచి, నీ అలవాటు యొక్క వేగంలోంచి, నీ వాసన యొక్క వేగంలోంచి నువ్వు బయటికి రా, ముందు బయటికి రా, బయటకు వచ్చిన తర్వాత అడుగు భగవంతుడు ఉన్నాడో లేడో, అప్పుడు నీకు తెలుస్తుంది. అధికారి 104 డిగ్రీలు జ్వరంతో బాధపడి వాడికి పాయసం రుచి అని తెలుస్తుందండి, 104 డిగ్రీలు జ్వరం వాడికి, వాడికి పాయసం నోట్లో పేస్తే వాటికి పాయసం రుచి అని తెలుస్తుంది వాడికి, పాయసం తీయగా ఉంటుంది కదా, 104 డిగ్రీలు వాడికి నోట్లో పోస్తే చేదుగా ఉందంటాడు. అలా 100 రూపాయలు లౌకికులకి పరమాత్మ వాయుమయ్యని తెలుస్తుంది, 100% లౌకికుడుగా ఉంటారు వాళ్ళకి పరమాత్మ వాయుమయ్యని తెలుస్తుంది. ఇంకోటి మీరు భౌతికమైన పని కూడా సౌహృదయంతో చేస్తే, సద్బుద్ధితో చేస్తే ఆ భౌతికమైన పని కూడా ఆధ్యాత్మిక పని, ఆ సౌహృదయం అది ఆధ్యాత్మిక పని అయిపోతుంది. ఇది భౌతిక ఆధ్యాత్మిక అని వేరేమీ లేదు. మీ బిల్డింగ్ కట్టించారనుకోండి, ఈ బిల్డింగ్ అభివృద్ధిలోకి రావాలి, ఈ అసోసియేషన్స్ అన్ని అభివృద్ధిలోకి రావాలి, మీకు అర్థమవుతుందా? మరి ఇక్కడ అందరి మంచి ఆలోచనలు రావాలి, మంచి మంచి ప్లాన్ చేయాలి, ఈ బిల్డింగ్ ద్వారా ఈ బిల్డింగ్ లో పనిచేసే అసోసియేషన్స్ లోకానికి కూడా ఉపయోగపడాలి, పాలకొల్లు పట్టణం కూడా అభివృద్ధిలోకి రావాలి, దీని వల్ల బిల్డింగ్ కేంద్రంగా చేసుకుని అని సౌహృదయంతో సద్బుద్ధితో బిల్డింగ్ కట్టారనుకోండి, ఇక్కడ అసోసియేషన్స్ ఎలా పనిచేస్తున్నాయనుకోండి, అది భౌతికమైన పని కాదు, దేవుడి పనే. మీకు భౌతికమైన పని అక్కడ అనిపిస్తుంది, అది ఇక్కడ సౌహృదయం అంటే అది దేవుడి పనే, భౌతికమైన పని కూడా దేవుడి పని అయిపోతుంది మీకు. అయితే సంకల్పం మంచిదే ఉండాలి, బుద్ధి శుద్ధిగా ఉండాలి. అంటే ఇప్పుడు మన హిందూ మతంలో పూజలకు అంటే పూజ చేయకూడదు అని కాదు, పూజ మనోనిగ్రహానికి, తర్వాత జపము మనోనిగ్రహానికి, ఆ పూజ తగుమాత్రంగా చేసుకోవచ్చు, యజ్ఞం ఏదైనా ఈ హోమాలయ తగుమాత్రంగా చేసుకోవచ్చు. అసలు మన హిందూ మతంలో శ్రవణానికి ప్రాముఖ్యత లేదు, సబ్జెక్టుకి ప్రాముఖ్యత లేకుండా చేసేసారు. ఇగో నువ్వు నీకు అది చెయ్యి, నీ కోరిక నెరవేరుతుంది, ఈ పని చెయ్యి, ఆ కోరిక నెరవేరుతుంది, ఇంకా చచ్చే వరకు కోరికలు నెరవేర్చుకోవటం, అది కానీ వలకాటలో చెల్లే వరకు కోరికలు నెరవేర్చుకోవటం పడింది. వేదాంతం అంటే వేదంలో చాలా విషయాలు చెప్పారు, వేదాంతం అంటే వేదాల యొక్క చివరి భాగంలో ఉపనిషత్తులు చెప్పారు, ఆ ఉపనిషత్తుల్లో చెప్పిన జ్ఞానాన్నే వేదాంతం అంటారు. వీళ్ళు మామూలు కార్యక్రమాలు ఏదో చెప్పి ప్రాథమికంగా మనం ఏదో ఎల్కేజీలో చేరాం, ఎల్కేజీలో బయటికి రావంటే అర్థం ఏంటి అసలు? అది కానీ ఎలిమెంటరీ స్కూల్లో చేరాం మనం, ఎలిమెంటరీ స్కూల్లో చదువుకుని బయటకు వచ్చేయాలి, నేను ఎలిమెంటరీ స్కూల్ విడిచిపెట్టంటే అర్థం ఏంటి అసలు? అలాగే మామూలుగా ఏదో భగవంతుని కోరికల కోసం ప్రార్థించినా ఆ కోరికలు మనం పొందే డిజైర్లు ఇస్తే భగవంతుడు ఏ స్థితిని పొందమన్నాడో ఆ స్థితిని పొందడానికి కూడా ప్రయత్నం చేయాలి. అంటే డిజైర్ల స్టేట్కి కూడా రావాలి మనం. డిజైర్స్ని సాటిస్ఫై చేసుకోవటమే జీవిత గమ్యం కాదు. ఆ డిజైర్స్ ద్వారా ఆ డిజైర్ల స్టేట్ పొందాలి. ఆ డిజైర్ల స్టేట్ రావాలి, అప్పుడు దాకా నీకు సుఖం తెలియదు. ఆ డిజైర్ల స్టేట్ వచ్చే వరకు నువ్వు సుఖాన్ని బజార్లో వెతుక్కుంటానే ఉంటావు, ఈ జన్మలో కాదు రాబోయే జన్మల్లో కూడా. ఇవాళ రోజు గడిచిపోతే గడిచిపోయింది అనుకోకండి. నేను యజ్ఞం చేయమన్నారు. యజ్ఞం అంటే ఏదో మన క్రమశిక్షణ కోసం, మీకు ఒక ఏదైనా మీకు నెరవేరణ కోరుకుంటే నెరవేరటం కోసం చేయమన్నారు. బాగానే ఉంది, ఇంకా అదే గమ్యం కాదు, అదే డెస్టినేషన్ కాదు. అది ఇంకోటి, ప్రపంచంలోకి మనం పాఠాలు నేర్చుకోవడానికి వచ్చాం. మన హిందీ మతంలో సబ్జెక్టుకి ప్రాముఖ్యత తగ్గిపోతుంది. ఎంతసేపు కుడికాలు ముందయ్యేలా, ఎడంకాలు ముందయ్యేలా, ఎవడో తెచ్చాడు అమావాస్య ఎప్పుడు, పౌర్ణమి ఎప్పుడు, అది ఎప్పుడు, ఇది ఈ పేజీలు పెట్టి సరిపోతుంది మనకి. పాద్యం ఎప్పుడు, తల్లి ఎప్పుడు, ఇదే గంటసేపు ఆలోచిస్తే ముందు కుడికాలు వేయాలా జరగదు ఎడంక, ఇదే గంటసేపు ఆలోచిస్తే అంటే ఈ మనసు ఇంకా లోపలికే వెళుతుంది. ఎవడొచ్చో ఎవడు ఎదురు వచ్చాడో చూసుకోవడం ముందు గంటసేపు. ఇక్కడ చూడండి, మన మతం ఆగిపోతుంది. మతం యొక్క లక్ష్యం అది కాదు. ఇక్కడ చూడండి, మన మతం అంటే ఇదే అనుకుంటున్నాం. మన మతం అంటే మనం వికాసం పొందలేకపోతున్నాం. దానికి కారణం శ్రవణం లేదు, అధ్యయనం లేదు, సాధన లేదు. అంటే ఏ మార్గంలో ప్రయాణం చేయమంటున్నారు భక్తులు? భక్తి మార్గమా? మనకు నాలుగు మార్గాలు చెప్పాడు భగవంతుడు. కర్మ మార్గం, భక్తి మార్గం, జ్ఞాన మార్గం, యోగ మార్గం. అంటే ఈ సృష్టి అంతా నాది అనుకుని పని చేయటం కర్మయోగం. ఈ సృష్టిలో ఏది నాది కాదనుకుని అనుకోవటం జ్ఞానయోగం. ఈ సృష్టి అంతా నాదే అనుకుని పని చేయటం కర్మయోగం. ఇందులో ఏ వస్తువు నాది కాదనుకుని పని చేయటం అది జ్ఞానయోగం. అది కర్మయోగం. అంటే ఇదంతా నాది అనుకుని పని చేయటం, ఈ సృష్టి అంతా నాది అనుకుని పని చేయటం. జ్ఞానయోగం అంటే వాడు పని చేస్తాడు, ఇది సృష్టిలో ఏది నాది కాదనుకుని పని చేస్తాడు. అది నిజంగా కూడా ఏది మంద కాదు. ఇప్పుడు దేవుడి గుడిలో వెళ్తాం, ఆర్త పళ్ళలో రూప హేస్తాం. రూప ఇచ్చాను దేవుడికి అంటే ఆ రూప ఈడిదే. ఇప్పుడు తాతగారి మనవాడికి రూపాయి ఇచ్చాడు అనుకోండి, మళ్ళీ రూపాయి తాతగారికి ఇచ్చేసి రూపాయి మా తాతయ్యకి రూపాయి ఇచ్చానంటాడు. మనం చేసే పనులు అలా ఉంది. ఇప్పుడు ఏదో ముచ్చట కోసం తాతగారి మనవాడికి రూపాయి ఇచ్చాడు అనుకోండి, మళ్ళీ తిరిగి ఇచ్చేసాడు అనుకోండి తాతగారికి, ఆడు ఏమంటాడు? ఆడు ఏమంటాడు? ఈ రూపాయి తాతగారిదే నాది కాదని ఆడు అనుకోడు. మరి నేను మా తాతయ్యకి రూపాయి ఇచ్చేసాను మా అందరితో చెప్తాడు. మనం దేవుడికి ఇచ్చి కూడా అలాగే చేస్తాం. రమణ మహర్షి గారు దీనికి ఒక కథ చెప్పారు. ఒకడు బెల్లం వినాయకుని చేశాడు, బెల్లంతో వినాయకుని చేశాడు. వాడికి నైవేద్యం పెట్టడానికి ఏమి దొరకలేదండి వాడికి. ఎవరికండి? ఆ బెల్ల వినాయకుని. ఆ బెల్ల వినాయకుని కొంత గిల్లేశాడు, అట్ని పట్టుకున్నాడు. మీకు అర్థమవుతుంది? ఆయన గిల్లేసి ఎవరిని వినాయకుడిని గిల్లేసి మళ్ళీ ఆడికే నైవేద్యం కింద పెట్టేశాడు. సరిగ్గా మనం చేసే పనులన్నీ అలా బెల్ల వినాయకుడి కలకం ఉంటాను. ఆయన ఆయనకే ఇచ్చి నేను ఇచ్చాను అంటాం. ఈ మనవడు తాతగారు అంటే తాతగారికి ఇచ్చి నేను ఇచ్చాను అంటున్నాడు. మనం చూస్తాం కదా, మా తాతకి వాళ్ళ రూపాయి ఇచ్చాను అంటాడు. ఆ రూపాయి తాతకి వీడికి కాదని సంగతి వీడికి తెలియదు. సృష్టిలో ఉన్న సంపద అంతా తీసుకోడు. సంపద కూడా మన తెలివితేటలను బట్టి రాదు. అది మనకు రావాల్సి ఉందనుకున్న సంపద మన కోరిక లేకుండా వచ్చేస్తుంది. ఏమైనా మన ప్రారంభంలో సంపద వచ్చి ప్రారంభం లేదనుకోండి, కోరిక పెట్టుకున్నా రాదు. మావి నాగేశ్వరరావు గారు 40 సంవత్సరాల నుంచి దాని వ్యాపారం చేసి కష్టపడి ఇన్కమ్ ట్యాక్స్ దాడులు తట్టుకుని కష్టపడి 40 సంవత్సరాలు దాని వ్యాపారం చేసి కష్టపడి ఎంత సంపాదించారు. ఈ మధ్యన హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ లో 40 సంవత్సరాల్లో మావి నాగేశ్వరరావు గారు సంపాదించినంత హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ లో 6 నెలల్లో సంపాదించారు. ఇది ఖర్చు రాజ్యమే. కాక్షతే ఫలం కర్మ కిం పరం కర్మ తజ్జడం. మావి నాగేశ్వరరావు గారు 40 సంవత్సరాల్లో సంపాదించింది కష్టపడి, రోజుకి 12 గంటలు పనిచేసి, రోజుకి 14 గంటలు పనిచేసి, రైస్ మిల్ లో ఉన్న రైస్ మిల్, ఇంటికాడ ఉన్న రైస్ మిల్ పనిచేసి రోజుకి 14 గంటలు 15 గంటలు పనిచేసి 40 ఏళ్ళు ఎంత సంపాదించారు. నాగేశ్వరరావు గారి కంటే తెలివితేటలు తక్కువైన వాళ్ళకి యాదారాపంగా స్థలాలు కొని ఇంతకంటే 10 రెట్లు ఎక్కువ సంపాదించారు. ఇందులో తెలివి ఎక్కడ ఉంది? నీకు గ్రహించవలసింది అంటే సంపద అంతా ఈస్టర్ది. మన దేహానికి ఎంత కేటాయించాలంటే మన ప్రారంభాన్ని బట్టి మనకి ఎంత కేటాయించాలో అంతే కేటాయిస్తాడు. అంతకంటే భగవంతుడి సంకల్పం కంటే ఎక్కువ రాదు తక్కువ రాదు. ఒకవేళ మనకి సంపద అంటే ఇష్టం ఉండదనుకోండి, మన ప్రార్థనలో వచ్చేది ఉందనుకోండి, మనకు ఇష్టం లేదనే కేటాయించేస్తాడు. మన కోరికతోటి సంబంధం లేకుండా, కోరికకి బలం లేదు, కోరికకి శక్తి లేదు, శక్తి ఈశ్వరుడిది. కోరికకి శక్తి లేదు, కోరిక ఎవరిది? ఈశ్వరుడిది. అంతా ఈశ్వర సంకల్పంతో నడుస్తుంది, అంతా ఈశ్వర సంకల్పంతో నడుస్తుంది. ఇది నీకు అర్థమైతే సుఖపడతావు, ఇది నీకు అర్థం కాకపోతే ఆజనం కాదన్న నీ దుఃఖం అశాంతి వెంటాడతాయి. నీకు తెలుసున్నా అదే, నీకు తెలియకపోయినా అదే, ఉన్నదేదో ఉంది. మనకు తెలుసున్నా తెలియకపోయినా ఉన్నదేదో ఉంది. ఏదో ఉందని అంగీకరించిన వాడు ఆస్తికుడు ఆస్తికుడు అంటాం, అసలు ఏమి లేదని వాడిని ఆస్తికుడు అంటున్నాం, అంతే తేడా. ఉన్నదేదో ఉంది. జరిగి హయ్యర్ పవర్, జరిగే లార్డ్, జరిగే గాడ్, జరిగే ఈశ్వర కంట్రోల్ చేసి కూడా అక్కడ ఉన్నాడు. మన జీవితాలు కూడా తెగిపోయిన గాలిపటాల్లో లేవు. మన శరీరం ఎక్కడ పుట్టాలి, మన పెళ్లిళ్ళు ఎక్కడ అవ్వాలి, మన దేహం యొక్క ప్రారంభం ఎలా నడవాలి, మన కొబ్బరికాయ వ్యాపారం చేయాలా, ధాన్యం వ్యాపారం చేయాలా, లేకపోతే వ్యవసాయం చేయాలా, లేకపోతే ఏదైనా రాజకీయాల్లో ఉండాలా, ఆ దేహ ప్రారంభాన్ని బట్టి ఆ యాత్ర నడిచిపోతూ ఉంటుంది. సరిగ్గా ఆ దేహం యొక్క దేహం ఏ పని కోసం వచ్చిందో ఆ పని పూర్తి అయిపోయింది అనుకోండి, ఒక క్షణంలో గాలి ఈశ్వరుడు బయటికి లాగేస్తాడు, తోడేస్తాడు, ప్రాణాన్ని తోడేస్తాడు. ఇప్పుడు నేను వచ్చిన పని అయిపోయింది అనుకోండి, ఏదో నాన్నగారు మాట్లాడుతున్నారు, మంచి మాటలు చెప్తున్నారు, ఇంటికి వెళ్ళాక ప్రాణం చేద్దాం అనుకోరండి, ఇక్కడ తీసేస్తాడు. కొంతమంది ఇక్కడి నుంచి మన హైదరాబాద్ ప్రయాణం చేస్తున్నాం అనుకోండి, అదే ఇక్కడి నుంచి ప్రయాణాలు చేస్తే గుండె ఆగిపోయి చచ్చిపోయిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. అంటే ఆ దేహం ఏ పని మీద అయితే వచ్చిందో ఆ పని పూర్తి అవగానే ఆ దేహంలో ప్రాణం బయటికి లాగేస్తారు, దేహం క్షేమం అయిపోతుంది. అంత ఈశ్వర సంఘ ఆ దేహం తెగిపోయిన గాలి పటాల్లో లేవు. మనం ఏ రోజున ఎక్కడ ఉండాలి, ఏ రోజున మన శరీరం ద్వారా ఏ పని, ఏ రోజున ఎక్కడ జరగాలి, ఏ రోజున ఈ శరీరం ఎక్కడ విడిచిపెట్టాలి, ఈ శరీరం ఏ రోజున మరణించాలి, అంటే మనకి బర్త్డే తెలుసు కానీ డెత్తలే తెలియకపోవచ్చు, కానీ డెత్తలో కూడా ఉంటుంది. ఏ రోజు నీ శరీరం మరణించాలి, శరీరం మరణించినప్పుడే మరి పునర్జన్మ ఎక్కడో నీకు నిర్ణయం చేసి పంపిస్తారు. అయితే పునర్జన్మ వచ్చేవాడు 4 సంవత్సరాలు పట్టవచ్చు, 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు పట్టవచ్చు. ఒకసారి పునర్జన్మ వెంటనే రాజు ఇతరులు ఒక ట్రాన్స్ఫర్లు పెడతారు. ఇప్పుడు పాలకుల్లో ఎంఆర్ఓ ఉన్నాడు అనుకోండి, పాలకుల్లో ఎంఆర్ఓని ఇంకోసారి ట్రాన్స్ఫర్ చేయాలనుకోండి, ముందు ఏ ప్లేస్ ఇద్దామని అతన్ని పాలకుల్లో నిర్ణయించే ఎంఆర్ఓని ట్రాన్స్ఫర్ చేస్తారు. వెంటనే పోస్టింగ్ లేదనుకోండి, 2 ఏళ్ళ సెలవు పెట్టమంటారు. అలాగే ఒక్కోసారి మనకు 2 ఏళ్ళు 3 ఏళ్ళు మళ్ళీ బాగు శరీరం వచ్చేస్తుంది. ఒకసారి ఇతర లోకాలకు వెళితే అక్కడ 20 ఏళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ళు 100 ఏళ్ళు పెట్టచ్చు. ఆ లోకంలో మనం పొందవలసినటువంటి అనుభవాలు ఏముంటే ఆ లోకంలో కూడా పొందిన తర్వాత కానీ హ్యూమన్ బాడీ రాదు. అక్కడ మంచి లోకాలు ఉన్నాయి, చెడ్డ లోకాలు ఉన్నాయి, కానీ సాధనకు పనికి వచ్చే లోకాలు కాదు. సాధనకు పనికి వచ్చే లోకం ఈ ప్లానెట్ ఒకటి, ఈ లోకం ఒకటి. అంటే మనం టైం మ్యాక్సిమం ఉపయోగించుకోవాలి. ఇంకో గంటలో చనిపోయేవాడు అన్ని ఎలా చక్క పెట్టుకుంటాడు, అంత శ్రద్ధగా మనం సాధన చేయాలి. ఇప్పుడు డాక్టర్ గారు మీరు 4 రోజులే చనిపోతారండి, ఏమైనా అన్ని కట్టు పెట్టుకుంటే కంగారుగా చెక్క పెట్టేసుకుంటారు, మీకు అర్థమవుతుంది. అలాగే కొన్ని 4 రోజులే చనిపోయేవాడు ఎలా ఉంటాడో అలాగే మనకు రేపే చావు వస్తుందని మనసులో అనుకుని సాధన చేయాలి. అంటే అంత తీక్ష్ణంగా చేయాలి. అంటే అంత అంత ఆ లోపల ఆ వైరాగ్యం అంత పతి ఆ పటిష్ఠత అలా ఉండాలి, ఆ పతిమ అలా ఉండాలి. ఇది ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి. మీ పూర్వజన్మ సంస్కారాన్ని బట్టి మీకు ఒక మార్గం ఇష్టం అవుతుంది. ఒకరికి కర్మ మార్గం, ఒకరికి జ్ఞాన మార్గం, గాంధీ గారికి కర్మ మార్గం, రమణ మహర్షి గారికి జ్ఞాన మార్గం, శివానందజీ భక్తి మార్గం. మనం చేసుకోవచ్చు, కానీ మీకు అర్థమవుతుంది, మనం హోమియోపతి వాడచ్చు, అల్లోపతి వాడచ్చు, ఇంకా ఆయుర్వేదం వాడచ్చు, ఏదో వైద్య విధానాలు చాలా ఉన్నాయి. ఇవన్నీ ఎందుకు వాడతాం? ఇవన్నీ ఎందుకు వాడతాం? అనారోగ్యంలోంచి బయటకు రావడం కోసం. అలాగే మీరు ఏ మార్గంలోంచి ఏ మార్గంలో మీరు సాధన చేసినా, ఏ మార్గాన్ని మీరు సాధన చేసుకోవడానికి ఎన్నుకున్నా, ఈ దేహాభిమానంలోంచి ఈ దేహగతమైన నేనులోంచి, దేహమే నేను అనే తలంపులోంచి, ఆ ప్రథమ తలంపులోంచి విడివస్తే ముఖ్యం. ఏ సాధన చేసినా ఈ నేనులోంచి బయటకు పడాలి. ఈ నేనులోంచి బయటకు పడవనుకోండి, ప్రకృతి మనం విడిచిపెట్టదు, ప్రకృతి గుణాలు విడిచిపెట్టవు. గాలివాన వచ్చినప్పుడు, సైక్లోన్ వచ్చినప్పుడు నీకు అర్థమవుతుందా? చెట్లు తల ఎలా ఎలా ఊడిపోతాయో, అలాగే మన జ్ఞానం పొందే వరకు ఈ దేహం యొక్క ప్రారంభం అనేది ఇంకోటి అనండి, గాలివాన తిప్పినట్టు తిప్పేస్తుంది. జన్మల జన్మల నుంచి అజ్ఞానం అవిద్య, దేహాభిమానం అవిద్య, దేహాభిమానం అజ్ఞానం. ఈ జన్మలో కాదు, రాబోయే జన్మలో కూడా ఈ గాలివాన వచ్చినప్పుడు చెట్టు ఎలా ఎరగబోయి చెబుతాయో, అలాగే అవిద్య అజ్ఞానం ప్రతి జన్మని పీడించి విడిచిపెడుతుంది. గాలివాన వచ్చినప్పుడు చెట్లు పరిస్థితులు ఉంటాయి మన జీవితాలు కూడా. అజ్ఞానం మనిషిని సుఖంగా ఉండవద్దు, అవిద్య మనిషిని సుఖంగా ఉండదు. దేహాభిమానం అవిద్య, ఆ దేహగతమైన నేను అజ్ఞానం. అందులోంచి బయటకు రావాలి. నువ్వు కర్మ మార్గంలో ప్రయాణించేయి, జ్ఞాన మార్గంలో ప్రయాణించేయి. నువ్వు హోమియోపతి వాడు, అల్లోపతి వాడు, నువ్వు ఏ మెడిసిన్ వాడినా రోగంలోంచి బయటకు రావాలి. నువ్వు ఏ మార్గంలో ప్రయాణించేసినా అజ్ఞానంలోంచి బయటకు రావాలి, అవిద్యలోంచి బయటకు రావాలి. మొత్తం మీద అజ్ఞానం అంత, అవిద్య అంత, మాయంత, ఆ బుద్ధిగతమైన నేనులోనే ఉంది. చెట్టు పెద్ద పెద్ద మర్రి చెట్టు చిన్న విత్తనంలో ఎలా ఉందో, ఈ మాయంతా కూడా ఈ పునర్జన్మలు రాబోయే జన్మలు జరిగిపోయిన జన్మలో కూడా ఆ బుద్ధిగతమైన నేననే చిన్న బీజంలోనే మొత్తం సృష్టి అంతా ఉంది. భగవాన్ అంటారు, నేనుంటే అంతా ఉంది, నేనుంటే అంతా ఉంది. లోకం ఉంది, దేవుడు ఉన్నాడు, పుణ్యం ఉంది, పాపం ఉంది, సావు ఉంది, పుట్టుక ఉంది, నీకు అర్థమవుతుంది, సుఖం ఉంది, దుఃఖం ఉంది. నేను అంటే దేహగతమైన నేను, నేను నేను అంటున్నాను చూడండి, అది మరో గతం, దేహగతం. నీకు అర్థమవుతుందా? అది పరమాత్మ చెప్పిన నేనే కాదు. అంటే ఈ మనం నేను నేను అనేది అదే మాయ, అది దేహగతం మనోగతం. ఏమండి అది? ఈ నేనున్నంతకాలం ఏ నేను? ఈ నేను మనం ఎంతకాలం అయితే ఓవర్కమ్ చేయలేము, ఈ నేనున్నంతకాలం నువ్వున్నావు, నేనున్నాను, దేవుడు ఉన్నాడు, పుణ్యం ఉంది, పాపం ఉంది, భగవంతుడు ఉన్నాడు, మాయ ఉంది, కర్మ ఫలితం ఉంది, అన్నీ ఉన్నాయి. ఈ నేనుంటే అంతా ఉంది. జన్మలు ఉన్నాయి, ఈ జన్మలకి ఈ చేసిన కర్మకు అనుసంధానం చేసి ఈశ్వరుడు ఉన్నాడు, ఈ నేనుంటే అంతా ఉంది, నువ్వున్నావు, దేవుడు ఉన్నాడు, లోకం ఉంది, జీవకోటి ఉంది, పుణ్యపాపాలు ఉన్నాయి, మంచి చెడ్డలు ఉన్నాయి, సుఖ దుఃఖాలు ఉన్నాయి, ఇలా చావులు పుట్టుకులు ఉన్నాయి, అన్ని ఆ చిన్న ఆ లిటిల్ లై, ఆ స్మాల్ లై, ఆ డర్టీ హై, ఆ బాడీ బాగుండాలి, ఆ చిన్న నేను దాటి వెళ్ళావా, దాన్ని ఓవర్కమ్ చేసేదేవా? ఉన్నదంటే ఒక్కటే, ఉన్నదంటే ఒక్కటంటే ఒక్కటే, అది నీకు స్వరూపంగా వ్యక్తం అవుతుంది. అప్పుడు ఎటు చూసినా సుఖమే, ఎటు చూసినా శాంతే, ఎటు చూసినా ఆనందమే. నువ్వు ఆనందంలో కూరికపోతావు, నీకు అది ఊపిరి సరపదు. తర్వాత నీకు ఎప్పుడైతే ఆ రియల్ అయి ఈ ఫాల్స్ అయి నుంచి ఎప్పుడైతే బయటకు వచ్చావు, అప్పుడు రియల్ అయి నీకు గోచరిస్తుంది. నీకు అర్థమవుతుందా? ఎలా గోచరిస్తుంది? స్వరూపంగా గోచరిస్తుంది. అంటే ఏదో అంతటా వ్యాపించిన వస్తువు, అంటే నీకు జ్ఞానం ఎప్పుడు కలుగుతుంది అంటే అంతటా వ్యాపించిన వస్తువే నీకు నేనుగా వ్యక్తం, ఈ నేను కాదు, అంతటా వ్యాపించిన వస్తువే నీకు నేనుగా వ్యక్తమైంది అనుకోండి, అది గాఢ్ అయ్యేది. అంతరాయ ఆర్పించిన దేవుడే మీకు ఈ నేను కాదు, అంతరాయ ఆర్పించిన దేవుడే మీకు నేనుగా వస్తుంది. అది గాడ్ రియలైజేషన్, అది ట్రూత్ రియలైజేషన్. తర్వాత మన సత్యాన్ని వేషన్ విడిచిపెట్టకూడదు. రాధాకృష్ణ గారు ఆయన చివరి రోజుల్లో చిన్న పుస్తకం రాశారు, నచ్చిన ఉద్యోగం దొరికిన వాడే, నచ్చిన ఉద్యోగం దొరికిన వాడు అదృష్టవంతుడే. అనుకూలమైన స్త్రీకి అనుకూలమైన భర్త, పురుషుడికి అనుకూలమైన స్త్రీ దొరికితే, అనుకూలమైన సతి, అనుకూలమైన భర్త ఇలా దొరికితే వీళ్ళందరూ మామూలుగా లౌకికంగా అదృష్టవంతుడే. వీళ్ళందరికంటే శాంత చిత్తం గల వాళ్ళు అదృష్టవంతుడు. అంటే పరిస్థితులు మనకు అనుకూలంగా ఉన్నా, పరిస్థితి ప్రతికూలంగా ఉన్నా, బ్రెయిన్ ఎప్పటికప్పుడు బ్యాలెన్స్ చేసుకునేవాడు ఈ సృష్టిని నిజమైన అదృష్టం. ఆ ఈవెన్నెస్ ఆఫ్ మైండ్, ఆ బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ ఎవరికైతే కలిగిందో వాడు అదృష్టం ఉంటాడు. లౌకికంగా మీకు పైసలు ఉండొచ్చు, మీ భర్త మంచివాడే ఉండొచ్చు, మీకు జేబు నిండా పైసలు ఉండొచ్చు, మీకు నేల ఉండొచ్చు, అన్ని ఉండొచ్చు భౌతికంగా. కానీ శాంత చిత్తం లేదనుకుని ఏం ప్రయోజనం లేదు. అయితే మీరు ఏ మార్గంలో ప్రయాణం చేసినా దేహగతం నుంచి విడుదల పొందాలి. ఏ మందు వాడినా దేహగతం అనారోగ్యం నుంచి మనం బయటికి రావాలి, మందు అంతకే వాడతాం. భీష్ముడు చెప్పాడు భారతంలో, మీకు ఎప్పుడైనా భయం వస్తాం అనుకోండి అప్పుడు మీకు మందు ధైర్యం. మీకు ఏ కారణం చేతనే భయం వస్తుందనుకోండి మీకు అప్పుడు మందు ఉంది, ఆ మందే ధైర్యం. ధైర్యంగా ఉండగలగటమే మందు. మీకు ఏ కారణం వల్ల భయం కలిగినా మీకు అప్పుడు ధైర్యంగా ఉండటమే మీకు మందు. కానీ ఆత్మజ్ఞానం కలిగే వరకు ఏదో రకమైన వెరికి, ఏదో రకమైన భయం మనిషి జీవుని వెంటాడుతూ ఉంటుంది. ఆత్మజ్ఞానం ఎప్పుడైతే కలిగిందో వాడి భయరహిత స్థితిని పొందుతాడు. ఫియర్లెస్ స్టేట్, ఇమోటల్ స్టేట్, అమృతానుభవం పొందుతాడు. అమృతానుభవం పొందే వరకు వాడిని ఏదో రకమైన భయం వెంటాడుతూ ఉండొచ్చు. శరీరం ముసలి కొద్ది మరణ భయం ఉంటుంది, ఎక్కువ ధనవంతుడికి ధనం పోతున్నామనే భయం ఉండొచ్చు. తర్వాత ఇంకోటి ఒక ఆ దేహ ప్రారంభం ఎలా ఉంటుందంటే కొంతమందికి డబ్బు ఉంటుంది, ఇంట్లో చూసేవాళ్ళు ఎవరు ఉన్నారు, 1000 ఎకరం పొలం అండి అన్నానికి ఇబ్బంది పడేవాళ్ళని చూశాను కదా. ఏం చేద్దండి, 1000 ఎకరం అన్నం ఉండదు, మనుషులు వండుతారు. ఇప్పుడు ఈ డబ్బు మనం ఆరోగ్యంగా తిరిగినంతకాలం సినిమాలు చూడటానికి, టీవీలు చూడటానికి, నాటకాలకు వెళ్ళటానికి, మీకు అర్థమవుతుంది, అరుణాచలానికి పాలకులు రావటానికి, పాలకులంటే అరుణాచలం వెళ్ళటానికి ఈ డబ్బులు బాగానే ఉపయోగపడదు. కాశీ వెళ్ళటానికి రావటం ఎప్పుడు కాళ్ళు తిరుగుతున్నది, మంచాన పడ్డామా అంటే డబ్బు ఉపయోగపడదు, మనుషులు ఉపయోగపడాలి. అంటే మనుషులు కూడా కొంచెం గుర్తుపెట్టుకోవచ్చు. మంచాన పడ్డామని 1 కోటి రూపాయలని 1 కోటి రూపాయలు సహాయం చేయ ఎవడు ఇంట్లో మనిషి సహాయం చేయాలి. ఇప్పుడు బాగానే ఉంది, మన ఆరోగ్యం బాగుంది, కాశీ వెళ్ళటానికి, రామేశ్వరం వెళ్ళటానికి బాగానే ఉంది, సినిమాకి వెళ్ళటానికి బాగానే ఉంది, నాటకాలకు వెళ్ళటానికి బాగానే ఉంది, ఓట్లు కొనుక్కోవటానికి అన్ని బాగానే ఉంది, అన్ని బాగా. మంచాన్ని పడితే అప్పుడు తెలుస్తుంది ఈ డబ్బుకి డబ్బు సున్నా, ఎవరో మనుషులు చూడాలి మనల్ని. అంచేత డబ్బుకి దానికి ఉండే ప్రాముఖ్యత ఉంది. అంతే డబ్బు మనిషికి డబ్బు అవసరమే, మనిషికి డబ్బు అవసరమే, కానీ అన్ని సుఖాలు అదే తీసుకొచ్చేస్తున్నాయి మనం అనుకో అక్కర్లేదు. ఇప్పుడు కళ్ళు చేసే పని కళ్ళే చేస్తాయి, చెవులు చేసే పని చెవులే చేస్తుంది, అలా సైన్స్ చేసే పని సైన్సే చేస్తుంది, టెక్నాలజీ చేసే పని టెక్నాలజీ చేస్తుంది. కానీ లోపలటువంటి ఆ లోపలటువంటి ఆత్మ చేసే పని చేయలేదు. ఇప్పుడు దేశం అభివృద్ధి పోయింది, దేశం అభివృద్ధి అయిపోయింది అంటున్నారు కదా, మన ఆ దేశం, ఆ దేశం అభివృద్ధి మన దేహాన్ని కొంత కంఫర్ట్ ఇవ్వచ్చు, మైండ్ కంట్రోల్ అవ్వదు, అది రియలైజేషన్ ఇవ్వదు, గాడ్ రియలైజేషన్. దేహం యొక్క సుఖం గాడ్ రియలైజేషన్ ఇవ్వదు, కనీసం అక్కడ దాకేందుకు మనో నిగ్రహం కూడా ఇవ్వదు. అంచేత నీకు లోపల సైన్స్ చేసే పని సైన్స్ చేస్తుంది, టెక్నాలజీ చేసే పని టెక్నాలజీ చేస్తుంది. దానికి అది బాడీ కంఫర్ట్ ఇవ్వటం దానికి చేస్తున్నాం. అంతేకాని టెక్నాలజీ నీ మైండ్ కంట్రోల్కి ఇవ్వదు, నీ రియలైజేషన్కి సహాయపడదు, నీ ఇన్నర్ లైఫ్ వికసించడానికి సహాయపడదు. అది అవుటర్ లైఫ్ కొంతవరకు ఉపయోగపడుతుంది, కానీ ఇన్నర్ లైఫ్ మటుకు సైన్స్ టెక్నాలజీ ఉపయోగపడదు. అవుటర్ లైఫ్ కొంతవరకు ఉపయోగపడుతున్నది. అయితే నువ్వు ఏ మార్గంలో నీకు ఏది ఇష్టమైతే ఆ మార్గంలో నువ్వు ప్రయాణం చెయ్యి. నీకు అర్థమవుతుంది, అందులో అభ్యంతరం లేదు. ఏంటంటే నీకు ఏ మార్గం అయితే, ఏ నువ్వు పూర్వజన్మల్లో ఏ మార్గంలో అయితే నువ్వు ప్రయాణం చేసావో అది ఈ జన్మలో ఆ మార్గం చేత నువ్వు ఆకర్షించబడతావు. నీ పూర్వజన్మలో ఏ మార్గంలో అయితే నువ్వు ప్రయాణం చేసావో ఆ మార్గంలోకి నువ్వు ఆకర్షించబడతావు. అందులో పొరపాటు లేదు. ఆ మార్గంలో కూడా నీ బాడీ బౌండ్ మైండ్ నుంచి బయటకు రావాలి. శాస్త్రంలో ఒక మాట చెప్పారు గాంధీ గారు, ఆయన భార్యకి రాశారు ఈ ఉత్తరంలో, ఎప్పుడు 1921-22లో. నువ్వు అమృతానుభవం పొందటానికి ప్రయత్నం చేస్తే, భార్యకి రాశారు, నువ్వు అమృతానుభవం పొందటానికి ప్రయత్నం చేస్తే అమృతానుభవం వచ్చిన వాడికి అటండి జీవితానికి చావుకి మధ్యన భేదం పోతున్నాను రాశారు. ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం, ఇప్పుడు ఉన్నాం అనుకుంటున్నాం, చనిపోయిన తర్వాత ఉండం అనుకుంటున్నాం అనుకుంటున్నాం కదా. చనిపోయిన ఇప్పుడు ఎలా ఉన్నాం, చనిపోయిన తర్వాత కూడా అలాగే ఉంటాం. ఇప్పుడు ఎలా ఉన్నాము, చనిపోయిన తర్వాత కూడా అలాగే ఉంటాం. కానీ ఉండవని అనుకోవటం వల్ల మనకి చావు అంటే భయం వస్తాం, ఆ మృత్యు భీతి అంతకు వస్తాం. ఉంటాం, ఉండవని అనుకోవటం వల్ల భయం వస్తాం. అంటే నీకు గౌరవం రావచ్చు, డబ్బు రావచ్చు, ఇవన్నీ రావచ్చు నీ ప్రారంభంలో అంటే, అని దేహగతమైన నేను ఎంత నిజం అవి కూడా అంతేనేది. కానీ మీరు కోరేది తెచ్చిపెట్టుకోకూ, మీరు కోరకుండా ఏదైనా వచ్చినాయి అనుకోండి అవి మిమ్మల్ని బంధించం. కోరి తెచ్చుకుంటే బంధిస్తాం. మీరు ఇక్కడి నుంచి నేను బెదవాడు అడుగుతున్నారు అనుకోండి, మీ బట్టల మీద దుమ్ము పడింది అనుకోండి, మీరు దుమ్ము పడాలని అనుకోరు, దుమ్ము పడింది. అలాగే మీకు గౌరవం వస్తుంది అన్న వాళ్ళు అభ్యంతరం లేదు. కానీ కావాలని తెచ్చుకుంటే బంధం పడతారు. మనం కోరి తెచ్చుకుంది ఏదైనా దాని అందులో బంధం పడతారు. ఇప్పుడు మనం ఇలా జీవ యాత్ర చేస్తున్నాం. ఇప్పుడు జ్ఞాపకం ఉంచుకోండి, దేహగతమైన చరిత్ర పూర్తయినా జీవగతమైన చరిత్ర పూర్తవుతుంది. ఇలా ఇప్పుడు జీవ ఇలా ఇప్పుడు మనం యాత్ర చేస్తున్నాం. ఇప్పుడు యాత్రలు చేస్తున్నాం. ఈ సృష్టి అంతా యూనివర్సిటీ, వాల్తేర్లోనే యూనివర్సిటీ ఉందని అనుకోకండి. మన కళ్ళకు కనిపిస్తున్న ప్రపంచం అంతా యూనివర్సిటీ. మన కాలేజీలో చదువుకున్నా, హై స్కూల్లో చదువుకున్నా పట్టకు సంబంధించిన విద్యలు. ప్రహ్లాదులు చెప్పినట్టు చదువు వల్ను చావులేని చదువు చదువువల్. మనం ఎన్ని హై స్కూల్లో చదువుకున్నా, ఎన్ని కాలేజీలో చదువుకున్నా పొట్టకు సంబంధించిన విద్యలు. సిమెంట్ ఫ్యాక్టరీలో సిమెంట్ ఎలా తయారవుతుందో, పంచదార ఫ్యాక్టరీలో పంచదార ఎలా తయారవుతుందో, ఈ కాలేజీల్లో యూనివర్సిటీల్లో మనం చదువుకోవటం వల్ల ఉద్యోగాలు చేయడానికి పనికొచ్చే మనుషులు తయారు చేస్తుంది, విడిచిపెట్టేస్తుంది సిమెంట్ తయారీ. అంటే ఏదో ఉద్యోగం చేసుకుని పొట్ట పోషించుకోవడానికి తగిన మనుషులు తయారు చేస్తున్న యూనివర్సిటీలు అంతే. దానికి ఆత్మజ్ఞానానికి, దానికి భగవంతుడికి ఎట్టి సంబంధం లేదు. కాలేజీలో ఇప్పుడు పందార ఫ్యాక్టరీలో ఏమొస్తుంది, పందార వస్తుంది. నువ్వేదో యూనివర్సిటీలో చదువుకున్నావు, ఏదో నీకు ఏదో 4 మాటలు నేర్పుతారు, నీకు పొట్టాలటానికి ఏదో వృత్తి విద్య నేర్పుతారు, నేర్చుకుని బయటకు వచ్చేస్తావు. నిన్ను ప్రొడ్యూస్ చేసిన నువ్వు అందులోంచి వచ్చావు నువ్వు, అదే నేను ఏదో పొట్టాలటానికి ఏదో వృత్తి చేసుకుంటావు, ఆ వృత్తి ఏదో చేసుకుంటావు, చచ్చిపోతావు. నీకు అర్థమవుతుందో, ఇదే రమణ మహర్షి గారు చెప్పారు, నీకు పొట్ట ఉంది, వృత్తి చేసుకోవచ్చు, వృత్తి లేకపోతే పొట్ట ఉంది, కానీ అహం వృత్తిలో ఉండకు. నువ్వు వృత్తి నేర్చుకుంటే పొరపాటు లేదు, వృత్తి నేర్చుకో. వృత్తి నేర్చుకుంటే వృత్తి వల్ల నీ పొట్ట వెళ్ళిపోతుంది, కానీ అహం వృత్తిలో మటుకు ఉండకు. తర్వాత మనం జరిగిపోయిన గొడవలన్నీ మర్చిపోవాలి. టాస్ట్ ఇది టాస్ట్ అయిపోయింది, అది అయిపోయింది. భవిష్యత్తు గురించి గాలి మేళ కట్టకూడదు. మనం ఈ వర్తమాన కాలం, ఈ ప్రజెంటేషన్ మాధ్యమం ఉపయోగించుకోవాలి. ఈ వర్తమాన కాలం జరిగిపోయిన గొడవలు తలపెట్టుకున్న ప్రయోజనం లేదు. చేలో నీరు బయటికి వెళ్ళిపోయింది, దాని గురించి వెలపంచడం కంటే కొత్త నీరు పెట్టుకోవడం మంచిది. చేలో నీరు బయటికి వెళ్ళిపోయిందని ఏడుస్తూ కూర్చోవడం కంటే కొత్త నీరు పెట్టుకోవడం మంచిది. దాచి ఇది ఫాస్ట్ అయిపోయింది. కొంతమంది ముసలివాడు ఏం చేస్తారంటే జరిగిపోయిన గొడవలు తలపెట్టుకుని దుఃఖపడుతూ ఉంటారు. ఈ వర్తమాన కాలం జారిపోతుంది, ఇంకా మరణానంతరం వాళ్ళకి అశాంతి మిగులుతుంది. జరిగిపోయిన గొడవలు వదిలేయండి, ఇంకా భవిష్యత్తు గురించి ఏం లేనిపోయిన ఊహలు ఉంది. వర్తమాన కాలాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకోండి. ఆ ప్రజెంటెన్స్ లో మనం జీవిస్తుంటే వర్తమాన కాలాన్ని జాగ్రత్తగా మ్యాక్సిమం మనం ఉపయోగించుకుంటే ది ఫ్యూచర్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్స్. మన భవిష్యత్తు దాని జాగ్రత్త తీసుకుంటుంది. ది ఫ్యూచర్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్స్. లివ్ ఆల్వేజ్ ఇన్ ది ప్రజెంట్, ది ఫ్యూచర్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్స్. మనకి ఎలా కూర్చోండి, మీరు మనకి ఇష్టాలు అయిష్టాలు తగ్గిపోయినాయి అనుకోండి, అనుకోండి మాట, ఇష్టాలు అయిష్టాలు తగ్గిపోయినాయి అనుకోండి, మైండ్ యొక్క చేపలు ఇప్పుడే తగ్గిపోయి ఈ గంటలో మనసు యొక్క చేపలు తగ్గిపోయి శరీరంలో మీకు ఎక్కడైనా పోటుగా ఉందనుకోండి, అక్కడైతే అనారోగ్యం ఉన్నట్టు, మీ మనసు చెలిస్తాననుకోండి, అక్కడైతే బలహీనత ఉన్నట్టు. తర్వాత మనకు ఆరోగ్యం బాగున్నప్పుడే ఆరోగ్యం బాగా చూసుకోవాలి. ఆరోగ్యం బాగున్నప్పుడు ఆరోగ్యం బాగా చూసుకుని అనారోగ్యం రాదు. ఆరోగ్యం బాగున్నప్పుడే ఆరోగ్యాన్ని బాగా చూసుకోవాలి, అప్పుడు ఇంకా అనారోగ్యం రాదు. మన ఆరోగ్యం బాగున్నప్పుడు ఆరోగ్యాన్ని అసలే చేస్తాం, అప్పుడు మళ్ళీ వెంటనే ఇమీడియట్ గా అనారోగ్యం వస్తుంది. అలాగే మన రోజులు బాగా వెళ్ళిపోతున్నాయి అనుకోండి, ఇక భగవంతుని స్మరించడం మానేసి, భగవంతుని ప్రార్థించడం మానేసి, భగవంతుని తలపెట్టుకోవడం మానేసి, భగవంతుని చెప్పిన మాటలు వినటం మానేసి, మా రోజులు బాగా వెళ్ళిపోతున్నాయి, మా రోజులు బాగా వెళ్ళిపోతున్నాయి అంటే ఇంకా పాడు రోజులు మీకు ఎదురవ్వచ్చు. అంచేది మనం రోజులు బాగా వెళ్ళినప్పుడే భగవంతుని స్మరించుకుంటుంటే, మా అన్ని విధాలుగా కంఫర్ట్ లో ఉన్నప్పుడే భగవంతుని స్మరించుకోకుండా జ్ఞాపకం పెట్టుకుంటుంటే మీకు అర్థమవుతుంది మనకు పాడు, మనకి దురదృష్టమైన రోజులు రావు. వచ్చినా మనం మిమ్మల్ని బంధించవు, వచ్చినాయి మిమ్మల్ని బంధించు. అంటే దైవానుగ్రహం ఎలా ఉంటుందంటే, దైవానుగ్రహం ఎలా ఉంటుందంటే, మీరు ఒక రూపాయి ప్రయాణం అనుభవించాలనుకోండి, మీరు భగవంతుని ప్రార్థిస్తున్నారనుకోండి, కంఫర్ట్ గా అన్ని విధాలుగా కంఫర్ట్ గా ఉన్నప్పుడు మిమ్మల్ని ఏదైనా గౌరవం దురదృష్టం వచ్చిందనుకోండి, మీ తలకైపోయింది కాయకి పైన కిరీటం పోతుంది, ఆగిపోతుంది, మీ ప్రాణభంగం కలగదు. కర్ణుడికి అర్జునుడికి యుద్ధం జరుగుతాను, కర్ణుడికి అర్జునుడికి యుద్ధం జరుగుతాను, చాలా తీక్షణంగా జరుగుతాను. అర్జునుడిని చంపటానికి ఒక అస్త్రం దగ్గరికి పెట్టుకున్నాడు కర్ణుడు. అర్జునుడిని చంపటానికి ఒక అస్త్రం దగ్గర పెట్టుకున్నాడు కర్ణుడు. అస్త్రం వాడిని చంపే తీరు మామూలుగా భౌతికమైన చట్టం ప్రకారం, అస్త్రం వాడిని చంపే తీరుతుంది. కర్ణుడు విడిచిపెట్టిన అది చట్టం అది లాలా శబ్ద అది చంపే తీరుతుంది వాడు. అస్త్రం అంతకు ఉపయోగపడింది అంటే భగవంతుడి అనుగ్రహం ఉంటే ఒకసారి మనకి ఎలా మేలు జరుగుతుందో చెప్తున్నాను. సరే ఒక మంచి ముహూర్తం, రెండు రోజులు యుద్ధం జరిగితే వాడికి వీడికి కర్ణార్జునుడికి సరే అస్త్రం విడిచిపెట్టాడు అర్జునుడు చంపేశాడు. అది వేగంగా వస్తుంది, వాడిని చంపే తెరవలే ఎవరండి అర్జునుడు. రథం తోలేవాడు పరమాత్మ, రథం తోలేవాడు పరమాత్మ, వాడు ఏమి చేయలేదు. అది ఏ డైరెక్షన్ లో వస్తుందో, అది ఎంత ఎత్తులో వస్తుందో అది క్యాలిక్యులేట్ చేశాడు ఎవరు భగవంతుడు. ఆ రథాన్ని ఒక అడుగు కిందకు తప్పేశాడు, అర్జునుడి కిరీటాన్ని పట్టిపోయింది. అంటే పెలకాయ పెలకాయపోవడం అది పెల ఇక్కడ ఇక్కడికి ఇక్కడ గురి పెట్టాడు కర్ణుడు డైరెక్ట్, కర్ణుడు గురి పెట్టింది కరెక్ట్, కానీ పెలకాయ పోవాలని పెట్టాడు. అర్జునుడు కృష్ణుడు ఏం చేశాడు, ఒక అడుగు రథాన్ని కిందకు తొక్కేశాడు, పైన కిరీటాన్ని కొట్టేసి వెళ్ళిపోయాడు. దేవుడు అనుగ్రహం ఉంటుంది, మన శిరస్సు పోవాల్సింది కిరీటం పోయి ఊరుకుంటుంది, అది దైవానుగ్రహం. అంటే మనకు అన్ని విధాల బాగున్నప్పుడు ఎందుకు చెప్తున్నాను, అన్ని విధాల బాగున్నప్పుడే దేవుడిని మర్చిపోయి దేవుడిని స్మరించుకోవడం మానేసి ఇదంతా మనం తెలివితేటల వల్ల వచ్చి మనం కష్టపడతాం, ఇదంతా వచ్చేసింది మనం తెలివితేటల వల్ల. మరి నీకంటే ఎక్కువ కష్టపడిన వాళ్ళు రాళ్ళకేమని దానికి పొట్టడం కష్టం కాదు, మరి వాళ్ళ మాట ఏంటి? మీరు మీరు ఎవరైనా బంగారు పిచ్చుకుని ఉంటే మేము కష్టపడిపోయాం ఏదో సంపాదించేసుకుని, నీకంటే ఎక్కువ కష్టపడి ఉన్నారు వాళ్ళకి ఎందుకు, వాళ్ళకి పొట్టడమే కష్టం కాదు. అంటే మీ తెలివితేటలను బట్టి మీకు సంపద లేదు, మీ దేహ ప్రార్థనలో ఉంది, అది వచ్చింది, అది మర్చిపోకుండా, అది ఈశ్వరుడు ఇచ్చింది. అంటే మీరు అన్ని విధాలా ముగిస్తున్నానంక, ఇది భగవాన్ మాటలు చెబుదాన పుస్తకం తెచ్చాను ఎలా అధ్యయనం లేదు. పుస్తకంలో ఉన్నది రావటం లేదు, మస్తకంలో ఉన్నది వస్తుంది. అంటే మీరు అన్ని విధాలా మీ పరిస్థితి బాగున్నప్పుడే, అన్ని విధాలు మీరు అదృష్టంగా ఉన్నప్పుడే, మీరు భగవంతుని స్మరించుకుని భగవంతుని పాదాలను విడిచిపెట్టకుండా ఉంటే, ఆ ఈశ్వర భక్తిని విడిచిపెట్టకుండా కనుక ఉంటే, ఒకవేళ భవిష్యత్తులో మీకు ఏదైనా దురదృష్టం వచ్చినా ఆ దురదృష్టి మిమ్మల్ని తాకకుండా వెళ్ళిపోతుంది. మీ అదృష్టకాలను కూడా బాగా ఉపయోగించుకున్నది. అందుకని ఈ అదృష్టాన్ని భగవంతుని స్మరించడం మానేసి మీరు ఏదో గర్వం 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 తెచ్చుకుంటే మన దురదృష్టం దురదృష్టం కింద అనుభవించాలి. అంటే కాళ్ళు చేతులు బాగున్నప్పుడే కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. తర్వాత రాబోయే ప్రవచనంలో చెప్తాం. అంటే నీ మూల తలంపు ఎక్కడి నుంచి వస్తుందో, దేవుడు ఉన్నాడో లేదో నేననే తలంపు నీకు తెలుస్తుంది కదా, లీవ్ గాడ్ ఇదో, దేవుడు ఉన్నాడో లేదా దేవుడి సంగతి అర్థించు, నువ్వు నేనే మాట్లాడుకుంటున్నావు, నీకు నేననే తలంపు ఉంది కదా, ఉంది కదా నీకు తెలుస్తా, నేను లేనని ఎవడో చెప్పడు, దేవుడు లేడని చెప్పేవాడు చాలా మంది ఉన్నారు, కానీ నేను లేనని ఎవడో చెప్పడు, కానీ ఈ నేను తెలుసుకుంటే దేవుడు కూడా తెలుస్తాడని సంగతి అడిగి తెలుసు. దేవుడు లేడని చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు, నేను లేనని ఇప్పుడు ఎవడో తెచ్చోడు ఏదో మాట్లాడుతున్నారు అనుకోండి, అలా మనం కూడా మాట్లాడాలనిపిస్తున్నాం మనకు, ఎవడో దేవుడు లేడని చెప్తున్నాడని మన వాళ్ళ వెనకాల పడకూడదు అంతకు చెప్తాడు. ఇప్పుడు పిచ్చాసుపట్లు విశాఖపట్నం పిచ్చాసుపట్లు ఉంది, మనం కూడా పిచ్చాసుపట్లకి వెళ్తే బాగుండని మీరు ఎవరైనా అనుకుంటారా? విశాఖపట్నంలో పిచ్చాసుపట్లు ఉంది, మనం కూడా పిచ్చాసుపట్లకి వెళ్తే బాగుండని అనుకుంటాం, ఎవడో దేవుడు లేడని చెప్పాడని వాళ్ళ వెనకాల మనం తిరగటం. అది భగవంతుని ముందే మేల్కొన్నాడు, శాస్త్రాల ప్రమాణంగా తీసుకో. అందుకండి 24 గంటలు రాగద్వేషాలతో కాలిపోయేవాడు మాటలకు నీకు ప్రమాణం ఏంటి? అది ప్రమాణ వాక్యం. అది అంటే మన మనస్సును మనం బాగు చేసుకోవడం కంటే మించిన పని లేదు. మన మనస్సుని మనం బాగు చేసుకోవడం కంటే మించిన పని లేదు. మనం ఏదో పొట్ట కోసం ఏదో సంపాదించుకుంటాం, పొట్ట కోసం ఏదో సంపాదించుకుంటాం, ఎంతో కొంత లేకపోతే రోజు ఎలా, ఎంతో కొంత ఎలాపోతే రోజు ఎలా. ఆశంత ప్రమాదం కాదు కానీ దురాశ ప్రమాదం. ఆశంత ప్రమాదంలో పడేది కానీ దురాశ ప్రమాదం. దీనికి శాస్త్రంలో ఒక మాట చెప్పారు, మామూలుగా నీ పని నువ్వు చేసుకుని నీ డ్యూటీ నువ్వు చెయ్యి, నీ డ్యూటీ నువ్వు చెయ్యి, నీ డ్యూటీ చేసుకో. లౌకిక డ్యూటీ కింద చేస్తాడు, ఆ డ్యూటీనే భక్తుడు పూజ కింద చేస్తాడు. లౌకికుడు డ్యూటీ కింద చేసి దాన్నే భక్తుడు పూజ కింద చేస్తాడు, అది డ్యూటీ కదా, అడుగు పూజ, అది వర్షిప్. భక్తుడికి వర్షిప్, లౌకికుడికి డ్యూటీ. మనం చేసుకునేది ధర్మార్థ కామ మోక్షాల్లో ముందు ధర్మం మోక్షం. అంచేత నువ్వు ధర్మాన్ని మనసులో పెట్టుకుని నువ్వు ఏదో 10 రూపాయలు సంపాదించుకో, పట్టు పోషించుకో. కానీ శాస్త్రం ఒక మాట చెప్పాడు, నువ్వు ఇతరులందరినీ పీడించి 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 డబ్బు సంపాదిస్తున్నావు అనుకో, అది ధనం కాదు, డబ్బు కాదు, రక్తం. అది డబ్బు కాదు, నెత్తులు చీమి, రక్తం అని చెప్పాడు. నువ్వు సంపాదించుకో, నీకు పొట్టం లేదు, సంపాదించుకోవాలి. కానీ ఇతరులందరినీ పీడించి పీడించి ప్రజానేకాన్ని అందరినీ పీడించి 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 నువ్వు సంపాదించుకుంటున్నావు అనుకో, అది డబ్బు కాదు, రక్తం అని చెప్పాడు. అది రక్తం, అది బ్లడ్ అని చెప్పాడు. ఈ మధ్యన ఎవరు ఇంకో మాట చెప్పాడు, ఈ మధ్యన ఏదో ఈ కళ్ళు డొనేషన్ బ్యాంక్ ఒకటి పెట్టానండి, ఆ కళ్ళు ప్రజలే, రక్తం ప్రజలది, గౌరవం నాకన్నాడు. నేను ఈ మధ్యన బ్యాంకు పెట్టానండి, కళ్ళు లేని వాళ్ళకి కళ్ళు, బ్యాంకు కళ్ళు ఇస్తున్నారు కొంతమంది, రక్తహీనత ఉన్న వాళ్ళకి రక్తం. మీకు అర్థమవుతుందండి, ప్రజలు కళ్ళేమో ప్రజలే, రక్తం ఎవరిది? ప్రజలది. ఎవరికో రక్తం లేదు వీడు ఇస్తున్నాడు, ఎవరికో కళ్ళే వీడు ఇస్తున్నాడు. ఈ బ్యాంకు పెట్టి నేను పొందిందండి, నా కళ్ళు ఇవ్వలేదు, నా రక్తం ఇవ్వలేదు, కానీ గౌరవం పొందాను. కళ్ళు ప్రజలే, రక్తం ప్రజలు, గౌరవం నాకు. ఈ గౌరవం పొందినడికి సన్మానాలు కూడా జరుగుతాయి తర్వాత. తర్వాత మనందరికీ భగవంతుని ఎందుకు తెలుసుకోలేకపోతున్నాం అంటే, మనకి భగవంతుడు అబద్ధం అనుకుంటున్నాం, ప్రపంచం భగవంతుడేమో అసత్యం అనుకుంటున్నాం, ప్రపంచం సత్యం అనుకుంటున్నాం. భగవంతుడు అసత్యం అనుకుంటాం, ప్రపంచం సత్యం అనుకుంటాం, కానీ తిరగేసి అనుకుంటున్నాం. ఏదైతే ఉన్నదేదో ఉంది, లేనిదేదో లేదు, ఉన్నదానికి లేకపోవటం అంటూ లేదు, లేని దానికి ఉండటం అంటూ లేదు. దిస్ అర్జున, దిస్ ఇస్ ఫైనల్. ఈ సుప్రీంకోర్టు పులి గంజ జడ్జిమెంట్. ఈ సుప్రీంకోర్టు పులి బెంచ్ జడ్జిమెంట్, దిస్ ఇస్ ఫైనల్, దిస్ ఇస్ ఎ లాస్ట్ వర్డ్. అర్జున, ఉన్నదేదో ఉంది, లేనిదేదో లేదు, ఉన్నదానికి ఉన్నదానికి లేకపోవటం అంటూ లేదు, లేని దానికి ఉండటం అంటూ లేదు. దిస్ ఇస్ సర్టైన్, దీన్ని సందేహించకు, దీన్ని నమ్మితే నీకు సొమ్ము, నమ్మబోతే నీ నోట్లో దుమ్ము. దిస్ ఇస్ ఫైనల్. ఒక జంటిని దాని అబద్ధం చెప్పండి, దేవుడు అబద్ధాలంటూ చెప్తాడు మనకి. అయితే సత్యానికి టామ్ టామ్ అక్కర్లేదు, సత్యానికి అడ్వర్టైజ్మెంట్ అక్కర్లేదు, సత్యానికి పబ్లిసిటీ అక్కర్లేదు. మన హిట్లర్ సిద్ధాంతంలోకి వెళ్ళకూడదు. హిట్లర్ ఒక మాట చెప్పాడు, ఒక అబద్ధాన్ని 10 సార్లు చెప్పండి, ఈ కంగారు పడకండి, ధైర్యంగా చెప్పండి, ఆత్మవిశ్వాసంతో చెప్పండి, అది నిజమైపోతుందని చెప్పాడు. అది హిట్లర్ సిద్ధాంతం. హిట్లర్ సిద్ధాంతం ఏంటంటే, మీరు అబద్ధం చెప్తే అనుమానంగా చెప్పొద్దు, అబద్ధాన్ని 10 సార్లు రిపీట్ చేయండి, అబద్ధాన్ని నమ్ముతుంది ఈ లోకం, లోకం వచ్చాడు. లోకం అంటే కుక్క తోకలు అంటారు, అంటే కుక్క తోక వంకరు ఇప్పుడు వరకు ఎవడో తీలేదు, లోకం వంకరలు కూడా ఎవడో తీలేదు, అని చెప్పి నీ మనసుకి చెప్పు వేసుకోమని. ఇప్పుడు ఏం చెబుతున్నాము, ఇప్పుడు ఏం చెబుతున్నాము ముగింపులు పద్మ, పద్మజ, ఉన్నదేదో ఉంది, లేనిదేదో లేదు, ఉన్నదానికి లేకపోవటం అంటుంది, లేని దానికి ఉండటం అంటూ లేదు. ఇది ఇందులో సందేహం, దిస్ ఇస్ సత్యం, దిస్ ఇస్ సత్యం. ఇందులో పులి స్టాప్ కానీ కామాకాన్ని వచ్చి ఇటు కలపడానికి లేదు అని చెప్పాడు. అలాగే ప్రపంచం అసత్యం, భగవంతుడు భగవంతుడి సత్యం. మనం అనుకుంటున్నాం అంటే భగవంతుడు అసత్యం అనుకుంటున్నాం, ప్రపంచం సత్యం అనుకుంటున్నాం. మీరు ఫాలో అవుతున్నారు, ఇక్కడ బాగా అర్థం చేసుకోండి. అంచేత భగవంతుడికి అంటే ప్రపంచం అంటే మనకి ఎక్కువ ఇష్టం, ఇది సత్యం అనుకుంటున్నాను కాబట్టి. ఇప్పుడు మామూలు నాగేశ్వర, ఇక్కడ నేను కూర్చున్న మామూలు నాగేశ్వర గారు నాకు ఏదైనా ప్రజెంటేషన్ ఇస్తారనుకోండి, ఇందాక శారీగా కట్టుకుంటున్నారు, ఏదో ప్రజెంటేషన్ ఇస్తారనుకోండి, ప్రపంచం సత్యం అనుకోవటం వల్ల ప్రపంచం ఇచ్చే బహుమతులు, ప్రపంచం ఇచ్చే సన్మానాలు, ప్రపంచం చేసే సత్కారాలు ఇవన్నీ నిజం అనుకుంటున్నాం. కానీ ఇది నిజం అనుకోవటం వల్ల ప్రపంచంలో జరిగే గౌరవాలు కూడా నిజం అనుకుంటున్నాం. ప్రపంచం అంత అబద్ధం, ఈ గౌరవాలు కూడా అంతే అబద్ధం. ఇది గ్రహించిన వాడు బుద్ధిమంతుడు, ప్రపంచం ఎంత అబద్ధము, ఇక్కడ మనం పొందే గౌరవాలు సత్కారాలు సన్మానాలు కూడా అంతే అబద్ధం. అంచేత మనకి సత్కారాల మీద, సన్మానాల మీద, బహుమానాల మీద ఉన్న ఆసక్తి దేవుడి మీద లేదు. అంచేత మన మనస్సు భగవంతుడు ఎప్పుడు తిరగటం లేదు, మన ముఖం అటు చెప్పలే పోతుంది. అంచే లోక వ్యామోహం కొంతమంది చెప్తారు రాముడు రామరాజ్యాన్ని స్థాపించగలడు, కానీ దశరథుడి మటుకు రామరాజ్యాన్ని స్థాపించలేడు, దశరథుడికి మోహం ఉంది. దశరథుడి రామరాజ్యాన్ని స్థాపించలేడు, ఇంకా వాడికి మోహం ఉంది. క్వాలిటీ లైఫ్ లో క్వాంటిటీ కాదు, క్వాలిటీ పెరిగితేనే రామరాజ్యం. అదేనే భయం వల్ల కాదు, భయం ఇప్పుడు రామరాజ్యం భయం వల్ల వచ్చేది కదా. మనం భయం వల్ల కూడా కొన్ని తప్పులు చేయం అది కాదు. అంటే మనం లైఫ్ నార్మల్ గా ఉండాలి, న్యాచురల్ గా ఉండాలి. మనం చేసేది కూడా నార్మల్ గా చేయాలి, న్యాచురల్ గా చేయాలి, ఆర్టిఫిషియల్ గా చేయకూడదు. అది నార్మల్ గా చేసిందే రామరాజ్యం. ఏదో భయం వల్ల ఏదైనా మంచి పని చేస్తాం అనుకోండి, అది రామరాజ్యం కాదు. మీ టైం మేము చాలా ఎక్కువ తీసుకున్నాం, ఇవాళ మనం నేర్చుకోవాల్సింది కాలాన్ని గౌరవించడం, టైం మేనేజ్మెంట్, మైండ్ మేనేజ్మెంట్. మన మైండ్ ఒకటి ఉంది, మైండ్ బాగా మేనేజ్ చేసుకోవాలి. మనిషికి ఎప్పుడైనా కోపం వస్తుంది, చిరాకు వస్తుంది, విసుగు వస్తుంది అనుకుంటాం, ఎంత జాగ్రత్తగా నడుద్దామని ఒకసారి కాలు జారి పడతాం. అలాగే మనం ఎంత జాగ్రత్తగా మాట్లాడినా ఒకసారి పొరపాటు మాట రావచ్చు, ఏదైనా మన మనసులో కూడా ఎప్పుడైనా చిరాకు రావచ్చు, రావటం సహజం. అవన్నీ జాగ్రత్తగా మేనేజ్ చేసుకోవాలి, అదే మేనేజ్మెంట్. ఆయన జాగ్రత్తగా మేనేజ్ చేసుకోవాలి, కంట్రోల్ చేయాలి. మనకి సెల్ఫ్ కంట్రోల్ పెరుగుతుంటే మేనేజ్మెంట్ కూడా బాగా మేనేజ్, ఆ మేనేజ్మెంట్ వల్ల కూడా సెల్ఫ్ కంట్రోల్ బాగా పెరుగుతూ ఉంటుంది. అంచేత కాలాన్ని ఒకటి బాగా మేనేజ్ చేసుకుంటే, మైండ్ ఒకటి మేనేజ్ చేసుకుంటే, మనం ఏదైతే గమ్యంగా పెట్టుకున్నామో, మనం ఏ విశ్వాత్మలో, ఏ విశ్వాత్మలో మనం ఐక్యం పొందుదాం అనుకుంటున్నాము, ఎక్కడ సుఖం ఉందో, ఎక్కడ శాంతి ఉందో, ఎక్కడ ఆనందం ఉందో, ఎక్కడైతే అమృతం ఉందో, ఎక్కడైతే మృత్యువు ఎలా ఉంటుందో, ఎక్కడ మృత్యువు లేని స్థితి ఏమిటో, మృత్యువు లేదు అంటే భీతి లేని స్థితిలోనే మోక్షంలో భీతి ఉండదు. నిజమైన సుఖం ఎక్కడుందంటే మోక్షంలోనే ఉంది. అంచేత ఒక చిన్న ముగింపులో ఒక మాట చెప్తున్నాను, క్రింది డిస్పర్స్ అయిపోతాం. థ్యాంక్ యూ ఆల్, లవ్ టు యూ, పీస్ టు యూ, హ్యాపీనెస్ టు యూ, థ్యాంక్ యూ ఆల్. మనం చనిపోయినప్పుడు స్టేట్ భగవంతుడు చూస్తాడు, మన శరీరం విడిచిపెట్టి ప్రాణం బయటకు వచ్చేటప్పుడు అప్పుడు ఏ తలంపులు మనకి ఎక్కువ ఉన్నాయో దాన్ని బట్టి చూస్తాడు భగవంతుడు. అంటే రీబర్త్ ఏమి, రీబర్త్ ఏమి ఇవ్వాలి విడికి. అంటే జనరల్ గా మన చిన్నదే మనకు వాసన, మన చిన్నదే మనకు ఏదైతే చిన్న, ఏదైతే చిన్నో అదే తేనిపులు వస్తాయి. మనకు చిన్నదే తేనిపులు వస్తాయి. జీవితం పొడుగున ఏ విషయాలు ఎక్కువ ఆలోచించామో, మనకు భగవంతుడి చింతన లేకపోయినా విషయ చింతన ఉంది, మనకి దైవ చింతన లేకపోయినా విషయ చింతన ఉంది. జీవితం పొడుగున ఏ విషయాల గురించి ఆలోచిస్తున్నామో అదే చనిపోయేటప్పుడు ఆ విషయాలే మనకు అడ్డొస్తాయి. ఒక చిన్న ముగింపు మాట ఒకటి, మీరు ఏ మతస్థులైనా, మీరు ఏ కులస్థులైనా, మీరు పేదవారైనా ధనవంతులైనా, మీకు చదువు ఉన్నా లేకపోయినా, పాండిత్యం ఉన్నా పాండిత్యం లేకపోయినా, మీరు పామరులైనా పండితులైనా, ఎవరైనా సరే, ఎవడైతే వాడికి ప్రాణం పోయే టైంలో అవసరం అంటే సరిగ్గా ముక్కులు గాలి బయటికి వెళ్ళిన క్షణంలో, అంటే ఇంకో 5 నిమిషాలు ప్రాణం పోతున్నాను కదా, ఈ ముక్కులో మొదటిసారి ఎప్పుడు గాలి తిరిగిందో మనకు తెలియదు, ఈ ముక్కులో గాలి చివరి శ్వాసం మనకు తెలియదు, మనం చనిపోయినట్టు మనకు తెలియదు. పక్కవాడు చెప్తాడు ఈ డెడ్ అని, మనం చనిపోయినప్పుడు మనం చనిపోయిన మనకు తెలియదు, పక్కవాడు చెప్తాడు ఈ డెడ్ అన్నాడు, మనకు తెలియదు. అంటే మళ్ళీ గాలి పీల్చుకోవచ్చు, గాలి పీల్చుకోవచ్చు అనుకుంటాం, గాలి పీల్చుకోలేము అప్పుడు డెడ్ అవుతాం, అది మనకు తెలియదు, పక్కవాడికి తెలుసు. మీకు ఇదొకటే గుర్తుపెట్టుకోండి, మీరందరూ రిటర్న్ ఎక్స్ప్రెషన్ కూడా మంచిది, ఒక్క వాక్యం రాసుకోండి. మనం చనిపోయినప్పుడు, ప్రాణం పోయినప్పుడు నూటికి 100 రూపాయలు సుఖంగా ఉంటాయి, 100 రూపాయలు శాంతిగా ఉంటాయి, 100 రూపాయలు ఆనందంగా ఉంటాయి. బాహ్య పరిస్థితులతో సంబంధం లేకుండా, బాహ్య సంఘటనలతో సంబంధం లేకుండా, అన్డైల్యూటెడ్ హ్యాపీనెస్ అంటే నీళ్లు కలిపిన పాలు కాదు, పొదిక్కాడి పాలు ఎలా ఉంటాయో అలాగా అన్డైల్యూటెడ్ హ్యాపీనెస్, అన్బ్రోకెన్ హ్యాపీనెస్, పెర్మనెంట్ హ్యాపీనెస్, ఎండ్లెస్ హ్యాపీనెస్. అలాగే శరీరం ప్రాణం బయట శరీరాన్ని విడిచిపెట్టి ప్రాణం బయటికి వెళ్ళినప్పుడు నూటికి నూరు పాలు శాంతిలో సుఖంలో ఊగిసలాడుతున్నాం అనుకోండి, వాడికి పునర్జన్మ లేదు. వాడికి రీబర్త్ లేదు. అది మీకే మీ అంతరాత్మే మీకు సాక్షి. మీ కాన్షియస్నెస్ మీకే తెలుస్తుంది మీరు సుఖంగా ఉన్నారో అసుఖంగా ఉన్నారో శాంతిగా ఉన్నారో అశాంతిగా ఉన్నారు. ఎవరి మనస్సు వాళ్ళకి సాక్షి, ఎవరి మనస్సు వాళ్ళకి శిక్ష. మిమ్మల్ని నన్ను ఇక్కడికి ఆహ్వానించి మన అందరికి ఆతిథ్యం ఇచ్చి మన అందరికీ మర్యాద చేసి మనం నాలుగు మంచి మాటలు చెప్పుకోవడానికి ఇక్కడ నీడనిచ్చి మనల్ని ఆహ్వానించినటువంటి ఈ ఈ అసోసియేషన్ మర్చెంట్స్ అసోసియేషన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఈ ఈ ప్రెసిడెంట్ గారికి, ఈ వైస్ ప్రెసిడెంట్ గారికి, ఈ కమిటీ సభ్యులకి మీ తరఫున నా తరఫున వారికి సభా మర్యాదను అనుసరించి నా కృతజ్ఞతాపూర్వక వందనములు సమర్పించుకుంటూ సెలవు తీసుకుంటాను.